విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యోత్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. అందరూ కూడా చెప్పండి, ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః.
సౌండ్ భజన యాప్ అంటే
మరొకసారి చెప్పండి, ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః. శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దివ్యానుగ్రహంతో పాండవులు కర్ణవధ చేసి హాయిగా శిబిరానికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. ఇక ఆ రాత్రికి కౌరవులకి తమ శిబిరంలో ఉండేందుకు ధైర్యం సరిపోలేదు. సైన్యం చూస్తే పలచబడిపోయింది. ఏదో తనని రక్షిస్తాడని ధైర్యంగా ఇంతకాలం బెంకంగా దుర్యోధనుడు బతికాడు అంటే దానికి గల కారణం కేవలం కర్ణుడు. కర్ణుడు ఏదో తవ్వి తలకెత్తుతాడు అనుకున్నాడు. వాడు పోవడంతో శిబిరాలు విడిచిపెట్టి కొంచెం దగ్గరలో సరస్వతీ నదీ తీరంలో విడిశారంత. అప్పుడు అశ్వత్థామ, భయంకరమైన యుద్ధం జరిగింది, చివరికి కర్ణుడూ పోయాడు. ఈ సమయంలో నువ్వైనా కొంచెం ముందుకు అడుగు వేసి ధర్మరాజు గారితో సంధి చేసుకుంటే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది అన్నాడు. అప్పుడు కృపాచార్యుడు కూడా లేచి, నీకోసం మేమంతా ప్రాణం ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం, కానీ అంత మాత్రం చేత అనవసరంగా శరీరం విడిచిపెట్టడేందుకు, ఒకసారి ఆలోచించు. మహానుభావుడైన గురువుగారు భీష్ముడి లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు ఎంతో గాఢమైన విశ్వాసం పెట్టుకున్న నీ మిత్రుడు కర్ణుడూ పోయాడు, ఇంకా మిగిలింది పల్సగా ఉన్న సైన్యం, ఏదో కొంతమంది సుశర్మ లాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళం, నేను, ఈ అశ్వత్థామ, కృతవర్మ, మేము ముగ్గురం తప్ప యుద్ధరంగంలో మిగతా వాళ్ళంతా తెచ్చేవాళ్ళు. మేము ముగ్గురం అవధ్యులం, యుద్ధంలో మాత్రం సావం. అందువల్ల మేము ముగ్గురం బ్రతుకుతాం కదా అని మా మీద ఆశతో నువ్వు యుద్ధానికి వెడితే నువ్వు బ్రతకవేమో అని మాకు అనిపిస్తోంది. నా ప్రాణం మీద నాకు ఆశ లేదు, కానీ నీ ప్రాణం గురించి మేము ఆలోచిస్తున్నాం. ఎంత కాదనుకున్నావు నువ్వు రారాజు, కాబట్టి నా మాట నువ్వు అంగీకరిస్తే నీ బదులుగా మేం వెళ్ళి ధర్మరాజు గారికి నచ్చ చెప్పి సంధి చేస్తాం. అక్కడితో కనీసం కొద్ది మంది అయినా మిగులుతారు. నీ తమ్ముళ్ళు ఇంచుమించుకో 20-30 మంది మిగిలారు, ఇప్పటికే 70 మంది పోయారు. ఇది కాక సైన్యం అంతా పీనుగు పెంటలైపోయింది, ఏనుగులు గుర్రాలు అన్నీ పోతున్నాయి. ఇంకెందుకు వచ్చింది యుద్ధం అంటే, వాడు చిరునవ్వు నవ్వి, ఈరోజు సాయంత్రం కర్ణుడి చావు కళ్ళారా చూసి, దుశ్శాసనుడి రొమ్ము చీల్చి దుర్యోధన నీ తలకాయ కూడా తన్నుతాను అని భీముడు హెచ్చరించడం విని ఇప్పుడు నేను సంధికెడితే వీడు ఉట్టి పిరికాడంటారు. ఇంకా ఆ పిరికితనం నాకొద్దు, పోతే పోతా ఉంటే ఉంటాం, అయినా నాకు నమ్మకం, నేను ఒక్కడిని చాలు, మీలాంటి మహానుభావుల సాయం చాలు, రేపటి యుద్ధంలో మనం విజయం పొందుతాం, తద్వారా నా తమ్ముడు తెచ్చాడే దుశ్శాసనుడు దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు ఉంటుంది. ఏమైనా నాకెందుకు అనిపిస్తోంది, నాకే విజయం, నాకు తప్పక మళ్ళీ సామ్రాజ్యం లభిస్తుంది అని నా మనసు చెబుతోంది అన్నాడు వాడు. ఇది చెప్పగా మూర్ఖులు ఇంక ఎన్ని చెప్పినా నాకు రేపు ఇంకేదో వస్తుందనే ఊహలోనే ఉంటారు. చదువు పెద్దగా రానివాడు, ఆచారం సంస్కృతాచారం తెలియని వాడు ఇలాగే ప్రవర్తిస్తాట. ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని పాపాలు చేస్తున్నా దీనివల్ల నాకే నష్టం లేదు, రేపేదో లాభం వస్తుందనే ఊహిస్తాడు. ఇది కలి యొక్క లక్షణం. వాడు కలిపురుషుడి యొక్క అంశతో పుట్టాడు. కలిర్ ధర్మ వినాశక, కలిపురుషుడు అంటేనే ధర్మాన్ని నాశనం చేస్తాడు. వాడి లక్షణం ఏమిటో తెలిసినా, మీరు ఎక్కడన్నా చూడండి మహాత్ముల్ని గౌరవించలేకపోతున్నాడు అంటే, మనస్ఫూర్తిగా వాడికి దండం పెట్టలేకపోతున్నాడు అంటే, అహంకారం ఎత్తుకొస్తోందంటే అది కలిపురుషుడి యొక్క లక్షణం. ధర్మరాజు పెద్దవాళ్ళకి వినయంగా నమస్కరించేవాడు పాదాలకి. ఒక్కసారి దుర్యోధనుడు ఎవడికన్నా దండం పెట్టాడా? కాలు మీద కాలు వేసుకుని వేదవ్యాసుడి కేసు కూడా టీవీగా చూసిన దౌర్భాగ్యుడు. అందుకే ఆ కాళ్ళు విరిగాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, నేనేదో గొప్పవాణ్ణి మహారాజుని, లేకపోతే నేను తవ్వి తలకెత్తుకుంటాను సంపదంతా, ఈ సింహాసనం అంతా నాదే, ఈ పదవులు నావే, ఈ ఊరంతా నాదే, ఈ దేశం అంతా నాదే అనుకున్న మూర్ఖుడు ఎవ్వడూ బతికి పట్టగట్టల. ఆ అహంకారమే కలిపురుష లక్షణం. భయంకరమైన కలిస్వరూపుడు అవ్వడం వల్ల దుర్యోధనుడు చిట్ట చివరి వరకు పశ్చాత్తాపం పొందలేదు. తెలిసిన మీకు పశ్చాత్తాపం ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది, ఒకటికి కాకపోతే ఒకసారైనా. కానీ పాపాత్ములకి పశ్చాత్తాపం రాదు. పశ్చాత్తాపం రానివాడికి భగవంతుడు దుర్మరణం ఇస్తాడు. మీరు చూశారో లేదో, ఈ కాలంలో కూడా మనం రెచ్చిపోయి విర్రవీగి తిరిగితే భగవంతుడు ఏం చేస్తాడు? ఏ విమానంలోనో పెడుతుండగా విమానానికి యాక్సిడెంటో, లేక ఆకాశంలో ఏ హెలికాప్టర్లోనో పెడుతుంటే ఏ కొండకో కొట్టుకుని కింద పడి తెచ్చాడో చేస్తాడు. ఒక స్థాయి దాటి విర్ర వీగరాదు అని ధర్మశాస్త్రం ఎప్పుడో చెబుతోంది. లేదా నీళ్లలో మునిగిపోయేలా చేస్తాడు, అగ్ని ప్రమాదంలో తెచ్చేలా చేస్తాడు. మొత్తం మీద పాపాత్ముడికి ఇంటిలో సుఖంగా చచ్చే యోగం ఉండదు, లేదా వీరోచితంగా యుద్ధంలో చచ్చే యోగం ఉండదు. ప్రమాదవశాత్తు దుర్మరణం పొందడమే పాపుల యొక్క లక్షణం. నేను చెప్పడం లేదు, ఇవేవి కూడా నా సొంత పెత్తనంతో చెప్పడంలో, వేదవ్యాసుల వారు భారతాది పురాణ ఇతిహాసాలలో ధర్మశాస్త్రాలలో చెప్పిన మాట సుస్పష్టంగా చెబుతున్నాను అంతే. అందులో ఉన్నవి మీ అందరికీ తెలుసున్నవైనా మరొక్కసారి ఇక్కడ పౌరాణికుండి గనక ధర్మం ధర్మం కింద చెప్పవలసిందే. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని సత్కార్యక్రమాలు చేయాలి. నేనేమిటి మీరేంటది? ఇక్కడ ఎవరం మినహాయింపులు లేవు. ఇక్కడ అక్కడ పద్మాగర్ గారనో ఇంకో రత్నాకర్ గారనో ఇలాంటి పక్షపాతం భగవంతుడికి లేదు. అధర్మం ఎవడు చేసినా చివరికి వాడికి దరిద్రపు మరణం ఇస్తాడు. ఆ దౌర్భాగ్యపు లక్షణం కలిగినటువంటి దుర్యోధనుడు ఏమైనా విజయమే పొందుతానంటే, సరే నీ ఇష్టం, నువ్వు మహారాజువి, నువ్వేం చెబితే అది వింటాం. పదవిలో ఉన్నప్పుడు వాడి మాట కాదని అధికారం శక్తి మాకు లేదు అనగానే, ఇప్పుడు ఇంతకీ మనకి సేనాధిపతి ఎవరు అన్నాడు అశ్వత్థామ. గురుపుత్ర, వరస్సగా వీరులంతా వెళ్ళిపోయారు, ఇప్పుడు సేనాధిపతిగా ఎవరుండాలో నువ్వే నిర్ణయించరగానే వెంటనే అశ్వత్థామ అన్నాడు, మన మీద ఎంతో ప్రేమతో సొంత మేనల్లుళ్ళని కాదని ఇక్కడికి వచ్చాడు శల్యుడు. ఈయన మద్ర దేశాధిపతి. భుజపరాక్రమంలో భీముడు, కీచకుడు, బలరాముడు, ఈ ఇతడు, ఈ నలుగురు సమానులు. మహావీరుడు ఇతడు, అన్నిటికీ మించి ధర్మమూర్తి. ఒకసారి మాట ఇచ్చాడంటే ఆ మాటకు నిలబడతాడు. తన ప్రజలు తాగుబోతులు కాకుండా అదుపులో పెట్టిన వాడు ఈయనే. అటువంటి ఈ పుణ్యాత్ముణ్ణి గనక నువ్వు సేనాధిపతిగా చేసుకుంటే విజయ అవకాశాలు ఉంటాయి. నువ్వు విజయం పొందుతామనలేస్తామండి, విజయానికి అవకాశములు ఉంటాయి అనగానే పాపం ఆయన సంతోషపడిపోయి, ఎవరక్కడ సరస్వతీ నదీ జలాలు పట్టుకురండి అన్నాడు. వాళ్ళంతా నీరు పట్టుకొచ్చారు. ఆ నీళ్లు నెత్తి మీద పోసి అభిషేకించి, ఈ రోజు నుంచి మా సైన్యానికి నువ్వే అధిపతివి, ఎలాగో మమ్మల్ని ఒడ్డెక్కించు, ఈ యుద్ధం అనేటటువంటి భయంకర సముద్రంలో నుంచి మమ్మల్ని బయటపారి, మమ్మల్ని అనుగ్రహించు అనగానే ఆయన పొంగిపోయి, నన్ను ఈ కౌరవ సైన్యానికి అధ్యక్షుణ్ణి చేశావు, సేనాధిపతిని చేశావు, తగినట్టుగా నీకు నేను ఉపకారం చేస్తాను. ఏమిటి సేనాపతి పదవిసరి ప్రతివాడికి అలా ఉత్సాహం వచ్చేస్తున్నావు, ఏముంటుందో తెలియదు పనికి మళ్ళీ పదవిలో, ఏం ఉండదు నిజానికి. ఇవాళ నుండి రేపు పోయే పదవి, అయినా ఈ పదవి అనేది ఒకటి ఉంటే చాలట. ఇద్దరుంటారు, ఆ ఇద్దరులో ఒకటి చైర్మన్ అనుకోండి, ఆ ఇద్దరే నిజానికి అక్కడ ఉండేది మెంబర్లు. అయినా సరే నేను చైర్మన్ని అనుకుంటాడు వీడు. రేపు పొద్దున అసలు చైరు ఉండదు, మ్యాన్ను ఉండడు. అయినా సరే చైర్ మ్యాన్ అనుకుంటాడు వీడనమాట. ఇది మానవ బలహీనత. అదేమిటో తెలియదు కానీ, నేను ఒక్కడే ఉన్నా సరే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పురాణాలకు నువ్వు అధ్యక్షుడు అన్నావా ఈ పిచ్చాడికి తెలియకుండా, ఓహో నేను అధ్యక్షుడు, అధ్యక్షుడనే పదం వింటాడు కానీ తక్కిన వెండు వీడు. ఇంత విచిత్రమైన మానవుల యొక్క లక్షణం కనుకే భగవంతుడు ఈ పదవి అనే ఒక వ్యామోహం, సంపద అనే ఒక వ్యామోహం, భూమి అనే ఒక వ్యామోహం పెట్టాడు. ఉన్నది ఎంతమంది అండి కౌరవులు, ఆ సైన్యం ఎంత, ఇక చివరికి వచ్చింది, పలచపలచగా ఉంది, అయినా సరే సేనాధిపతిని చేసావుగా నన్ను నీకు వరమిస్తున్నాను. పూర్వం కుమారస్వామి దేవతలకి సేనాధిపతి అయి విజయాన్ని చేకూర్చిపెట్టాడు దేవతలకి, నేను కూడా అలాగే నీ సైన్యానికి సేనాధిపతినయ్యి పాండవుల్ని కుప్పకూల్చి నీకు విజయాన్ని చేకూర్చి పెడుతున్నాను. ఇదిగో చూడు, గంగానందను పోటు మెచ్చక, గంగానందనుడు భీష్ముడి యొక్క పరాక్రమాన్ని తిరస్కరించి ద్రోణుణ్ణి కాదని కర్ణుణ్ణి ఉత్తిని నేలకి తీసేసి ఈ ముగ్గురి కంటే నేనే గొప్పవాడిని అనిపించుకుని యుద్ధం చేస్తాను ఆయన అన్నమాట. అదనమాట చూసేవాళ్ళు ఏమనుకుంటారు నా యుద్ధాన్ని చూసి, అబ్బే భీష్ముడు గొప్పవాడు అనుకున్నాం, వేస్ట్. ద్రోణాచార్యుడు శుద్ధదండుగా ఉట్టిదండుగా, శుద్ధదండగా అనకూడదు వాళ్ళు, శుద్ధ సంస్కృతం దండగా తెలుగు కనుక ఉట్టిదండగా. ఇక కర్ణుడు అబ్బెబ్బే డెడ్ వేస్ట్, ఉన్నదల్లా ఈ ప్రపంచంలో పరాక్రమవంతుడు ఒక్కడే శల్యుడు అని ప్రపంచం రేపు నన్ను కీర్తిస్తుంది. ఎందుకు రేపు మధ్యాహ్నం ఇంచుమించుగా 11 గంటలకి లంచ్ టైం కల్లా మన ఆట ముగించేస్తాను, శిక్షలు కొడేస్తాను అని అడిగాను. పాపం ఈయన ఆనందపడిపోయి, ఇంతమంది పోయినా శల్యుడు ఒక్కడు రేపు పొద్దున నాకు హృదయ శల్యాన్ని గుండెల్లో ఉన్న ముళ్ళు తీసేస్తాడు, విజయం చేకూర్చి పెడతాడు అనుకున్నట్ట. ఈ విషయాన్ని గూఢచారుల ద్వారా ధర్మరాజు అన్నాడు, కృష్ణ మా మేనమామేరే ఇప్పుడు ప్రస్తుతం కౌరవులకి సేనాధిపతి అట, ఏం చేద్దామనగానే శల్యుడి గురించి నాకు తెలుసు, ఇంతకు పూర్వం ఉన్న సేనాధిపతుల కంటే గొప్పవాడు అవునో కాదో చెప్పలేను గాని వాళ్ళకి ఏమాత్రం తీసిపోడు, పైకి పెచ్చు, ఆయన దగ్గర ఉపాసనా బలం ఉన్నది, అతడు ధర్మస్వరూపుడు, రుద్రుణ్ణి ఉపాసన చేశాడు మద్రేశ్వరుడు, అందువల్ల అతన్ని భీముడు చంపలేడు, అర్జునుడి అస్త్రాలు అతన్ని చంపలేవు, ఇక అతన్ని చంపగలిగే శక్తి ఈ సృష్టిలో ఒక ధర్మమూర్తికే, ఆ ధర్మమూర్తివి నువ్వే, నీ దగ్గర రుద్రుడు ఒకప్పుడు ఒక శక్తి అనే ఆయుధం ఇచ్చాడు, నువ్వు ఆ విషయం మర్చిపోయావు, అది ఎప్పుడు పూజామందిరంలో పెట్టి పూజిస్తావు, ఆ శక్తి అనే ఆయుధంతో రేపు నువ్వు శల్యుణ్ణి చంపకపోతే సాయంకాలానికి మన వాళ్ళని చెతక్కొడతాడు వాడు, ఈ ప్రపంచం తల్లకిందులైనా అతన్ని చంపగలిగే శక్తి సామాన్యుడికి ఉండదు. ఇక్కడ సామాన్యుడని ఎందుకంటున్నానో తెలిసిన, భుజబలముతో శల్యుణ్ణి చంపలేం, శల్యుణ్ణి చంపడానికి కావలసింది ఏమిటనమాట, కేవల భుజబలం చాలదు, ధర్మబలం కావాలని గాని అలాగే నువ్వు ఎలా చెబితే అలాగే నడుచుకుంటానన్నాడు ధర్మరాజు. మరొక్కసారి చెబుతున్నాను, నీకు ప్రేమ ఎక్కువ, రేపు అతన్ని చంపేటప్పుడు మేనమామ పెద్దవాడు అనేటటువంటి ఊహని మనస్సులోంచి తీసి పక్కన పారి, యుద్ధరంగంలోకి వచ్చాక వాడు ఎవడైనా శత్రువే ఇలా అనుకోను గానీ అలాగేనన్నట్టు ఆయన. కౌరవ సైనికులు 18వ నాటి యుద్ధారంభం కార్యక్రమం మొదలైంది, కౌరవులంతా ఝళఝళ శబ్దాలు చేసుకుంటూ ఈరోజు శల్యుడి యొక్క అనుగ్రహంతో మనకు విజయం వస్తుందనుకుంటూ ఉత్సాహంగా వచ్చారట. పాపం అసలు మానవులందరికీ ఎప్పుడైనా అంతే, 90 ఏళ్ళు వచ్చినా సరే రేపు నేను ఆరోగ్యంగా ఉంటాను, ఇంకా ఏదో సంపాదిస్తాను, ఇవాళ అరండలపేట కాకపోతే రేపు రాడీపేట పొందుతాను అనుకుంటాడు పాపం. 90 ఏళ్ళు వచ్చేసినా చచ్చిపోయినా సరే ఈ ఆశ అలా ఉంటుంది, మీకు మాకని కదట, అది సృష్టి యొక్క రహస్యం. మీరు చూడండి, ఎక్కడన్నా ఒకప్పుడు నేను చూశాను విజయవాడలో ప్రోగ్రాం కడితే అక్కడ 95 ఏళ్ళు అయినా, ఏమండి గురువు గారు మా ఆవిడ చచ్చిపోయిందండి, ఈ వయసులో సేవ చేసేవాళ్ళు లేరు, ఎవరన్నా పిల్లనిచ్చేవాళ్ళు ఉంటే చూడండి అన్నాడు. నన్ను 95 ఇయర్స్, పెద్ద కోరికలు ఏం లేవండి, ఆవిడ కొంచెం అన్నం అది వండి పెట్టేది అయితే నేను కట్నం అడగ పై కట్నం అడగట్ట ఆయన, ఏది 95 ఏళ్ళు వచ్చాయి ఇంకా కట్నం అడగనని నన్ను పిల్లలు చూడమంటాడు. ఏది విజయవాడలో ఒకసారి ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్కి వెడితే ఏం చెబుతాం అంటే, ఇంకా అప్పుడు కూడా కట్నమే దాస్తుంది అనమాట ఆయనకి. నా తండ్రే కట్నం అడిగా విశాఖపట్నం ఇచ్చేద్దాం అనుకుంటున్నారు ఎవరో వెళ్ళిరా అన్నాను ఒళ్ళు మండి. 95 ఏళ్ళు వచ్చినా ఈ మానవ లక్షణం అదే ఉంటుంది, ఇంకా మీరు మంచివాళ్ళు, మళ్ళీ రెండో పెళ్లి గురించి ఎవరో ఆలోచించట్లే, ఎంత ధర్మాత్ములండి మీలాంటి ధర్మాత్ములకు పురాణం చెప్పడం నా అదృష్టం, కానీ ఆ పుణ్యాత్ముడు అలా అడిగాడు కాబట్టి ఈ సృష్టిలో ఇదేం విచిత్రమో తెలియదు, కానీ కోరికలు అనేవి అంత తేలిగ్గా పొమ్మంటే పోవు. అందువల్ల ఏమైనా మనం విజయం పొందుతామని వాళ్ళు అనుకున్నారు. ఆ బయలుదేరేటప్పుడు వాళ్లలో వాళ్ళు అనుకున్నారట, నన్న ఏకే నయోద్ధవ్యం కథంచిదపి పాండవై, ఈరోజు మాత్రం మనం విడివిడిగా యుద్ధం చెయ్యకూడదు, ఒక్కళ్ళం ఒక్కళ్ళంగా యుద్ధానికి ఎడితే పాండవులు చీల్చి చెండాడతారు, కాబట్టి కనీసం 10 మంది కలిసికట్టుగా ఒకటి మీద యుద్ధానికి వెళ్ళాలి, అలా వెడితే 10 మంది ఉంటాం గనక ఒకళ్ళు ఒకళ్ళు రక్షించుకోవచ్చు, తద్వారా మనకి చావుండదు, ఎవరైనా తొందరపడి పక్కవాణ్ణి కలుపుకోకుండా ఒంటరిగా యుద్ధానికి ఎడితే అలా ఒంటరిగా యుద్ధానికి వెళ్లిన తొంటరి నరకానికి పోగాక అని శాపనార్థాలు కూడా పెట్టుకుని ప్రతిజ్ఞలు చేసి వెళ్లారు. ప్రారంభ యుద్ధమే శల్యుడికి భీముడికి ఘోర గదాయుద్ధం జరిగింది, శల్యుడు గదాయుద్ధంలో ఆరితేరినవాడు, భీముడు గదాయుద్ధంలో ఆరితేరినవాడు, ఇద్దరు మంచి అద్భుతమైన బరువైన ఇనపకట్లు బంగారపు పూత పుయ్యబడిన గదలతో యుద్ధం చేశారు. 8 అడుగులు వెనక్కెడుతూ ముందుకొచ్చి గొర్రె పొట్టేళ్లలా ఢీకొన్నారు. ధిక్కారంబులు చరణ దభక్కారంబులతో యుద్ధం చేశారంటాడు దిక్కన గారు. ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ మధ్య మధ్యలో నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేవారట. ఆ మాత్రం తిట్టుకుంటారు, దాన్ని క్రికెట్లో స్లెడ్జింగ్ అంటారు. ఆ మాత్రం ఆ రోజుల్లో కూడా ఉందన్నమాట, అందుకని దానికి ధిక్కారము. తర్వాత చరణ దభక్కారం, కాళ్ళు దబ్బ దబ్బ కింద వేస్తూ పరిగెడుతూ ముందుకెళ్లేవారు. వెనక్కి వెళ్లడం, మళ్ళీ ముందుకు పరిగెత్తుకుంటూ గదలతో కొట్టుకోవడం కదా. అందువల్ల కాళ్ల యొక్క శబ్దాలు నేల మీద దబదబ వాళ్ళు నడుస్తున్నప్పుడు పుట్టిన శబ్దంతో భూమి దద్దరిల్లిపోయింది. శత్రువుల యొక్క చెవుల చిల్లులు పడిపోయాయి, చెవులు చిల్లులు పడేలా అరుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇలా ఘోర యుద్ధం చేశారు. ఆ తర్వాత భీముడి యొక్క గద శల్యుడి మెడ మీద, శల్యుడి గద భీముడి మెడ మీద పడి ఇద్దరు ఒకసారి స్పృహ తప్పిపోయారట. పడిపోగానే పడియును కదవిడువని ఎక్కడిది మగని గృచ్చి ఎత్తి గారవమున అందిడి తొలగంగునిపోయను వడముడి తెప్పిరిలినంత వసుధాధీశ. కింద పడిపోయి కూడా చేతిలో గద మాత్రం విడిచిపెట్టకుండా అలాగే ఉన్నాడు శల్యుడు. కానీ లేవలేకపోతున్నాడు. వెంటనే టక్కన అక్కడికి వచ్చి కృపాచార్యుడు ప్రేమతో రెండు చేతులతో పట్టుకుని శల్యుడిని తన రథంలో ఎక్కించుకుని తీసుకుపోయాడు. కానీ భీముడు మాత్రం టక్కన లేచిపోయాట. పడి పడగానే లేచిపోతాడు ఆయన, ఉత్సాహవంతుడు. లేచి గద గద గిరగిరా తిప్పుతూ, రే మానవమ్మ మావయ్యో మావ ఇదొరికేది మావయ్య గారు అనేవాడు. ఇప్పుడు తిక్క కదా, యుద్ధరంగం కదా, ఒరే మామ ఎక్కడికి పోతావు రా అన్నట్టు. ఏం వస్తాడు ఆయనేమో కళ్ళు తిరిగిపోడు ఉన్నాడు. ఈయనకంటే ఉత్సాహం ఎక్కువ గనక, బలం ఎక్కువ గనక లేచాడు. లేచి ఇంకా లేవనటువంటి శత్రుణ్ణి పిలుస్తూ ఉంటే మా శల్యుణ్ణి స్పృహ తప్పిపోయేలా చేసి అతన్ని మళ్ళీ గొంతెత్తి ఎలుగెత్తి ఒరే అని పిలుస్తావని, అంతం చూస్తావని శల్యుడి యొక్క బంధువులు దుర్యోధనాదులు చుట్టుముట్టారట. చుట్టుముడితే భీముడు గద గిరగిరా తిప్పి వచ్చిన వాడిని వచ్చినట్టు విరగబాదేశాడు. గుర్రాలు తుక్కుతుక్కైపోయాయి, ఏనుగులు దంతాలతో సహితంగా నుగ్గు నుగ్గులై పీనుగులైపోయాయి, కాల్బలం చెక్కు తీయబడినటువంటి అరటికాయలు అయిపోయారట. అప్పుడప్పుడు అరటికాయలకి పైన తొక్క తీస్తారు చూసారా, అలా వాళ్ళ చర్మం అంతా ఊడి కింద పడిపోయింది. ఈ విధంగా ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా ధర్మరాజు గారు ఇంచుమించుగా యుద్ధం 9:30 మొదలయ్యింది. కేవలం 1 గంట కాలం గడిచింది, అప్పటికే చాలామంది కౌరవ సైనికులు చచ్చేపోతున్నారు. అందుకని ఆగ్రహించినటువంటి ధర్మరాజు ఈ శల్యుణ్ణి చంపమని శ్రీకృష్ణ పరమాత్ముడు నన్ను రాత్రి ఆదేశించాడు. అతని మాట ఎందుకు కాదనాలి అని శల్యుడికి ఎదురుగుండా రథం తోలించి ఘోర యుద్ధం చేసి ఈ మామూలు యుద్ధంలో వీడు చావడం గనక రుద్రుడిచ్చినటువంటి ఒక శక్తి ఉంది అతని దగ్గర. ఆ శక్తి అనే ఆయుధాన్ని చేతిలోకి తీసుకున్నాడు, దాన్ని కళ్ళకద్దుకున్నాడు. నిత్యం ఎంతో భక్తితో, ఈశ్వర నువ్విచ్చిన ఈ శక్తిని నిరంతరం పూజించాను, గంధంతో పువ్వులతో ధూపదీప నైవేద్యాలతో అర్చించాను, ఈ శక్తి నీ శక్తి, దీనితో ఈ రోజున ఈ మేనమామని సంహరిస్తున్నాను అని దాన్ని కళ్ళకద్దుకున్నాడు. ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. ఆ తర్వాత కృష్ణుడికేసి తిరిగాడు. నీ దశ నాదు చిత్తమున నెక్కొనియుండెడి భక్తి భద్ర సంపాదిని కావుట చెరువే భక్త జనాభిమత ప్రధాన విద్యా దయితత్వమేర్పడ జయంబడగూర్పుముదేవ సంశ్రితాంహోదళనంబు నీకు వ్రతముల్లము నాపై నిల్పుమిత్తరిన్. ప్రభు కృష్ణ, నిత్యం నేను నా మనస్సులో నిన్నే పూజిస్తాను. నువ్వు అవడానికి మాకు బావవి, నాకంటే వయస్సులో చిన్నవాడివి. ఈ భ్రమ మాత్రం నాకు ఎప్పుడూ లేదు, వయస్సులో పెద్దేమిటి చిన్నేమిటి, జ్ఞానం ఎక్కడుంటే వాడే గొప్పవాడు. భగవంతుడు ఇంత పిల్లవాడిగా ఉన్నప్పటికీ ఆయన భగవంతుడే. అందువల్లే నిరంతరం నా మనస్సులో ఓ శ్రీకృష్ణ గోపీజన వల్లభ నిరంతరం నిలబెట్టుకుని భక్తితో పూజిస్తాను. హృదయంలో పూజిస్తున్నాను, విగ్రహ రూపంలో పూజిస్తున్నాను, ఎదురుగుండా ఉన్నప్పుడు పూజిస్తున్నాను. నిన్ను పూజించటం వల్ల నీ అనుగ్రహం నాకెప్పుడూ లభిస్తూనే ఉన్నది. నీ అనుగ్రహంతో శత్రువుల్ని జయించడం నాకేమీ పెద్ద కష్టం కాదు. భక్తుల యొక్క హృదయాలలో ఏముందో నీకు తెలుసు, ఆ హృదయంలో ఉన్నది తెలుసుకుని వారి కోరికలు తీర్చి వారిని అనుగ్రహించే పరమాత్ముడు వినువు. నాకిప్పుడు జయాన్ని ప్రసాదించు. సంశ్రిత అంహోదళ నంబు అని ఒక గొప్ప మాట వాడారు ఇక్కడ ధర్మరాజుల వారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఎవరైనా నిన్ను ఆశ్రయించుకుంటే అటువంటి వారి యొక్క అమహ పాపములను దళనం చేస్తావు, నాశనం చేస్తావు. ఒక్కసారి కృష్ణ అని నిన్ను తలుచుకుంటే ఇంకా వ్యక్తి దగ్గర పాపం మాట వరసకి కూడా ఉండదు. దానికి సంశ్రితాంహోదళనము అని పేరు అన్నమాట. ఆశ్రయించుకున్న వారి పాపములను నాశనము చేయడము నీకు వ్రతం. అటువంటి నిన్ను భక్తితో హృదయంలో పెట్టి ప్రార్థిస్తున్నాను అని ప్రార్థించాడు. ఇటు ఈశ్వరుణ్ణి, ఇటు కృష్ణుణ్ణి అంటే హరిని హరుణ్ణి ఇద్దరిని ధ్యానించాడు. చేతిలోకి తీసుకున్నాడు ఈ శక్తిని. కాకపోతే మేనమావ కదా, అందుకని లోపలేమో ఒక బాధ. ఎంత దురదృష్టం, మేమంటే ఎంతో ప్రాణం ఇచ్చేటటువంటి మామయ్య మాకు ఇప్పుడు బద్ధ విరోధి అయ్యాడు, మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, చంపి తీరతామని దుర్యోధనుడికి మాటిచ్చాడు. అతడు మమ్మల్ని చంపుతాడు కనుక మమ్మల్ని రక్షించుకోవడానికి, ధర్మరక్షణకి అతన్ని మేము చంపాలి. ఇంత దురదృష్టం ఈ సృష్టిలో ఎవరికైనా వస్తుందా? తండ్రి కొడుకు, అల్లుడు మామ, ఇలా ఒకరితో ఒకరు ముఖాముఖి ఢీకొని యుద్ధం చేసే దౌర్భాగ్య స్థితిని ఈ దౌర్భాగ్యుడు దుర్యోధనుడు మాకు కలిగించాడు అని లోపల అనుకుని, ఆ తర్వాత శల్యుడిని చూస్తున్నప్పుడు చెయ్యి ఒక్క క్షణం వణికింది. అండి పాపం జాలి కదా, ఎంత కాదనుకున్నా, అది ధర్మరాజు లక్షణం. కానీ అవతలవాడికి లేదు, నేను అల్లుడైనా చంపేస్తానని ఆయన అంటున్నాడు, ఈయన మాత్రం మామయ్యను చంపలేడు. పుణ్యాత్ముల యొక్క లక్షణం అలా ఉంటుంది. అయినా సరే కృష్ణుడి ఆజ్ఞ కదా, కాదనకూడదు. ఆ శక్తి పుచ్చుకుని తీవ్రంగా చూశాడు ఒక్కసారి శల్యుణ్ణి. ఆ సమయంలో ధర్మరాజు కంటిలో నుంచి అగ్నిజ్వాలలు బయటకొచ్చాయి. ఆ అగ్నిజ్వాలలకి భూలోకంలో ఎవరైనా భస్మైపోతారనిపించింది. అయినా శల్యుడు మాత్రం ఏం అవ్వలేదు. అది మరీ ఆశ్చర్యం కలిగించింది అన్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడితో. అంటే సంజయుడు ధృతరాష్ట్రుడితో ఏమన్నాడు, శల్యుడు అంత ధర్మాత్ముడు కాబట్టే ధర్మరాజు అంత తీవ్రంగా చూచినప్పుడు ఆయన కళ్ళల్లో నుంచి వచ్చిన అగ్నిజ్వాలలకి ఆయన బూడిదవ్వలేదు. నిరీక్షితో వై నరదేవరాజ్ఞ పూతాత్మన నిర్హృత కల్మషేణ ఆభూన్న యద్భస్మసాన్ మద్రరాజ తదద్భుతం మే ప్రతిభాతి రాజన్. ధృతరాష్ట్ర, అంత తీవ్రముగా చూస్తున్న ధర్మరాజు కళ్ళల్లో నుంచి వచ్చిన అగ్నిజ్వాలలకి శల్యుడు భస్మం కాకుండా ఉండడం అద్భుతంగా ఉందనిపించింది నాకు. అంటే నాకు ఆశ్చర్యం కలిగించింది. అభూన్ నయత్ భస్మసాత్, నిజానికి అగ్నిజ్వాలలకి ఇంకోటి ఎవడన్నా అయితే అవ్వాలి, బూడిదవ్వాలి, కానీ అవడం లేదు అతను. ధర్మరాజు కళ్ళల్లో నుంచి అంత తీవ్రంగా వచ్చిందన్నమాట అగ్ని. ఆ అగ్నికి ఒక్క పిసరు కూడా జంకలేదు, ఆ అగ్ని శల్యుణ్ణి కాల్చలేదు. ఓహో, మద్రదేశాధీశ్వరుడు మహా ఉపాసకుడు, ఆయన కూడా ధర్మమూర్తి అని అప్పుడు నాకు అనిపించింది. ఎందువల్ల, ధర్మరాజు కంటి మంటకి అతను బూడిద కాలేదు గనక. అప్పుడు ఏం చేశాడు ధర్మరాజు, చేతిలో ఉన్నటువంటి ఆ శక్తిని ఒక్కసారి మళ్లీ కృష్ణుణ్ణి ధ్యానించి విసిరేశాడు. ఆ శక్తి మహావేగంగా వచ్చింది, గుండెకాయలోంచి బయటకొచ్చి గుండెకాయను కూడా బయటికి లాక్కొచ్చి నేల మీద పడిపోయింది. బోర్లా పడిపోయాడు మద్దర్రాజు. కళ్ళు తిరిగి స్త్రీ మీద పడిపోయేటటువంటి ఒక భర్తలాగా, అప్పుడప్పుడు భర్తలకి కళ్ళు తిరిగితే భార్య దగ్గరుంటే భార్య మీద ఎలా పడిపోతారట. భూదేవి ప్రస్తుతం ఆయనకి భార్యలా ఉందట, ఎందుకంటే ఆయన భూమికి పతి గనక, రాజు గనక. భూమి మీద కళ్ళు తిరిగి పడిపోయి ఒక భర్తలాగా బోర్లా పడిపోయాడు. నోట్లోంచి, ముక్కులోంచి, గుండెల్లో నుంచి నెత్తురు ధారగా కారిపోయింది. ఈ ధర్మరాజు వేసిన శక్తి అనే ఆయుధంతో వాడి గుండెకాయ పూర్తిగా పెకలింపబడి వేటుకొచ్చేసింది అనమాట. అంత తీవ్రంగా వాడి ప్రాణం తీసేసింది. ఈ విధంగా కింద పడిపోయాడు ఆయన. కంకటముదూరి వక్షంబు గడచి వెన్ను వెడలిచనియం మహాశక్తి పొడమిదొచ్చే. నిజానికి శల్యుడు ఒక పెద్ద కవచం వేసుకున్నాడు. ఆ కవచాన్ని చీల్చి గుండెకాయలో నుంచి బయటకొచ్చి ఆ శక్తి బయటకొచ్చి చూస్తూ ఉండగా అందరూ శల్యుణ్ణి చంపిన తర్వాత భూమిని చీల్చుకుని అదృశ్యమైపోయింది. అంటే భూమి లోపలికి వెళ్ళిపోయింది. ఆయుధం ఈశ్వరుడిచ్చిన ఆయుధం ఒక్కళ్ళనే చంపుతుంది. ఒక్కడిని చంపాక ఎవరికీ కనపడకుండా భూమిలోకి వెళ్ళి అదృశ్యమై తద్వారా మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ విధంగా ఈశ్వరుడిచ్చిన దివ్య ఆయుధంతో శల్యుణ్ణి కేవలం గంట గంటన్నర యుద్ధంలో సంహరించేశాడు ఆయన. వెంటనే శల్యుడి యొక్క కొడుకులు, సోదరులు మూకుమ్ముడిగా మీద పడిపోయారు. మీద పడిపోతుంటే శకుని అన్నాడు, చూచావా, ఈ మద్రదేశపు రాజు గారి సోదరులు, సైనికులు, పుత్రులు అందరూ మూకుమ్మడిగా ధర్మరాజు మీద గడిపోతున్నారు. ఈ పూట ధర్మరాజు గారేమో విజృంభించాడు, వాళ్ళందరినీ చంపేస్తున్నాడు, రక్షించంటే ఏమి రక్షించను, నా మాట వినిపించుకోకుండా దూరిపోయారు వాళ్ళు. ఓ పక్కన నేను ఈ భీముడితో యుద్ధం చేయినా, వాళ్ళనే రక్షించనా, నువ్వే వెళ్ళి రక్షించన్నట్టు శకునిని. ఈ శకుని వెళ్ళి యుద్ధం చేశాడు గాని అప్పటికే ధర్మరాజు గారు ఓ పెద్ద గద పుచ్చుకుని భీముడు చేసిన యుద్ధం కంటే రెట్టింపు యుద్ధం చేసి ఏకకాలంలో 1000 మంది శల్యుడి యొక్క సైనికుల్ని, సోదరుల్ని, పుత్రుల్ని చీల్చి పారేశాడు ఆయన. శల్యేతని హతే రాజన్ మద్ర రాజ పదానుగా రథాహ సప్తశతాహ వీరాహ నిర్యయహ మహతోబలాత్. 700 రథాలని, 500 మంది సైనికుల్ని, 1000 మంది గుర్రాలెక్కిన వాళ్ళని, కాల్బలాన్ని 2000 మందిని ఒక్క ధర్మరాజుగా చంపారేశాట. అంటే దాని మీద ధర్మరాజు గారు కోపం రానంత వరకే, కోపం వస్తే మాత్రం విజృంభించేశాడు ఈ పూట. తుక్కు కింద కొట్టి పారేయడం మొదలెట్టాడు. అది చూచి ఇంకా యుద్ధానికి వస్తున్న దుర్యోధనుడిని చూచి కృష్ణుడు అర్జునుడు కాసేపు వాళ్లలో వాళ్ళు ఇలా మాట్లాడుకున్నారు, వీడు ఎంత మూర్ఖుడు, 11 అక్షౌహిణీల సైన్యం కళ్ళ ముందు నాశనం అయిపోతుంది, ఇప్పుడు ఎంత మహా అయితే 400 ఏనుగులు మిగిలాయి, 300 రథాలు మిగిలాయి, 5000 మంది కాల్బలం మాత్రం మిగిలారు. ఈ కాస్త సైన్యం ఆ సుశర్మ, ఆ అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, వీడు, శకుని, శకుని కొడుకు, వీళ్ళెవరో కొద్ది మంది, తప్పెవరు మిగిలారు? ఈ కాస్త మంది నా దెబ్బకి చావరా? అయినా వాడు ఇంకా యుద్ధానికి వస్తాడే అనగా అది లక్షణం అది, వాడు పుట్టుకతో మూర్ఖత్వంతో పుట్టాడు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానిపోదు. అర్జున ఇంక వీడి గురించి ఆలోచించక నీ బాణాలతో చీల్చి చెండాడన్నట. ఈలోపు మిగిలిపోయిన సంసప్తకులు మీదపడ్డారు సుశర్మతో కలిసి. సత్యకర్మునితల చారు కొండల పరిస్ఫురితత్వ ముందుచు ధరణిడల్లనేసి మృగంబుపై కెరగు సింగమ పోలె కిట్టి సత్యేషు నికీటడంచి బహుదిన సంచిత ప్రకట కోపాల నజ్జాలలు సాకార లీల పర్వుతరంగున అరుణ దృగ్దీప్తి జాలంబు సుశర్ముపై నిగిడించి సాయకత్రయం వడలనాటుటయు. ఈ సుశర్మకి పక్కన వాడి తమ్ముడు సత్యకర్మ అనేవాడు వచ్చాడు. ముందు సత్యకర్ముడి యొక్క తల ఓ బాణంతో నరికి కింద పారేశాడు. ఆ తర్వాత సింహం ఏనుగు మీదకి దూకినట్టుగా మరో తమ్ముడు సత్యేషుని మీదకి దూకాడు, వాణ్ణి చంపేశాడు. 17 రోజులుగా ఏడిపించి 18వ రోజు కూడా యుద్ధాన్ని మీదకి వచ్చాడు వీడు. ఇంతకు పూర్వం వీడి వల్లే నేను అభిమన్యుణ్ణి కోల్పోయాను. ఈ దౌర్భాగ్యుడు ఈ సంసప్తక నాయకుడు ఈ సుశర్మ ఇటువంటి నీచుణ్ణి ఇంకా బతకనివ్వకూడదు అని 4 బాణాలతో చెవులు కాళ్ళు అన్నీ నరికేసి ఆ తర్వాత వాడి తల ఒక్కసారి నరికి ఘోరమైన బల్లంతో వాడి ప్రాణం తీసి పారేశాడు. ఈ విధంగా మొత్తం సంసప్తకులంతా నాశనం అయిపోయారు. సుశర్మ గారు ఇప్పుడు తెచ్చారన్నమాట. ఏనాడు కీచకుడి కాలం నుంచి వాడు వీళ్ళ అంతం చూడడానికి ప్రయత్నించాడు. ఇప్పటికి 18వ రోజు ఉదయం పూట సూర్యుడిలో కలిసిపోయాడు పోయి. ఆ సమయంలో సహదేవుడు విజృంభించాడు. శకుని చూస్తూ ఉండగా శకుని కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు ఉలూకుడు, వాడి నిజంగా గుడ్లగోపలాగే ఉంటాడు, వాడిని నరికి అవతల పారేసేట. అప్పుడు శకుని గుండెలు బాదుకుని ఏడ్చాడు, కొడుకోయ్ కొడుక, ఇప్పుడు అభిమన్యుడు చచ్చిపోతే ఎంత బాధ అర్జునుడికి కలుగుతుందో వీడికి తెలిసింది టండోయ్. తనయుడువడ శకుని కనుంగొని శోకంబ ఆత్మనారగోర గనసృల్ కనుగొనలయందు నిచన్ మనుజేశ్వర విదురు భాషణం బులుతలచం. కొడుకు తెచ్చాక తీవ్రమైన దుఃఖం వచ్చింది వాడికి. కుమారుడు మరణిస్తే తండ్రికి ఇంత బాధ కలుగుతుందా? అయ్యో, అందులో వాడు పెద్ద కొడుకు, వాడేదో కొరివి పెడతాడనుకుంటే వాడే కొరివికారం అయిపోయాడు పచ్చడి కింద. వాడి నిజంగా యుద్ధరంగంలో ముద్ద ముద్దయి పడిపోయాట. ఆ ముద్ద ఎలా ఉందో తెలుసా? చక్కని మన వేద పాఠశాలలో తయారు చేసే కొరివికారంలో ఉందన్నమాట. మంచి పోపు పెట్టి తయారు చేస్తారు సరే, కొరివికారం అయిపోయావా, ఏదో కొరివి పెడతావంటే అని ఏడుస్తూ తీవ్రమైన కన్నీరు తుడుచుకుంటూ అప్పుడు గుర్తుకు తెచ్చుకున్నాడు. ఏం గుర్తుకు తెచ్చుకున్నాడు? విదురు భాషణంబులు తల్లచన్. విదురుడు చెప్పాడు, ఓయ్ శకుని, నీవే పాడు చేస్తున్నావు దుర్యోధనుణ్ణి. నువ్వు ఈ కర్ణుడు, దుశ్శాసనుడు, మీ ముగ్గురు అసలే మూర్ఖుడైన దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టి పాడు చేస్తున్నారు, తగిన ఫలితం అనుభవిస్తారు. మీ కళ్ళ ముందు మీ వాళ్ళంతా చచ్చిపోతుంటే ఏడ్చి అప్పుడు మీరు తస్తారు అని ఆనాడు విదురుడు చెప్పాడు. ఆ విదురుడు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. చెప్పావు విదుర, నీ మాట వినలేదు, పోయే కాలం వచ్చింది, నా కొడుకు చచ్చిపోయాడని ఏడ్చేట, ఇంకిప్పుడు ఏడ్చి ఉపయోగం ఉందిలే అనుకుంటూ ఉండగా అప్పుడు సహదేవుడు శకునికేసి తిరిగి పరిహసించి, ఏం మామా, మాయలు జోదమ్ము తోడన్న పోయంగా కెంక నిట నిలుచునే మత్సాయకములు అడ్డసాళ్లే నీయా చవిలేదు పొమ్ము నిలువక మామా. నీ మాయలన్నీ ఆనాడు జోదంతోటే పోయాయి. అది జోదం, ఇది జోదం కాదు, ధనుర్వేదం. మామోయ్, ఎక్కడికి పారిపోతావు? ఆగు, నీ కొడుకు చచ్చాడు, ఇంకా నువ్వొక్కడు మిగిలేవు. మమ్మల్ని అపహసించిన వాళ్లల్లో నువ్వు మిగిలేవు, ఆ దుర్యోధనుడు మిగిలారు, మిగతా వాళ్ళంతా పోయారు. మమ్మల్ని నోటికొచ్చినట్టు కారు కోతలు కూచిన నీ మేనల్లోళ్లలో దుశ్శాసనుడు లాంటి వాళ్ళంతా పోయారు. ఇక ఎప్పుడు నీ పక్కన కూర్చుని ద్రౌపదిని అవమానించిన కర్ణుడు కర్ణకుండలాలతో సహితంగా చచ్చాడు. ఇంకా మిగిలింది దుర్యోధనుడు. వాడు చూస్తూ ఉండగా ముందు నీ తలకాయ పడగొడతాను. మంచి పండిపోయిన తాటిపండుని కర్రతో కొట్టేవారట పూర్వకాలంలో. తాళఫలంబు లగుడంబున వయసు పగిది అన్నాడు ఆయన. తాటిపండుని కర్రతో కొట్టి నేల మీద పారేసినట్టే నీ తలక యుద్ధ భూమిలో పారేస్తాను, పారిపోకుండా నిలబడు, నీ మాయలు మంత్రాలు మా దగ్గర చల్లవు అని పలకగానే శకుని తీవ్రమైన శక్తి తీసుకుని, నన్ను నువ్వు చంపుతావో నిన్ను నేను చంపుతానో చూద్దాంరా, నా కొడుకును చంపుతావట్రా, నిన్ను చంపేశాను అని ఒక శక్తి విసిరాడు. వెంటనే సహదేవుడు, సహదేవుండది శాతఫల్లమున నుత్సాహోగ్రుడై దృంచి దుస్సహల్లద్వ్యతయంబునన్ కరయుగ సైరచ్చదాకేలి సల్పి హసద్వక్త్ర విలాసముప్యసగనాభేలద్యుతి స్ఫారభల్లహతి కంఠము ద్రుంపమస్తకముడల్లండొల్లెమేనున్మయన్. సహదేవుడు శకుని వేసిన ఆ శక్తి అనే ఆయుధాన్ని రెండు బాణములతో ముక్కల కింద దారిలోనే నరికేశాడు. ఆ తర్వాత మరొక రెండు బాణాలతో ముందు చేతులు నరికేశాడు, ఇంకో రెండు బాణాలతో కాళ్ళు కూడా మొదలంటా నరికేశాడు. ఈ విధంగా ముందు కాళ్ళు చేతులు నరికి వాడు గుర్రం మీద నుంచి కింద పడ్డాక అప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఇప్పుడు వాగరా నోటికొచ్చినట్టు అని తీవ్రమైన పదునైన బాణంతో వాడి తల ఒక్క దెబ్బకి నరికాడు. వాడి తల తెక్కింద పడ్డంతో శరీరం దొల్లిపోయిందట. ఈ విధంగా మస్తకము మేను చెరోవేపుకి దొల్లుకుంటూ పోయాయి. దుర్యోధనుడు గజగజలాడిపోయాడు అన్నమాట. ఈ విధంగా కౌరవుల దుర్నయమునకు మాయ ద్యోతానికి మూలకారకుడైన, అసలు ఇన్ని రకాల మాయలకి మూలకారకుడైన శకుని కూడా వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు చుట్టూ చూశాడు, ఇక సైనికులు కొద్దిమంది మిగిలారు. అమ్మో ఇదేదో ప్రమాదం అనుకున్నాడు. సైనికులందరినీ ఒక్కొమ్మడి వెళ్ళి పాండవుల మీద పడండి అని రెచ్చగొట్టి వాళ్ళంతా వెళ్ళిపోగానే వాళ్ళ అండ చూసుకుని రహస్యంగా పారిపోయాడు గుర్రం ఎక్కేసి. వాడు తెలివితే అట్లవి, పారిపోతూ ఉంటే వెంట పడతారు కదా వాళ్ళు. అందుకని వాడు ఏం చేశాడనమాట, ఒరే కొన్ని గుర్రాలు కొన్ని ఏనుగులు కొంతమంది సైనికులు ఉన్నారు కదా, మూకుమ్మడిగా పాండవుల మీద పడండి అన్నాడు. వాళ్ళు పడ్డారట. ఆ వెనక నుంచి వాళ్ళకి కనబడకుండా పాండవులకి గుర్రం ఎక్కి పారిపోయాట. మహారాజా, ధృతరాష్ట్ర మహారాజా, ఏం చెప్పమంటావు? చివరికి అంత భయంకర యుద్ధంలో పల్ల పల్లని మూకలో కాల్ నిలువక గుర్రంబు డిగ్గి నీ కొడుకు గదా కలిత భుజుండై ఒక్కడు తొలగి చనియనేమి చెప్పుదుం గురునాథ. పల్చగా ఉన్నాయి సైనికుల యొక్క సమూహం. అంటే పట్టుమని ఒక 100-200 మందో మిగులుంటారు సైనికులు, 4-5 ఏనుగులు గుర్రాలు కొద్దిగా రథాలు మిగిలాయి. ఈ కాస్త సైన్యము తనని రక్షించలేదని గ్రహించాడు. గ్రహించి కిక్కురు మనకుండా గుర్రం కూడా దిగి గుర్రం మీద పెడితే వాడు దొరుకుతాడు. అందుకని రహస్యంగా తక్కిన సైనికులు పోరాడుతూ ఉండగా ఆ పోరాడుతున్నప్పుడు లేచినటువంటి దుమ్ము వల్ల పాండవులకి సరిగ్గా కనపట్టం లేదు గనక దారి, ఆ దారి గుండా చెట్ల వెనకాతలకు వెళ్ళి అదృశ్యమైపోయాడు, పారిపోయాడు. ఈ విధంగా నీ కొడుకు ఒక్కడే ధనుస్సు అవి విడిచిపెట్టి ఒక గదని మాత్రం పెట్టుకున్నట్టు భుజం మీద, గదా కలిత భుజుండై భుజం మీద గద మాత్రం పెట్టుకుని ఒక్కడు తొలగి చనియే. ఇది తిక్కన గారు రాసిన గొప్ప పద్యం. ఈ పద్యం వెనక అతను మీకు రహస్యం ఉన్నదా చెప్పాలి. తిక్కన ఎంత గొప్ప కవీశ్వరుడో తెలియాలి. తిక్కన కవిత్వం రాసినప్పుడు రాసి పెట్టడానికి గురునాథుడు అని ఒక ఉండేవాట. ఈ గురునాథుడు అనేవాడు తిక్కన గారి యొక్క పద్యాలు రాసి పెట్టే లేఖకుడు, వ్రాయసకాడు, ఇంగ్లీష్లో రైటర్. ఈయన పద్యం చెబితే ఆయన తాళపత్రాల మీద రాసి పెడతాడు. పూర్వం ఎప్పుడైనా కవీశ్వరులకి రాసి పెట్టేవాడు ఒకడు ఉండాలి, ఉంటే ఈయన పద్యం చెప్పగానే వెంటనే వాళ్ళు రాసి పెడతారనమాట. ఇప్పుడు ఫోన్లు వచ్చాయి కనుక వాళ్ళకి వాళ్ళే రికార్డులు చేసుకుంటారు. హై బాబోయ్ వాట్సాప్లు, ఇంకా భవిష్యత్తులో ఎన్ని పాపాలు వస్తాయో, ప్రస్తుతం యాప్, ఇంకా పాపు, ఇంకేం పాపాలు వస్తాయో తెలియదు. ఎక్కడ చూడండి, దేవుడు లేడు, దెయ్యము లేదు, గుడి లేదు, బడి లేదు, ఉపన్యాసంలో కూడా గుయ్యూలు అడిస్తారు ఫోను. ఈ దరిద్రపు ఈ యాప్ల లాంటివి తయారైపోయి మనుషుల్ని సర్వనాశనం చేస్తుంది, ఒక వ్యసనం అయిపోయింది అనమాట. ఆ రోజుల్లో రాసి పెట్టేవారు. తిక్కన గారు మహాభారతం 15 పర్వాలు రాశాడు కదా, ఇన్ని పర్వాలు రాయాలంటే రాసి పెట్టేవాడు ఒకటి కావాలి. ఆ రాసి పెట్టే ఆయన పేరు గురునాథుడు. ఆ గురునాథుడిని పిలిచి, నాయన నేను పద్యం మొదలు పెడితే మధ్యలో ఆపకుండా ఏకధాటిగా చెప్పేస్తాను, ఓ ఉత్పలమాలో మత్తేభమో పద్యం మొదలు పెడితే మధ్యలో ఆపకూడదట, పద్యం పూర్తయ్యేదాకా ఆపను, నువ్వు రాయి అన్నట్ట. ఇది నా శపథం. ఒకవేళ పద్యం మొదలు పెట్టాక సగంలో పద్యం ఆగిపోయింది అనుకో, ఇంకా నేను భారతం రాయనన్నాడు. ఇప్పుడు ఈ పద్యం దగ్గరకు వచ్చేసరికి ఏమైంది, పల్ల పల్లన్ని మోకల్లో కాల్ నిలువక గుర్రంబు డిగ్గి నీ కొడుకు గదా కలిత భుజుండై ఒక్కడు తొలగి చనియే అని చెప్పాడు అక్కడి వరకు పద్యం. ఆ తర్వాత ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు ఆయనకు కూడా. అందుకని చెప్పండి అన్నట్ట, ఏమి చెప్పుదుం గురునాథ అన్నట్ట. ఆయన అనుకున్నాడు ఇది కూడా పద్యం అనుకుని అది రాసేశాడు, ఏమి చెప్పుదుం గురునాథ అని. తీరా చూశాక నేను పద్యం మధ్యలో ఆపేశాను, ఇంకా నేను భారతం ఆపేస్తానంటే ఏం ఆపేవయ్యా, సరిగ్గా పద్యం సరిపోయింది కదా అన్నట్ట. చూస్తే ఆ ఏమి చెప్పుదున్న అనేది దూయతి, గురునాథ అనేది విడదీస్తే ఏమి చెప్పుదున్ కురునాథ. కురునాథ అంటే ధృతరాష్ట్ర. ఓ గురు, ధృతరాష్ట్ర మహారాజా ఏం చెబుతాను అని సంజయుడు అన్నట్టు అయిపోయింది. ఈయన ఏమి చెప్పుదం గురునాథ అంటే, ఏమి చెప్పుదం గురునాథ అంటే రెండు అర్థం ఏమిటనమాట, ఓ కురునాథ, ఓ కౌరవరాజా ధృతరాష్ట్ర ఏం చెప్పను, దుర్యోధనుడు పారిపోయాడు అని సంజయుడు ఖచ్చితంగా చెప్పినట్టుగా అతికిందిట. ఏమి కవిత్వం అండి అది, ఆయన రాసి రాయించిన వాడు వెనకాతల పరమాత్మ హరిహరనాథుడు, అందుకే ఆయన ఏం చెబితే అది పద్యంలో విడిపోయేదిట. అప్పుడప్పుడు నేను చెప్పే ముక్కలు కూడా అది పురాణంలో భాగం కింద ఎలా ఇరుక్కుపోతాయో అలాగనమాట. భగవద్ అనుగ్రహం అంటే అలా ఉంటుంది. అందుకే ఈ పద్యం చాలా అపూర్వమైన పద్యం అనమాట. పలపలని మూకలో ఏదో కొద్దిగా నలుగురు ఐదుగురు మాత్రమే మిగిలినటువంటి సైనికులలో కాల్ నిలువక గుర్రంబు డిగ్గి నీ కొడుకు గదా కలిత భుదుండై ఒక్కడు తొలగి చని అనేమి చెప్పుదుం గురునాథ. అప్పుడు గజగజలాడిపోయి ధృతరాష్ట్రుడు, ఇంత జనం తగ్గిపోయినప్పుడు మన సైనికులు ఎంతమంది అనేది నేను నిన్ను అడగలేదు, ఎందుకంటే ఇంకా కాస్త ఉన్నవాళ్ళు కూడా చచ్చిపోతారని. మన సైనికులు అంతా పోయారంటావా? మన వాళ్ళంతా పోతే పోయారు, కానీ పాండవుల సైనికులు కూడా పోయారా బతికారా అంటే, ఏం చెబుతామయ్యా, వేళ్లల్లో లెక్క పెట్టే సైనికులు మిగిలారు. ఆ కాస్త సైనికులు దుర్యోధనుడు పారిపోయిన వెంటనే అర్జునుడి మీద పడ్డంతో అర్జునుడు ఒక్క దెబ్బకి దుమ్ము రేపి వాళ్ళందరినీ చంపేశాడు. దుర్యోధనుడు పూర్తిగా పారిపోయిన తర్వాత చూస్తే కౌరవ సైనికులలో ఒక్కడు లేడు, అంతా చచ్చిపోయారు. ఇది గ్రహించి దుర్యోధనుడి కంటే ముందే అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ఆ ముగ్గురు రథాలు దోరుకుని వారు పారిపోయారట. ఎందుకు అనవసరంగా యుద్ధంలో చస్తాం, అర్జునుడితో యుద్ధం చేయలేమని గ్రహించి, కృష్ణుడి మహిమ గ్రహించి ముగ్గురు మాత్రం పారిపోయారు. సరే, దుర్యోధనుడు పారిపోయాడు. ఇంకా పాండవుల సైనికుల్లో ఎంతమంది మిగిలారో చెబుతున్నాను నేను. రథానాం ద్వే సహస్రేతు, 2000 రథములు మిగిలాయి పాండవులకి. సప్తనాగ శతానిచ, 700 ఏనుగులు మిగిలాయి. పంచచాస్య సహస్రాణి, 5000 గుర్రములు మిగిలాయి. పత్తీనాంచ శతం శతాహ, శతం శతాహ 100 అంటే 10,000, 10,000 మంది కాల్బలం కాలినడకన యుద్ధం చేసే సైనికులు మిగిలారు. సైనికులు 10,000 మంది మిగిలారు. మొత్తం మీద పాండవ సైన్యం కూడా మిగిలింది ఇంతే, 10,000 సైనికులు మిగిలారు, 5,000 మిగిలాయి, 2,000 మిగిలాయి, 700 మిగిలాయి. ఇది మిగిలింది. ఇంకా దుర్యోధనుడు ఒక్కడు ముందే పారిపోయాడు రహస్యంగా. ఏకాకీ భరత శ్రేష్ట, ఒక్కడు అని తెలుగులో చెప్పారు, సంస్కృతంలో వేదవ్యాసుల వారు ఏకాకీ ఒంటరిగా పక్కన ఇంకెవ్వరూ లేకుండా. తతో దుర్యోధనో నృప, దుర్యోధనుడు ఒక్కడు వెళ్ళిపోయాడు. చేసుకున్న పాపం అనుభవిస్తూ దారి పొడుగుత ఏడ్చుకుంటూ పోయాట. గదపుచ్చుకు వెడుతున్నాడు, ఒళ్ళంతనేమో గాయాలై రక్తం కారుతోంది. రక్తం కారుతున్న శరీరంతో ఉన్న వీడు ఎలా ఉన్నాడంటే, కొండ మీద నుంచి సెలయేరు ప్రవహించినట్టుందిట. కొండ మీద చూసారా, వర్షం కురిసినప్పుడు నీళ్లు కిందకి దబదబ కారతాయి జలపాతాలు. వీడి శరీరం కొండలా ఉంది, ఆ కొండ నుంచి నెత్తురు కారుతోంది. ఆ నెత్తురు ఎలా ఉందనమాట, వీడు కొండ, కొండ నుంచి జలపాతంలో ఉందిట. ఓ పక్కన కళ్ళలోంచి కన్నీరు కారుతోంది. ఇదొక ఆకాశగంగో పాపనాశనంలో ఉంది పాపాత్ముడైన వీడు. ఈ కన్నీళ్ళు అలా కారుస్తూ ఏడ్చుకుంటూ, ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు, ఈ పాండవుల కంటబడ్డామంటే తుక్కు తీసేస్తారు వీళ్ళు, అందులో భీముడి కంటబడితే తొడలు విరగొడతాడు అనుకుంటూ అటు ఇటు తిరిగి చివరికి అక్కడ దగ్గరలో ద్వైపాయనము అని ఒక మడుగు ఉంది. ఆ మడుగు దగ్గరికి వెళ్ళిపోయాడు. అనగానే ధృతరాష్ట్రుడు గుండెలు బాధేసుకుని, సంజయ, ఇటువంటి దురదృష్టకరమైన స్థితి నా కొడుకు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. మదమడగి ఒక్కరుండును గదచే కొని రాజరాజు కాల్నడన్నటవో మది తలచి తొలగెన్నుకో ఆ పదలిట్టివి కలవే మను చెప్పతులకు నిందున్. మదమంతా తొలగిపోయి, అహంకారమంతా తొలగిపోయి, చేసిన పాపాలకి పశ్చాత్తాపడుతూ ఒక్క గద పుచ్చుకుని, నా కుమారుడు దుర్యోధనుడు రాజరాజు కాలినడకన ఎక్కడికి పోదాం అనుకున్నాడు. ఇంతో పూర్వం ఎప్పుడు అలా భయపడేవాడు కాదు, ఇవాళ అంత భయం పట్టుకుందనమాట. ఎక్కడికి పోదాం అనుకున్నాడు, ఇటువంటి ఆపదలు మహారాజులకి ఎవరికైనా వచ్చాయా అనగానే సంజయుడు అన్నాడు, ఇప్పుడు ఏడవడంలో ఏం ఉపయోగం లేదు, మేమంతా నెత్తి మొత్తుకుని చెప్పాం, ఒరే ఇది ఇలాగే అవుతుందిరా, నీకు దుర్మరణం తప్పదు అని వాడికి చెప్పాం, నీకు చెప్పాం, కళ్ళు లేక నువ్వు గుడ్డివాడివి, కళ్ళు ఉండి వాడు గుడ్డివాడు. ఇప్పుడు ఎందుకు ఏడవడం? అయిపోయిన పనికి ఏడవడం ఉందే గత జల సేతు బంధనం దండగా. ఇప్పుడు జరిగింది తలుచుకొని కుంగిపోకుండా మిగతాది ఏం జరుగుతుందో కూడా తెలుసుకో, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించు. ఇప్పుడు దుర్యోధనుడు జరిగిన దానికి అలా దుఃఖిస్తూ ద్వైపాయనము అని పేరు కలిగిన ఒక మడుగు దగ్గరికి వెళ్ళాడు. అదొక పెద్ద హ్రదం, చాలా పెద్ద హ్రదం, సమంత పంచకం దగ్గరే ఉందది. అక్కడికి వెళ్ళి ఈ పూట నేను ఇంకెక్కడికి కదలలేను, ఇంకా కాసేపట్లో సూర్యుడు నడినెత్తుకొస్తాడు, అంటే ఇంకా 12 కూడా అవ్వలేదు ఆ సమయానికి, బొత్తిగా గంటన్నరలో అయిపోయిందనమాట. ఈ కాసేపట్లోనే యుద్ధమంతా అయిపోయింది. చిన్నప్పటి నుంచి నేను క్షుద్ర విద్యలు నేర్చుకున్నాను, ఆ క్షుద్ర విద్యలు నాకు ఇప్పుడు ఉపయోగపడతాయి అనుకున్నట్ట. ఈలోపు అక్కడికి సంజయుడు వచ్చాడు. ఈ సంజయుడికి కూడా ఒక తమాషా జరిగింది. సంజయుడు యుద్ధరంగంలో ఈ వ్యాసుడి యొక్క అనుగ్రహంతో తిరుగుతూ ఏం జరుగుతుందో చూసేవాడు కదా. అలా చూస్తూ చూస్తూ సాత్యకి రథం దగ్గరకు వచ్చేసాడు తొందరలో. సాత్యకి టక్కును పట్టుకుని కత్తి తీసి దుర్మార్గుని నరికేస్తాను అని కత్తి తీశాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు అన్నాడు, వీడిని ఎందుకు చంపడం? వీడేదో వ్యాసుడి యొక్క అనుగ్రహంతో యుద్ధం ఏం జరుగుతుందో తెలుసుకుని ధృతరాష్ట్రుడికి చెబుతాడు. వీడు కేవలం కథ చెప్పేవాడే, పురాణం చెప్పేవాడిని చంపడం బాగుండదు కదా అంటే, అయినా సరే వీడిని చంపాల్సిందే, వీడు ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి ఆత్మీయుడు అని కత్తెత్తి సంజయుడు తల నరకబోతుండగా టక్కన వేదవ్యాస మహర్షి ప్రత్యక్షమై, ఆగు నాయన ఆగు, సంజయుడు పరమ పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, నాకు శిష్యుడు, కథకుడు, ఆయన చంపకూడదు, అనుచితం, విడిచిపెట్టే అనగానే వినయంగా సాత్యకి నమస్కరించి, యుద్ధరంగంలో తిరుగుతున్న దుర్యోధనుడి యొక్క అనుచరుడు లేక ధృతరాష్ట్రుడి యొక్క సేవకుడు అనే దృష్టితో చంపాలనుకున్నాను తప్ప ఇతడు ధర్మాత్ముడని తెలియదు, మీరు చెప్పారు వదిలేస్తున్నానని అని విడిచిపెట్టేశాడు. అప్పుడు వ్యాసుడు, బతికిపోయావు, వీళ్ళకి దగ్గరికి రాకూడదు నువ్వు, వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు దివ్య శక్తితో అదృశ్య రూపంతో రమ్మని చెప్పానా, యుద్ధరంగంలోకి వచ్చాక ఆ కాసేపు వాళ్ళకి తెక్కొచ్చేస్తుంది, యుద్ధం అయిపోయినప్పుడు వాళ్ళు ఎంత కరుణతో ఉంటారో యుద్ధరంగంలో ఉన్నప్పుడు అంత క్రూరత్వంతో ఉంటారు, జాగ్రత్త సుమ అని విడిచిపెట్టేశాడు సంజయుడిని. సంజయుడు వ్యాసుడికి నమస్కరించి బయలుదేరి పరుగు పరుగును దుర్యోధనుడు ఉన్న చోటుకు వచ్చాట. దుర్యోధనుడు ముందు కాళ్ళు చేతులు కడుక్కుని కలిసి మంచినీళ్లు తాగి కన్నీళ్లు తుడుచుకుంటూ మడుగులోకి వెళ్ళబోతున్నాడు. వెంటనే వెళ్ళి, నాయన దుర్యోధన ఏమిటి నీ దుస్థితిలా ఉంది, ఇప్పుడైనా మించిపోయింది లేదు, నాతో వచ్చే నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోదాం అన్నట్ట సంజయుడు. లేదు సంజయ, సైన్యమంతా పోయింది, తమ్ముళ్ళు పోయారు, ఇప్పుడు నేను ఇంక వెనక్కి రాలేను, పాండవులు ఏ క్షణంలో అయినా నన్ను పసికట్టచ్చు, నన్ను చంపుతారు, కాబట్టి ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న క్షుద్ర విద్యతో జలస్తంభన విద్యతో ఇమ్మడువులో నడాగద ఇమ్ముల నెచ్చటికి నైననే గద తగు వృత్తం ఉన్న తొలగి నిలిచి మరి ఎమ్మెయ్యనే నియును తీర్తునే పగయను మీ. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళు, ఆయనతో నేను చెప్పినట్టుగా చెప్పు, నేను ఈ మడుగులో దాగుతానని, ఇందులో దాగి ఉండగా నా శక్తి వల్ల ఈ మడుగంతా రాయిలా స్తంభించిపోతుందని, అలా స్తంభించిపోయిన మడుగులోకి నా అనుమతి లేకుండా ఎవరు అడుగు పెట్టలేరని, వాళ్ళు అడుగు పెట్టలేరు కనుక నన్ను ఎవరు చంపలేరని మా నాన్నకి చెప్పు, నేను ఇందులో దాక్కుంటా, పాండవులు హస్తినాపురానికి పోతారు సింహాసనం ఆక్రమించుకోమను, అప్పుడు నేను సమయం చూసుకుని ఉత్తర కురుభూములకి పోతాను, మళ్లీ అక్కడ బాగా విప్లవం లేవదీసి సైనికుల్ని పోగేసుకుని బాగా బలం తయారయ్యాక అప్పుడు పాండవులు అంతం చూస్తాను, ఎమ్మెయ్యి నేను యును తీర్తునే పగ అనుమి, పగ తీర్చుకుంటాను ఏ రకంగా అయినా సరే అని మా నాన్నకి చెప్పు, నేను ఒక్కడే కాదు, నేను ఒక్కడి బతికానా, పాండవులకి పక్కలో బల్యమే అనగానే ఆ సమయంలో అక్కడ కృపాచార్యుడు కూడా వచ్చేశాడు, అశ్వత్థామ వచ్చాడు, కృతవర్మ వచ్చాడు, వాళ్ళు ముగ్గురు వచ్చి, అయ్యో దుర్యోధన మేము పారిపోయామని నీకు తెలియదు అనుకుంటాను, మేము ముగ్గురు ఉండంగా మా ముగ్గురితో కలిసి నువ్వు మళ్లీ పాండవుల మీద యుద్ధానికి వెళ్ళు, వెడితే విజయం వస్తుంది అనగానే అతడు అన్నాడు, మీ మాటల్ని బట్టే మీరు అలిసిపోయినట్టు నాకు అర్థమైంది, నేను అలిసిపోయాను, మీరు అలిసిపోయాం, పైగా పాండవులు ఇప్పుడు పట్టపగ్గాలు లేని ఉత్సాహంతో ఉన్నారు, అర్జునుణ్ణి భీముణ్ణి జయించడం మన వల్ల కాదు, అది నాకు తెలుసు, ఏదో సాహసించానా, సాహసం అయిపోయింది, ప్రస్తుతానికి మనం విశ్రాంతి తీసుకుందాం, ఒక్కరోజు విశ్రాంతి తీసుకుంటే రేపటికి మన శరీరానికి మళ్ళీ శక్తి వస్తుంది, మన ఒంటి మీద ఉన్న గాయాలు కాస్త మానుతాయి, అప్పుడు మనం సైన్యాన్ని మళ్లీ పోగేసుకుని పాండవుల సంగతి చూద్దాం, మీరు పాండవులకు కనబడకుండా ఎక్కడికైనా పోండి, నేను ఈ మడుగులో దక్కుంటాను, ఇందులో ఉండగా పాండవులు నన్ను కనిపెట్టలేరు, కనిపెట్టినా నన్ను ఏం చేయలేరు, నా శక్తి వాళ్ళకి తెలియదు అనగానే వాళ్ళు ఏదో అనబోతూ ఉండగా అప్పుడే పాండవులు తమ సైనికులతో అటు వస్తున్నారట స్నానాలు చేయడానికి మంచినీళ్ళు తాగడానికి. ఆ సైనికులు చూడగానే వీళ్ళు ముగ్గురు వణిగిపోయారు, మేము తర్వాత వస్తాం, పాండవులు వస్తున్నారు, పారిపోతాం అని ముగ్గురు కూడా, ఏది యుద్ధం చేస్తామని వాళ్ళే, సంజయ మన ఇక్కడి నుంచి పోదాం అని రథాలు ఎక్కువేసి ముగ్గురు పారిపోయారట. ఆ ముగ్గురులో ఒక ఆయన సంజయుడిని కూడా రథం ఎక్కించుకున్నాడు. ఈ విధంగా మేము నలుగురం పారిపోయాం అని ధృతరాష్ట్రుడికి సంజయుడికి చెప్పాడు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక సంజయుడు అన్నాడు మళ్ళీని, నాకెందుకో దుర్యోధనుడి మీద అనుమానం వస్తోంది, వాడు ఏమవుతాడో అని నాకు అనిపిస్తోంది. మా మహారాజ పుత్రుడు, మా రారాజు, వాడు దుర్మరణం పాలవుతాడేమో. మీరు రథం తోలుకుని వెళ్ళిపోండి, నేను మళ్ళీ రహస్యంగా వెనక్కి వెళ్ళి ఆ మడుగు దగ్గరే పొదలో దక్కుని ఏం దొరుకుతుందో చూస్తాను అని కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ వెనక్కి వచ్చేసాడు సంజయుడు. సంజయుడు మాత్రం పొదలో దక్కుని అక్కడ ఏం దొరుకుతుందో చూస్తున్నట్ట. పాండవులు అక్కడ దాకా వచ్చి పసికట్టలేక వెళ్ళిపోయారు. ఆ సమయంలో కౌరవ శిబిరంలో, దుర్యోధనుడి శిబిరంలో ఒకటే ఏడుపులు. యుద్ధరంగానికి ఆడవాళ్ళంతా కూడా వచ్చారుగా, వాళ్ళందరూ మొత్తం కౌరవులంతా పోయారని తెలుసుకుని గుండెలు బాదుకుంటున్నారు. దుర్యోధనుడి భార్యలు, కర్ణుడి భార్యలు, దుశ్శాసనుడి భార్యలు, గుడ్డాళ్ళు, గుర్రం గుడ్డిదైనా దానాకి తక్కువ లేదని ఒక్కొక్కళ్ళకి 25 మంది 50 మంది 100 పిల్లలు, వీళ్ళందరూ కూడా యుద్ధరంగంలో పాపం ఏడుస్తున్నారు. అది చూసినటువంటి ధర్మరాజు వణికిపోయి, ఇంతమంది ఆడవాళ్లకి శోకం కలిగించేమే యుద్ధంలో, ఈ దౌర్భాగ్యుడు 5 ఇమ్మంటే ఇవ్వక ఇంత అన్యాయం చేశాడని ఏడుస్తూ ఉంటే కృష్ణుడు వచ్చి, అమ్మాయిలు మీరేం దుఃఖించకండి, ధర్మరాజు పరమధర్మాత్ముడు, మీరు పాపాత్ముల భార్యలైనా మిమ్మల్ని మాత్రం ఆయన కళ్ళల్లో పెట్టుకు చూస్తాడు, కడుపులో పెట్టుకు సాగుతాడు, మీకేం భయం అక్కర్లేదని అందరినీ ఓదార్చాడు. అప్పుడు యుత్సుడు, ఏది ధృతరాష్ట్రుడి యొక్క మరొక భార్య కొడుకు అని చెప్పుకున్నాం కదా, అతడు ఒక్కడే ధృతరాష్ట్రుడి కొడుకుల్లో మిగిలిన వాళ్ళు, మిగతా వాళ్ళంతా తచ్చారు, ఒక్క కొడుకు యుత్సుడు అన్నవాడు ఒక్కడే మిగిలాడు. అతడు కొంచెం దుఃఖించి, విధి ఎంత విచిత్రమైనది, మా ధృతరాష్ట్ర మహారాజు కొడుకులు అంతా పోయారు, దుర్యోధనుడు కూడా ఏమయ్యాడో తెలియదు, కానీ ప్రస్తుతం నేనొక్కడిని మాత్రం మిగిలాను, బహుశా భగవంతుడు మా నాన్నకి కొరివి పెట్టడానికి నన్ను అట్టే పెట్టాడేమో. కృష్ణ ధర్మరాజా ఈ ఆడవాళ్ళని ఓదార్చి వీళ్ళని వెంట పెట్టుకుని నేను వీళ్ళందరినీ తీసుకుని హస్తినాపురానికి వెడతాను, అక్కడ చేయవలసిన పనులు చేస్తాను, నువ్వేమంటావు అనగానే ధర్మరాజు చాలా ఆనందపడిపోయి, ధర్మాత్ముడురా నువ్వు, అందుకే నువ్వు మా వైపు వచ్చావు, ఈ స్త్రీలందరినీ గౌరవంగా వెంట పెట్టుకుని హస్తినాపురానికి తీసుకెళ్ళి అందరినీ ఓదార్చే బాధ్యత నీది, మేము ఓదార్చినా వీళ్ళకి అంత తేలిగ్గా ఏడుపు తగ్గదు, కానీ నువ్వు ఓదారిస్తేనో నువ్వు ధృతరాష్ట్రుడు కొడుకువే గనక నీ మాట వింటారు అని యుత్సుణ్ణి మాత్రం ఈ ఆడవాళ్ళు మొదలైనటువంటి వాళ్ళని దిక్కులేని వాళ్ళందరినీ వెంట పెట్టుకుని హస్తినాపురానికి వెళ్లే బాధ్యతని యుత్సుడి మీద పెట్టాడు. వాడు బయలుదేరాట. ఈలోపు హస్తినాపురానికి వెళ్ళగానే విదురుడు ఎదురొచ్చి, ఇదిగో ఈ అంతా చచ్చిపోయిన విషయాన్ని ధృతరాష్ట్రుడికి నువ్వు చెప్పొద్దు, అది సంజీవుడు చెబుతాడు, ఆ బాధ్యత నీది, నువ్వు మాత్రం ఆడవాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళు, ఎక్కువ ఏడుపులు పెడబబ్బులు బయటికి రాకుండా చూడు. ధృతరాష్ట్రుడికి యథాప్రకారంగా రోజు యుద్ధం చెప్పే సంజయుడే వచ్చి యుద్ధం చెప్పాలి అని మొత్తం మీద ఈ వార్త మాత్రం ధృతరాష్ట్రుడి చెవికి వెళ్లకుండా చేసేశాడు. ఆడవాళ్ళందరినీ రహస్యంగా ఎడవండి పండన్నట్టు అంతఃపురంలోకి పంపేశాడు. ధృతరాష్ట్రుడు అన్న మందిరం వైపుకి మాట వరసకు కూడా ఈ ఏడుపులు సోకకుండా చేశాడు. ఈలోపు అక్కడ ధర్మరాజు, అందరూ పోయారు, కృపాచార్యుడు కృతవర్మ అశ్వత్థామ కనపడకపోతే మనకు వచ్చే నష్టం లేదు, కానీ ఇంతమంది చావుకి మూల కారణమై ఇంతమందిని అన్యాయం చేసిన నీచుడు ఆ దుర్యోధనుడు ఏమైపోయాడు, వాడు మాత్రం రణరంగంలో మనకు దొరకలేదేం అని ఆలోచనలో పడి కొంతమందిని పిలిచాడు. నాయనలారా, మీరు దౌత్యంలోనూ ఎవరైనా రహస్యంగా దాక్కుంటే ఆ రహస్యంగా దాక్కున్న వాళ్ళని కనిపెట్టడంలోనూ ఆరితేరినటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు, రహస్య భేదనం చేసే గూఢచారులు, మీరు వెళ్ళండి, ఈ చుట్టుపక్కలంతా వెతకండి, దుర్యోధనుడు ఎక్కువ దూరం పోడు, ఎక్కడో చోట దొరుకుతాడు, వాణ్ణి మాత్రం ఈ సూర్యాస్తమయంలోపు పట్టుకుని పడగొట్టాలి, ఇంతమందిని పడగొట్టిన ఆ దుర్మార్గుడి తొడలు కొట్టకపోతే మాకు నిద్ర పట్టదు, వాడు పావు లాంటి వాడు, పావుని తోక తొక్కు వదిలేమంటే అది పగబడుతుంది, వెళ్ళి రండి అని అందరినీ పంపాడు. ఈలోపు భీముడు కూడా తనకి మాంసం తెచ్చిపెట్టేటటువంటి బోయి వాళ్ళని పిలిచి, ఒరే ఎక్కడో తోటి అడవుల్లో దాక్కుంటాడు ఆ దుర్మార్గుడు, వాడు గనక దొరికాడా నాకు చెప్పండి, నాకు చెప్పారంటే మీకు ఊళ్ళు ఇస్తాను, గుంటూరు రాసి ఇచ్చేస్తాను, మీకు మంచి ఏనుగులు ఇస్తాను, గుర్రాలు ఇస్తాను, సైనికులు ఇస్తాను అని చెప్పాట. దాంతో అందరూ అన్ని వేపులకి తిరిగారు, ఎవరెక్కడ తిరిగినా ఈ దుర్యోధనుడు ఎక్కడున్నారో ఎవరికి తెలియడం, వాడు దాక్కున్నాడు కానీ నీళ్ళలో మరి ఒడ్డు మీద లేడు కదా. ఈ లోపు అలా తిరుగుతూ ఉండగా కాసేపటికి పాండవులంతా ఎవరిదారిన వాళ్ళు వెళ్ళాక మళ్ళీ కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ తిరిగి అక్కడికి వచ్చారు మడుగు దగ్గరికి. మడుగు దగ్గరకు వచ్చి దుర్యోధన, మడుగులోంచి లే, మేము నీకు సాయం చేస్తాం, మా సహాయంతో తిరిగి పాండవులతో యుద్ధం చెయ్యొచ్చు అనగానే దుర్యోధనుడు అన్నాడు, తనువు ఘనాస్త్ర శస్త్రములతాకున నొప్పి నిడ్డప్పి పుట్టే నా మనము వశంబుగాక ఎడలే మాటల చందము చూడ మీరు డసిన ఎటులున్న వారల అనుజీవులు లేరు తొలంగి నేటి మాత్ర నిలువుడు ఎల్లి పైకొని అరాతుల గల్తములావు వచ్చిన నా శరీరం అంతా ఈ అస్త్రశస్త్రాల వల్ల బాగా నొచ్చుకున్నది. పాండవులు వేసినటువంటి బాణాలు కత్తులు ఈటెలు గదల దెబ్బలతో నా శరీరం బాగా శిథిలమైపోయింది, బాగా నొప్పి పుడుతోంది, దాహము పెరిగిపోయింది, ఆకలి వేస్తోంది, నా మనస్సు నా వశంలో లేదు, శరీరం ఒక రకంగా కళ్ళు తిరుగుతున్నాయి. మాటల్ని బట్టి చూస్తే ఊరికే యుద్ధానికి వెడదాం వెడదామని ధైర్యంగా మీరు అంటున్నప్పటికీ మీ మాటల్ని బట్టి చూస్తే మీకు కూడా నాలుక తడబడుతోంది, మీకు నీరసంగా ఉన్నట్టు అనిపిస్తున్నది. కాబట్టి మీరు అలసిపోయారు, నేనూ అలసిపోయాను. ఈ అలసటలో ఎందుకు యుద్ధం? ఈ రోజంతా హాయిగా విశ్రాంతి తీసుకోండి, రాత్రి గాఢంగా నిద్రపోండి, తెగదిని ఎక్కడో చోట రహస్యంగా దాక్కోండి, తినండి, రహస్యంగా నిద్రపోండి, రేపటికి మళ్ళీ మన శరీరం నిద్రపోయిలేస్తే ఉత్సాహం వస్తుంది గనక, బలం వస్తుంది గనక కొత్త బలంతో కొత్త సైనికుల్ని పోగేసుకుని యుద్ధానికి వెడదాం. కాకపోతే రెండు రోజులు అటు ఇటు అవుతుంది ఒకవేళ సైనికులు దొరకకపోతే. ప్రస్తుతం మనకి అనుజీవులు లేరు, మాట వరసకు ఒక్క సైనికుడు కూడా లేడు, మంచినీళ్ళు తెచ్చిపెట్టేవాడు కూడా లేడు, దాహం వేస్తే వాటర్ బాటిల్ తెచ్చిపెట్టేవాడు కూడా లేనప్పుడు ఏమి యుద్ధానికి వెడతాం, కాస్త ఆగండి అనగానే అశ్వత్థామ అన్నాడు, ఏమిటి దుర్యోధన పెచ్చ నీకు, నేనేం అలసిపోలేదు, నువ్వు అను నేనొక్కండి చాలు పాండవులు చంపుతానంటే. ఈ మాటలు చాలాసార్లు విన్నానండి, ఎంతోమంది అన్నారు, ఇదివరకు అయితే అలాగే అనేవాడు, ఇప్పుడు అయిపోయింది వీడి పని, వీడికి భీతి పట్టుకుంది, మరణ భయం పట్టుకుంది, ఇంతమంది చచ్చాక ఇప్పుడు వీడి ప్రాణం మాత్రం వీడికి తీపనిపించిందిట, తమ్ముడు చచ్చినా వాడేమనుకోలే, తను చచ్చిపోతానేమో అని భయం పట్టింది, పాపాత్ములు ఇలాగే ఉంటారు గుర్తుపెట్టండి, మొత్తం వాడి పార్టీ నాశనం అయిపోయినా ఒక్కడే బతకాలి, దుర్యోధనుడి లక్షణం అది. అందుకని ఇప్పుడు ప్రస్తుతం ఆ యుద్ధానికి వెళ్లే ఓపిక నాకు లేదు, మీరు వెళ్ళిరండి అనే లోపు ఆ సమయంలో ఇంకా మధ్యాహ్నం 12 అయిపోతుంది, ఈ సమయంలో భీముడికి వంట చేసి పెడదాం, మాంసం పట్టుకెడదామని కొంతమంది బోయేవాళ్ళు ఆ చుట్టుపక్కల జంతువుల్ని వేటాడి మంచి జింకల్ని ఈ రకరకాలైనటువంటి అడవుల్లో ఉండేటటువంటి ఆహారానికి పనికొచ్చేటటువంటి మృగాల్ని వేటాడి వాటిని మోసుకుపోతున్నారట కావెళ్ల మీద. ఈ మాంసం మోసుకుపోతున్న బోయేవాళ్ళకి దాహం వేసింది, ఈ చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తగుదాం అనుకుంటే నీరేమో స్తంభించింది, ఏమిటి నీరు ఇలా స్తంభించిందని చూస్తే ఒడ్డు మీద కృపాచార్యాదులు లోపల ఉన్నవాడితో మాట్లాడుతున్నారు, ఆ లోపల మాటలు బయట కనబడుతున్నాయి, బయట మాటలు లోపల కడుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పిన వినరు వాళ్ళు ఎవరో చూసుకోమా, బయట పంపించి ఒకసారి. దుర్యోధనుడి యొక్క అనుచరులు ఇంకా ఒకళ్ళు ఇద్దరు ఇక్కడ ఉన్నారన్నమాట, ఒకసారి చెప్పండి. గోవింద ఈ విధంగా నీరేమో స్తంభించింది, దుర్యోధనుడు లోపల నుంచి మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది, ఆ లోపల మాటలు బయట కనబడుతున్నాయి, ఈ బయట ఉన్న ముగ్గురి మాటలు లోపల కనబడుతున్నాయి. ఈ మాటల యొక్క చందమును బట్టి చూస్తే, ఆ విధానాన్ని బట్టి చూస్తే వీళ్ళు దుర్యోధనుడితోటే మాట్లాడుతున్నారు, సందేహం లేదు. దుర్యోధన యుద్ధానికి రా నేనున్నాను అని అశ్వత్థామ అంటున్నాడంటే ఖచ్చితంగా లోపల ఉన్నాడు దుర్యోధనుడు, ఏదో క్షుద్ర విద్యతో దుర్మార్గుడు నీళ్లని స్తంభింపజేసినట్టున్నాడు అనుకున్నారు వాళ్ళు. బోయేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు వెంటనే భీముడికి విషయం చెబుదాం, భీముడు ఎంత ఆనందపడిపోతాడో, మనం ఆయనకి సేవకులం, బోల్ డబ్బిస్తాడు, డబ్బలా ఉంచండి, భీముడు మన గౌరవిస్తే చాలదా, అంత భీముడి చేత ఓ దండ మెళ్ళలో వేయించుకోవడం కంటే అదృష్టం ఏముంది, ఇప్పుడు ఈ మాంసం మోసుకెడితే బరువు కదా, ఇక్కడ వదిలేద్దామని వదిలేసి పరుగు పరుగు పరుగున రెండు నిమిషాల్లో భీముడి దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పటికింకా భీముడు శిబిరం దగ్గరే కూర్చుని ఈ దుర్యోధనుడు ఏమయ్యాడా అని అందరినీ విచారిస్తున్నట్ట. ఆ సమయంలో వీళ్ళు వెళ్ళి దండం పెట్టేసి ఏమండో మేము దుర్యోధనుడిని చూశాం అని జరిగిందంతా చెప్పేశారు. ఇంకా దుర్యోధనుడు ఆనందం పట్టలేక ఒక్కొక్కళ్ళకి 500 గుర్రాలని వాటిని కానుక ఇచ్చేశాడు, అంటే ముందు చదివించేశాడు, ఒక్కొక్కసారి జేబులో డబ్బులు ఉండవు, అనౌన్స్ చేసిన తర్వాత ఇవ్వచ్చనమాట. అందువల్ల దుర్యోధనుడి చావు గురించి దుర్యోధనుడి యొక్క జాడ గురించి వీళ్ళు చెప్పారు గనక సంతోషం పట్టలేక, ఒరే మీ అందరికీ భవిష్యత్తులో 500 గుర్రాలు ఇస్తున్నాను, 4 ఏనుగులు ఇస్తున్నాను, ఒక్కొక్కళ్ళకి 5 ఊళ్ళు ఇచ్చేస్తాను, చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూళ్ళలో మీకు తోచినటువంటి ఊళ్ళు మొత్తం మీవే పొలాలతో సహితంగా అని మెచ్చుకుని వాళ్ళందరినీ వెంట పెట్టుకుని ధర్మరాజు దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పగానే ధర్మరాజు గారు సందేహం లేకుండా వాడు అందులోనే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దామని కృష్ణుడు అడిగాడు. కృష్ణుడు అన్నాడు, ముందు అక్కడికి ఎడదాం, వాడు అందులో ఉన్నాడో లేదో చూద్దాం, మాయగాణ్ణి మాయతో ఎలా బయటికి తీసుకురావాలో చూద్దాం, నడవండి అన్నట్ట. మొత్తం సైనికులంతా మళ్ళీ శిబిరాల్లోకి వెడుతున్న వాళ్ళంతా ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద బయలుదేరారు. ఈ మిగిలిన మొత్తం సైన్యం అంతా బయలుదేరింది, మడుగు దగ్గరకు వచ్చింది. ఆ మడుగు దగ్గరికి పాండవులు రావడం చూసినటువంటి కృపాచార్యుడు కృతవర్మ అశ్వత్థామ, మేము తర్వాత వస్తాం, పాండవులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నాం అన్నారట. నువ్వు మాత్రం జాగ్రత్త, బయటికి రాకంటే నేను బయటికి రాను, నేను నీళ్లల్లో ఉండగా బ్రహ్మదేవుడు కూడా నన్ను బయటికి లాగలేడు, నేను బయటికి రాకపోతే అన్నట్ట. వాడి అహంకారం అది. వాళ్ళు వెళ్ళిపోయారు. సంజయుడు మాత్రం పొదలనే దక్కున్నాడు. పాండవులు అక్కడికి వచ్చారు. చివరిగా కృపాచార్యాదులు వెళ్ళిపోవడం చూశారుగా వీళ్ళు. అంచేత సందేహం లేకుండా వీడు ఇందులో ఉన్నాడు, మరి ఎలా వీడిని బయటికి రావడం? వీడిని బయటికి లాగాలి, పుట్టలో ఉన్న పావుని బయటికి లాగినట్టుగా ఈ నీళ్లల్లో నుంచి లాగాలి, వీడిని చంపాలి. అప్పుడు శ్రీకృష్ణుడు, ఈ దుర్యోధనుడు మూర్ఖుడు, మంచిగా రమ్మంటే రాడు, వాణ్ణి బయటికి రప్పించడానికి బండభూతులు తిట్టడమే వాణ్ణి, వాడికి తన శరీరం మీద తనకే అసహ్యం కలగాలి. మానధనుడు గనక దెప్పావనుకో, నువ్వు బాగా తిట్టావనుకో, తట్టుకోలేక బయటకు వస్తాడు అని రహస్యంగా ఇంక మొదలెట్టన్నట్ట. అప్పుడు ధర్మరాజు అన్నాడు, ఓరి నీచ దుర్యోధన, ఎన్నో రకాలుగా మేము సంధి కోసం ప్రయత్నించాం, చిన్నప్పటి నుంచి నువ్వు చేసిన పాపాలన్నీ లెక్క పెట్టడానికి చిత్రగుప్తుడికి కూడా సమయం సరిపోదు, అన్ని పాపాలు చేశావు, ఈ భీముణ్ణి చంపడానికి విషాన్నం పెట్టించావు, గంగ మడుగులో తోసావు, మమ్మల్ని లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టించావు, రాత్రికి రాత్రి చంపడానికి ఏనుగుల్ని పంపించావు, పాముల్ని పంపించావు, ఒకటి కాదు మమ్మల్ని చంపడానికి ఎన్ని చెయ్యాలో అన్ని చేశావు, బాలుడు అభిమన్యుణ్ణి చంపడానికి మీరందరూ కొమ్మక్కయ్యారు, ఇన్ని పాపాలు చేసి ఇప్పుడు నీ ప్రాణం మాత్రం నీకు తీపనిపించి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ప్రాణం దాచుకోవడానికి నీళ్లలో దాక్కుంటావా? వరే నీకు సిగ్గులేదురా, ఎంతకంటే చెంబుడు నీళ్లలో దూకి చావకూడదా అని ఈ విధంగా ఉపాలంభించడం మొదలెట్టాడు. ఉపాలంభించడం అంటే దెప్పడం అన్నమాట. ఆ లోపల ఉన్న దుర్యోధనుడికి చురుకుతనం పుట్టింది, మాట్లాడకుండా ఊరుకోలేకపోయట. ఓ ధర్మరాజా, నీకు చూడడానికి నేను పాపాత్ముడో పుణ్యాత్ముడో, ప్రస్తుతం నేను అలసిపోయాను, నాకు రాజ్యం లేదు, సైనికులు లేరు, ఏనుగులు లేవు, గుర్రాలు లేవు, సోదరులు లేరు, అందువల్ల నేను ఇప్పుడు శాంతి వహించాను, ఒక రెండు రోజులు ఈ మడుగులో దాక్కుని మూడో రోజున హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను. వాడు ఇందాక ఏమన్నాడు, పగ తీర్చుకోవడానికి మళ్ళీ సైనికులు పోగు చేస్తానన్నాడు. ఇప్పుడు ధర్మరావుతో ఏమంటున్నాడు, టెక్నిక్ అంటారు దీన్ని, తాత్కాలికంగా బతికి బట్టగట్టడానికి ఏమంటున్నాడు, హిమాలయాలకు వెళ్ళి చక్కగా విభూతి పూసుకుని జపమాల చేత్తో పుచ్చుకుని జాయ్ శ్రీరామ్ అనుకుంటూ తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా నాకు పగ లేదు, ద్వేషము లేదు, యుద్ధం చెయ్యాలనే కోరిక నశించింది, శాంత చిత్తుండి అయిపోయాను. నువ్వు కూడా, నేను ఎలాగో రాజ్యం నీకు వదిలేస్తున్నాను గనక వెళ్ళిపో. ఇంకొక రహస్యం చెబుతున్నాను, ఇంతకాలం నేను పరిపాలించింది మంచి సైనికులతో, ఏనుగులతో, గుర్రాలతో ఉన్నటువంటి పవిత్ర భూమిని, ఇప్పుడు నీ బతుక్కి ఏమన్నా ఎక్కడ, అందరూ పోయారు, బంధువులు లేరు, రాబంధులు తప్ప ఈ సృష్టిలో ఇంకేం మిగల్లేదు, మొత్తం సైనికులు సంపద కోల్పోయి వల్లకాడు కింద మిగిలినటువంటి ఈ భారత భూమిని నువ్వు వేలుకో, భీష్ముడు లేడు, ద్రోణుడు లేడు, కర్ణుడు లేడు, నీ సోదరులు లేరు, నీ కొడుకులు లేరు, అంతా పోయారుగా, ఇక మిగిలింది ఏముంది, నువ్వు నీ పెళ్ళం, నీ బిడ్డలో ఏదో కొద్ది మంది సైనికులు, వీళ్లతో నే వదిలేసిన దౌర్భాగ్యపు రాజ్యాన్ని ఏలుకో, ఎంగిలి కూడు తిను, నేను మాత్రం యుద్ధానికి రానన్నట్ట. అప్పుడు ధర్మరాజు అన్నాడు, నువ్వు అన్నది నిజమే, నీ మూర్ఖత్వం వల్ల, ఎంత బతిమాలినా నువ్వు ఎవరి మాట వినిపించుకోకపోవటం వల్ల నాకు బంధువులతో వియోగం వచ్చింది, సంపదలన్నీ లాక్కుని అనుభవించావు, ఐదూళ్లు కూడా మాకు ఇవ్వలేదు, దానివల్ల యుద్ధం వచ్చింది, చివరికి నీకు నాకు అందరికీ నష్టం వచ్చింది, కానీ మేము క్షత్రియుల్లా ప్రవర్తించాం, నువ్వు క్షత్రియుడు కాదు, మానధనాఢ్యుణ్ణి అభిమానధనిని అంటావే, అటువంటి వాడు పిరికి వాళ్ళగా ఈ నీళ్లలో దాక్కుంటావా, అయినా నేను క్షత్రియుణ్ణి, నువ్వు ముష్టి వేస్తే తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఆ రోజులు వెళ్ళిపోయాయి. అన్నీ బాగున్న రోజుల్లో నువ్వు ఐదూళ్ళు ఇచ్చుంటే ఇక్కడ వరకు ఈ యుద్ధం వచ్చేది కాదు. ఇప్పుడు మేము విజయం పొందాక రాజ్యం నువ్వివ్వడం ఏమిటి, మేము పుచ్చుకోవడం ఏమిటి, రాజ్యం వీరభోజ్యం, నువ్వో మేమో మిగలాలి. నీకు రెండే రెండు విధానాలు నీ ముందుంచుతున్నాను, అందులో ఏది నచ్చితే చెయ్యి, అయితే యుద్ధానికి రా, లేదా మా కాళ్ళు పుచ్చుకుని క్షమించమంటే ఈ భీముడు నేను కరుణిస్తాం, అప్పుడు నువ్వు బ్రతికితే అర్థముంది, అంతేగాని పులి కూరలు పళ్ళు కళ్ళు అన్నీ పోయాక నేను ఈ రోజు నుంచి శాకాహారిని అందిట, అలా ఉంది నీ చందం. ఒక పులికి గోళ్లు పోయాయి, నోట్లో కూరలు ఊడిపోయాయి, కళ్ళు కనబడ్డంలా. ఇప్పుడు కోరలు లేవు గనక మాంసం తెల్లలేదు, కళ్ళు లేవు గనక జంతువులు కనబడ్డావు వేటాడడానికి, గోల్డ్ లేవు గనక మీద పడలేదు. అందుకని ఈ రోజు నుంచి నేను శాకాహారిని తపస్సు చేసుకుంటాను అందిట. అలాంటి కపట వ్యాఘ్రంలాగా దొంగపులిలా నాటకం ఆడకు. పుట్టావు, వేదాలు చదివావు, వీరోచితంగా ప్రవర్తించు. వీరుడివి కాకపోతే భీరుణ్ణి, నేను పిరికివాణ్ణి అని 3 సార్లు పలికావా, మేము నిన్ను వదిలేస్తాం. నువ్వు నీళ్లలో నుంచి నేను పిరికాణ్ణి, నేను యుద్ధం చేయలేను, నేను క్షత్రియుడి కాదు, చవటని, దౌర్భాగ్యుణ్ణి, చావు అంటే భయం అను వదిలేస్తాం అనగానే ఇంక తట్టుకోలేకపోయాడు. బాగా ఇలాగ రెచ్చిపోయి తిట్టేశాడంటే ధర్మరాజు గారు కూడా ఒళ్ళు మండిపోయి. వీడి పాత పాపాలన్నీ గుర్తుకొచ్చాయట. అప్పుడప్పుడు మాలాంటి ధర్మాత్ములు కూడా కొంతమంది దౌర్భాగ్యం ఎందుకు తిడతాం అనుకుంటున్నారు, ఆ పాపాలు గుర్తుకొస్తాయి గనక. అలా తిట్టపోతే పాపాత్ములకి కాస్తో కోస్తో పాప ప్రక్షాళన కాదు గనక. అందుకనే ధర్మరాజు గారు ఈ పూట, ఒరే నువ్వు పిరికివాణ్ణని ఒప్పుకో, క్షత్రియుణ్ణి కాదని ఒప్పుకో, పురుషుణ్ణి కాదని ఒప్పుకో, ప్రాణభయంతో చచ్చిపోతున్నానను, అప్పుడు మేము ప్రాణభిక్ష పెడతాం, అరిచేతిలో ప్రాణం పెట్టుకుని ఎక్కడికైనా పోరా అంటే ఇంక తట్టుకోలేక గిజగిజలాడి రివ్వును కదపుచ్చుకుని నీళ్లలోంచి ఎగిరి కిందకు దూకాడు. ఆ దూకడం ఎలా ఉంది, నీళ్లలోంచి రావడం వల్ల ఒళ్ళంతా తడిసిపోయి ఆ నీరు జుట్టు మెంచి కింద కారుతోంది. వీడు ఓ పెద్ద పర్వతం శెలయేళ్లతో బయటకు వచ్చినట్టుగా ఉందిట. ఆ సముద్రంలో నుంచి పెద్ద ద్వైపాయనం అనే హ్రదంలో నుంచి కొండలా బయటకు వచ్చాడు. గద పుచ్చుకుని గిరగిరా తిరిగాడు. అది చూచి వచ్చాడరా పాపాత్ముడు అని పాంచాలూరు మొదలైన సైనికులంతా ఇలా చప్పట్లు కట్టి నవ్వారు. నవ్వగానే కొత్త కొత్తలు ఆడిపోయాడు వీడు. నవ్వండి రా, నవ్వండి, ఈ గదతో మీ అందరి తలకాయలు పగలగొడతానన్నట్ట అని అంతలోనే మళ్ళీ అనుమానం వచ్చి అంతా ఒకేసారి మీద పడి చంపేస్తారేమో అని భయపడిపోయి, ఇదిగో ధర్మం ధర్మమే, మీరంతా నా మీద పడి చంపితే అది ధర్మం కాదు, ఒక్కొక్కడు రండి మీ పుచ్చెలు పగలగొడతాను, మీ తలకాయలన్నీ విరగ్గొడతాను, కాళ్ళు విరగ్గొడతానని కానీ ధర్మరాజు పక్కపక్కనవి ఏమిటేమిటి, మేమేమో ఒక్కొక్కడు వచ్చి నీతో యుద్ధం చేయాలా, నువ్వు మాత్రం వెనక నుంచి ముందు నుంచి అభిమన్యుడు లాంటి వాళ్ళని కొళ్ళబొడి చంపేస్తావా, 100 మంది కలిసి ఒకళ్ళ మీద పడ్డం, 100,000 మంది ఒకళ్ళ మీద పడ్డం అనేది మీ ధర్మం, మేము మాత్రం విడివిడిగా యుద్ధం చేయాలా అన్నాడు. అనగాని అభిమన్యుడు చంపినవి, సాత్యకి మీద పడినవి ఇవన్నీ గుర్తుకొచ్చేవాడికి, గుర్తుకొచ్చి గిజగిజలాడిపోయి ఆ రోజు నేను చేసిన పనులన్నీ తెప్పుతున్నారు, ఇప్పుడు నా మీద పడతారేమో, నాకు ముప్పు వస్తుందేమో అని వణికిపోయాడు. అప్పుడు ధర్మరాజు జాలిపడి, దుర్యోధన నువ్వెన్ని పాపాలు చేసినా నేను మాత్రం అలా పాపాలు చెయ్యను, నువ్వు ధర్మం తప్పి ఒకేసారి బాలుడి మీద పడి నీ సైనికులతో కొళ్ళబొడిచి చంపినట్టుగా నిన్ను మాత్రం మేము కొళ్ళబొడిచి చంపాం, నీకు ఇప్పుడు కూడా ఒక అవకాశం ఇస్తున్నాం, మా మొత్తం పాండవ సైనికుల్లో ఒక్కడితో నువ్వు యుద్ధం చెయ్యి, నీకు తోచిన ఆయుధంతో యుద్ధం చెయ్యి, నువ్వు ఒక్కడిని జయించావా ఈ రాజ్యం నీది, మేము ఓడిపోయామా రాజ్యం నీకు ఇచ్చి మేము మళ్ళీ అడిగిపోతామని గానే కృష్ణుడు నెత్తి నూరు మొత్తుకుని అర్జునుడిని పక్కకు పిలిచి, మీ అన్నయ్యకి పిచ్చెక్కిందా, ఆనాడు జోదం ఎలా ఆడాడో ఇప్పుడు ఎలా వాగుతాడు ఏమిటి, ఏది సైనికుల్లో ఒక్కడితో యుద్ధం చేసి ఓడించేస్తే రాజ్యం ఇచ్చేస్తాడా, ఇదేరా యుద్ధోన్మాదం, విజయోన్మాదం, విజయం వచ్చినప్పుడు ఏం వాగుతారో తెలియదు, లేకపోతే ఈ దౌర్భాగ్యుడు అసలే గదాయుద్ధంలో అరితేరినవాడు, భీముడికి శరీర బలం ఎక్కువ, వాడికేమో యుద్ధంలో నైపుణ్యం ఎక్కువ, గదని గిరగిరా తిప్పివాడు యుద్ధం చేస్తే ఈ భీముడు మాదిరిగా ఆగలేడు, మల్ల యుద్ధం కాకుండా గదాయుద్ధంలో నువ్వు ఒక్కడిని జయించంటాడు ఈయన, ఇందులో పనికి మాలిన వాడిని ఒకడిని ఎనుకుని వాడిని చంపేశాడు అనుకో రాజ్యం వాడికి వెళ్ళిపోదు, ఇప్పుడు నేను వాడి మీద మాయ ప్రయోగిస్తాను అని దుర్యోధనుడి మీద కొంచెం మాయ ప్రయోగించాడు, లేకపోతే వాడు ఏమన్నా పనికి మాలిన సైనికుడిని కోరుకునేవాడు కదా అండి, మరి పాపం ఏదో నాలాంటి బక్కవాడిని కోరుకుని యుద్ధానికి పిలిస్తే వీడు ఏమైపోతాడు, డొక్క పగల కొడతాడు వాడు. అప్పుడు దుర్యోధనుడి మీద శ్రీకృష్ణ మాయ కొంత ప్రయోగం అయ్యింది గనక వాడు ఏమన్నాడు తెలుసా, ధర్మరాజా ఇప్పుడు నచ్చావు నాకు, నువ్వు ధర్మాత్ముడివి, ధర్మం మీద నిలబడతావు, అందరితో కాకుండా ఒక్కళ్లతో యుద్ధం చేయమన్నావు చాలు, సూర్యాస్తమయం లోపు ఇలా ఒక్కరొక్కరుగా వచ్చారంటే అందరినీ చంపేయగలను నేను, అయినా పనికి మాలిన వాళ్లతో గదాయుద్ధం చేస్తాడా ఈ సుయోధనుడు, నా కంటికి మొదటి నుంచి నచ్చినవాడు నాకు పరమ విరోధి ఆ వాయుపుత్రుడు, రమ్మను భీముణ్ణి, మేమిద్దరం గదాయుద్ధం చేస్తాం, గద నా చేతికి వస్తే బలరాముడే నిలబడలేడు, ఇక నువ్వే నిలబడతావు, ఈ భీముడే నిలబడతాడు అనగానే, అమ్మయ్యా చూసావా అర్జున, ఇది జరగవలసిన యుద్ధం అంటే, ఈ ధర్మరాజు గారు తొందరపడి వాడికి ఆప్షన్ ఇచ్చాడు, వాడు ఆప్షన్లో పనికి మాలిన సైనికుణ్ణి ఎంచుకోక భీముణ్ణి ఎంచుకున్నాడు, ఇది నా మహిమ, ఇక చూడు యుద్ధం అన్నట్ట. వెంటనే భీముడికి ఒక గది ఇచ్చారు, దుర్యోధనుడికి ఆల్రెడీ వాడి దగ్గర గది ఉన్నది, యుద్ధం మొదలు పెడదాం అనుకున్న సమయానికి సరిగ్గా ఆ సమయానికి కురుక్షేత్ర రణరంగంలోకి అడుగుపెట్టాడు మహానుభావుడు బలరాముడు శ్రీకృష్ణ పరమాత్మ గారి అన్నగారు. ఆ సమయానికి ఆయన ఎక్కడో ఉన్నాడు, హరిద్వారంలో ఉన్నాడు, మాయాపురంలో హరిద్వారంలో గంగానదిలో స్నానం చేస్తున్నాడు. ఆ మహానుభవుడు ఈ కౌరవ పాండవ సమరం జరుగుతోంది, ఎవరికీ సాయం చెయ్యకూడదని భావించి భూమండలం అంతా తీర్థయాత్ర వంకతో తిరిగాడు. వెంకటాద్రికి వెళ్ళాడు. వెంకటాచలంలో పైన పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి వారికి కానుకలిచ్చుకుని అక్కడి నుంచి రామేశ్వరం వెళ్ళి అక్కడ స్నానం చేసి నైమిషారణ్యం వెళ్ళి నైమిషారణ్యంలో పురాణం చెబుతున్న సూతుణ్ణి చంపి మళ్ళీ ఆయన కొడుకుని బ్రతికించి అక్కడి నుంచి బయలుదేరి ఇలా రకరకాల తీర్థయాత్రలు చేసి సప్తమోక్షపురాలలో ఒకటైన మాయాపురం దగ్గరికి వెళ్ళాడు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హ్యవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయినః అని పురాణాలు చెప్పాయి. అవంతి, కాశీ, మధుర, మాయా, ద్వారక, ఈ సప్తమోక్షపురాలు చాలా గొప్ప అనమాట. అందులో మొట్టమొదటిది అయోధ్య చెప్పారు. రాముడు పుట్టడం వల్ల దానికి పవిత్రత వచ్చింది. రెండోది మధుర, బృందావనం దగ్గర ఉన్నదే అది, ఢిల్లీ వెళ్లే రూట్లో. మూడోది మాయా అంటే హరిద్వార్ అన్నమాట. కాశీ అందరికీ బాగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి స్థలం. కంచి మాత్రమే మనకి దక్షిణాదిని ఉన్నది. అవంతి అంటే ఇప్పుడు ఉజ్జయిని అని కూడా పిలుస్తున్నాం దాన్ని. ఏడవది ద్వారక. ఈ ఏడు పురాలలో ఒకటైన మాయాపురం దగ్గర ఉన్న ఆయనకి నారదాదులు కురుపాండవ సమరం అంతా ముగిసింది, ఇక దుర్యోధనుడును భీముడు గదా యుద్ధం చేయబోతున్నారని చెప్పారట. టక్కన ఆయన అక్కడ అదృశ్యమై ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు తన మహామహిమతో. ఆయన ముందే మాటిచ్చాడు, నా శిష్యులు ఈ భీమ దుర్యోధనులు యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధం చూడడానికి నేను వస్తానన్నాడుగా, అందుకని అక్కడ మాయమే ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. గురువుగారిని చూడగానే అప్పటిదాకా నీరసంగా ఉన్న దుర్యోధనుడికి ఎక్కడే ఉత్సాహం వచ్చిందట. ఎందుకంటే బలరాముడికి ఏంటంటే పక్షపాతం కనుక, మా గురువుగారు వచ్చాడు ఈ దెబ్బతో వీళ్ళందరి తాటా తీయచ్చు అనుకున్నాడు. రెండు చేతులు జోడించి గదతో పాటు గదలా పట్టుకుని వెరీ దండం పెట్టాడు అనమాట. భీముడు దండం పెట్టాడు, ఇద్దరు శిష్యులే కనుక. అప్పుడు బలరాముడు అన్నాడు, నిన్నటిదాకా కురుక్షేత్రంలో యుద్ధం చేసి ఇప్పుడు ఈ మడుగు దగ్గర యుద్ధం చేస్తే అది మంచిది కాదు. కురుక్షేత్రంలో ఎలా చచ్చినా వాడికి స్వర్గం వస్తుంది, వీరస్వర్గం వస్తుంది, కాబట్టి అక్కడికే నడవండనగా మళ్ళీ అందరూ కలిసి అక్కడికి బయలుదేరారట. అక్కడికి 2 మైళ్ళ దూరంలో ఉంది కురుక్షేత్రం, ఆ ద్వైపాయన హ్రదానికి మళ్ళీ ఆ కురుక్షేత్ర ప్రాంగణానికి వచ్చారు. కొన్ని ప్రాంతాలు ఉంటాయి అక్కడుంటేనే పుణ్యం అనమాట. ఇప్పుడు కాశీ వెళ్ళాం, కాశీ అంతా పుణ్యం కాదు, 5 క్రోసుల స్థలం ఉంది, 5 రెళ్ళు 10 మైళ్ళు. ఆ 5 క్రోసుల మధ్యలో చచ్చిన వాడికి మాత్రమే మోక్షం. అది దాటి అవతలున్న కాశీకో లేకపోతే వ్యాస కాశీకో ఇంకో చోటకు పెడితే మళ్ళీ ఉపయోగం లేదు సుమా. అలాగే కురుక్షేత్రంలో కూడా 24 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన ఒక ప్రదేశం ఉన్నది వృత్తాకారం, అక్కడ చచ్చిన వాడికి మాత్రమే వీరస్వర్గం. అది దాటి వెళ్ళినా దాన్ని కురుక్షేత్రం అంటారు, కానీ అక్కడ చచ్చిన వాడికి వీరస్వర్గం రాదట. అందుకనే దుర్యోధనుడు భీముడు అక్కడికి వెళ్ళారు. ఇంకా ధర్మరాజు ఏం చేశాడు, తన భటుల్ని పిలిపించి పెద్దవాళ్ళందరికీ ఆసనాలు వేయి, చిన్నవాళ్ళంతా కిందలాగా టార్పాలెన్నో అదేదో అంటారే రకరకాల తివాచీలో గోని బరకాలో వేయి. బరకాల మీద కొందరు కూర్చుంటారు బెరుకు లేకుండా, పెద్దవాళ్ళందరూ ఆసనాల్లో కూర్చుంటారు. మోకాళ్ళ నిప్పుళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ కుర్చీల్లో కూర్చోవచ్చట. కాకపోతే అక్కడ ధర్మరాజాదులకు మోకాళ్ళ నిప్పులు లేవు, మోకాళ్ళ నిప్పులు ఉంటే ఇన్నాళ్ళు యుద్ధం ఏం చేస్తారు వాళ్ళు. అక్కడ హుందాతనం అంతే. కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు, బలరాముడు ఇలాంటి వాళ్ళందరికీ పెద్ద ఆసనాలు వేశారు. ఇంకా తక్కిన వాళ్ళంతా ఎంతమంది సైనికులు, ఏకంగా 10,000 మంది సైనికులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ బరకాలు వేశారు. అందరూ కూర్చున్నారు. ఇప్పుడు భీమ దుర్యోధనుడు గదాయుద్ధం ప్రారంభించారు. ఏం యుద్ధం చేశారండి, 48 నిమిషాలు ఖణేల్ ఖణేల్ అనే శబ్దంతో గదలు కొట్టుకుంటూ అప్పుడప్పుడు వీపుల మీద బాదుకుంటూ నెత్తి మీద కొట్టుకుంటూ యుద్ధం చేశారు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితోటి, కృష్ణ యుద్ధం ఎలా ఉందన్నట్ట, ఏం యుద్ధం అయ్యా? దుర్యోధనుడికి గదాయుద్ధంలో నైపుణ్యం ఎక్కువ, భీముడికి శరీర బలం ఎక్కువ, మీ అన్నయ్య తొందరపడి గదాయుద్ధానికి రెచ్చగొట్టాడు. అదే భీముడితోటి దుర్యోధనుణ్ణి మల్లయుద్ధం చేయమని ఉంటే మల్లయుద్ధంలో నల్లి నలిపినట్టు నలిపేసేవాడు దుర్యోధనుణ్ణి. మల్లయుద్ధంలో ఆయుధం లేని యుద్ధంలో భీముణ్ణి మించిన వాళ్ళు ఈ సృష్టిలో లేరు. ఆయుధం లేకుండా యుద్ధం చేయాలంటే అయితే బలరాముడు లేదా కీచకుడు లేదా శల్యుడు లేదా భీముడు, ఈ నలుగురు తప్ప మరొకరెవరూ ఈ భూమండలంలో లేరు. కేవలం చేతులతో యుద్ధం చేసే అవతలవాణ్ణి పిండి చేసేవాళ్లలో, ఆయుధం చేతిలో పట్టుకుని యుద్ధం చేసేవాళ్లలో అరుదైన వ్యక్తులు కొంతమంది ఉంటారు. అలా గదాయుద్ధంలో ఆరితేరిన వాడు దుర్యోధనుడు. గదాయుద్ధంలో వాడికున్నంత నైపుణ్యం, స్కిల్ భీముడి దగ్గర లేదు. ఈ భీముడేవో వెనక ముందు చూడకుండా గదాయుద్ధానికి ఒప్పుకున్నాడు. ఈ ఇద్దరికి యుద్ధం జరుగుతూ ఉంటే దుర్యోధనుడు రివ్వున పైకి ఎగిరి ఎప్పుడన్నా భీముడిని ఎత్తిమీద కొడితే భీముడికి దెబ్బలు తగులుతాయి, దానివల్ల భీముడికి కొంత ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇప్పుడు భీముడు వాడిని పడగొట్టాలంటే ఒకటే ఒక మార్గం ఉన్నది, అది ఎలాగో అతని ప్రతిజ్ఞ కూడా అదే. కాబట్టి సమయం చూసుకుని తొడల మీద ఓ దెబ్బ కొట్టేయాలి. గదాయుద్ధంలో బొడ్డుకి కింద భాగంలో కొట్టకూడదని ఆ రోజుల్లో ఒక రూల్స్ పెట్టుకున్నారట, నియమం పెట్టుకున్నారు. గదాయుద్ధ నియమం ఏమిటంటే నాభికి కింద భాగంలో కాకుండా పైనే కొట్టాలి. పైగా దుర్యోధనుడు క్షుద్ర విద్యల వల్ల నాభి నుంచి పైభాగం అంతా ఇనుముమయం చేసుకున్నాడు. వాడు తన క్షుద్ర విద్యతో చాలా స్ట్రాంగ్గా చేసుకున్నాడు. ఓ మాదిరి దెబ్బలు వాడి శరీరాన్ని పగలగొట్టవు, తర్వాత నీ ఇష్టం అనగానే అర్థమైపోయింది అర్జునుడికి. సమయం చూసుకుని భీముడికేసి తిరిగి ఓ గడ్డి పరక తీసుకుని ఇలా కొట్టుకుని తొడలు చూపించేట. ఓహో, కృష్ణుడు తొడల గురించి ఈ అర్జునుడి ద్వారా నాకు సైగ చేశాడని అర్థమైపోయింది భీముడికి. ఈలోపు ఏం చేశాడు, ఒకప్పుడు బలరాముడు దుర్యోధనుడికి ఒక సూచన చేశాడు, గదాయుద్ధంలో నువ్వు అస్తమానం పైకి ఎగురుతూ ఉంటావు, అలా ఎగరడం నీకు ప్రమాదం, ఎగిరినప్పుడు అవతలవాడు గదతో నిన్ను కొట్టాలనుకున్నది నీ కాళ్ళకి తగులుతుంది, నీ కాళ్ళు మాత్రం బలహీనం, ఆ విషయం గుర్తుపెట్టుకో అని ఎప్పుడో చెప్పాడు బలరాముడు. అయినా వీడు మూర్ఖుడు వెండవు, చీటికి వాటికి 14 అడుగులు రివ్వన పైకి ఎగరడం, ఎగిరి భీముడి మీద కొట్టడానికి రావడం మొదలెట్టేట. అదే వాడికి ప్రమాదం తెచ్చిపెట్టింది. భీముడు గదతో వాడిని కొట్టబోతుంటే రివ్వును పైకి ఎగిరిపోయాడు, ఎగిరి గద పుచ్చుకుని నెత్తి మీద కొట్టపోయాట. ఆలో నంగురు ధరణి పాలుడు అడరి వ్రేయుటయును పవన సుతుని మై సోల నదిగా నడాపతి కేలీ విభ్రమము దోప క్రేళ్ళు రికెనృప. దుర్యోధనుడు గిరగిరా తిరిగి పైకి ఎగిరి ఒక దెబ్బ కొట్టాడు భీముడి నెత్తి మీద, భీముడు కింద పడిపోయాడు. పడిపోగానే చచ్చిపోయాడు అనుకుని అటు ఇటు ఎగరడం మొదలెట్టాడు డిస్కో డాన్స్ లాగా, గద పుచ్చుకుని పైకి కిందకి ఎగరడం మొదలుపెట్టాడు. అంతలో భీముడు లేచి మళ్లీ వాడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇంత దెబ్బని ఎత్తి మీద కొడితే కూడా భీమా చావలేదా, ఈ పట్టు చంపుతాను అన్నట్ట అని భీముడు గదతో తన కొట్టబోతూ ఉండగా తప్పన మళ్లీ పైకి ఎగిరాడు. ఇందాకట్లాగే ఉరికిన తేరిపై కురికి ఉగ్రత భీముడు వ్రే అన్న విభుండరక మహాద్భుత స్ఫురణ ఊర్ధ్వ పరిభ్రమణంబు చేసిన తెరపి యతండుగాంచి సముదీర్ణ రయంబున వైచి పెందొడల్ విరిగి నగాగ్రముద్భట పవిప్రవహతి పడు చాడ్పునన్ బడన్. రివ్వున పైకెగిరాడు భీముడు కొట్టబోతూ ఉండగా, భీముడు గదతో అట్టి వాడి నెత్తి మీద కొట్టబోతూ ఉంటే తలకి తగలకుండా 24 అడుగులు పైకెగిరి కిందకు దూకే లోపు ఈ భీముడు వీసిన కదా సరిగ్గా 2 తొడల మీద ఠామ్మని తగిలింది. తగలడం ఏమిటండి, కొండ పగిలినంత శబ్దం వచ్చిందిట. పూర్వం వజ్రాయుధంతో ఇంద్రుడు కొండల రెక్కలు ఖండించినప్పుడు ఎంత శబ్దం పుట్టిందో అంత శబ్దం పుట్టింది. ఇప్పుడు మాటలో చెప్పాలంటే బాంబులతో పేలిస్తే కొండలు ఎలా పగులుతాయి, అలా వీడి తొడలు నుగ్గు నుగ్గు మాంసంతో వెంట్రుకలతో సైతంగా ఊడి కిందకు వచ్చి ఊడి పడి పడిపోయాట. మొత్తం తుక్కైపోయింది అటు, నలిగిపోయింది అది చూడడానికి. యాక్సిడెంట్లో అప్పుడప్పుడు ఏ లారీ టైర్ కిందో కారు టైర్ కిందో కాలు పడితే ఎలా ఉంటుంది, తుక్కు తుక్కైపోయి అలాగా మొత్తం కాళ్ళు పీలికలైపోయాయి, చర్మం ఊడిపోయింది, ఎముకలు విరిగిపోయాయి, నెత్తురు బయటకు వచ్చేసింది. ఈ విధంగా చూడడానికి ఎలా ఉందంటే ఏదో సన్నని 4-5 దారాలు బయటకు వచ్చినట్టుగా నరాలు మాత్రం బయటకు కనబడ్డాయి. అలా కాళ్ళు విరిగి కింద పడిపోయాడు అంత ఒక్కదానికి. వెంటనే పైనుంచి కిందకి రకరకాలైనటువంటి నెత్తురు వానలు కురిశాయి, కాకులు గొడ్లగోబులు అరిచాయి, భయంకరమైన అపశకునాలు వచ్చాయి. పరమపాపాత్ముడైన దుర్యోధనుడు పడ్డంతో కలిపురుషుడు గాడిదలాగా వండ్రబెట్టాడు. ఈ విధంగా పడిపోగానే ఉత్సాహం పట్టలేక పాంచాలురంతా చప్పట్లు గట్టిగా కొట్టేసి ఆనందంతో ఎగిరి గంతులేశారు. అప్పుడు భీముడు ఎగిరొచ్చి, ఓరి నీచుడా, ఏది ఇప్పుడు ద్రౌపదిని నీ తొడల మీద కూర్చోమని సైగ చేయరా, ఆనాడు ద్రౌపదిని రా నీ మొగుళ్ళు తెచ్చారు తొడ మీద కూర్చో అని తొడలు తరుచుకున్నావే, ఏవిరా నీ తొడలు అని ఎగిరి ఎడంకాలతో ఒక్క తన్ను తన్నాడు, మెడ మీద కాలుతో తొక్కు తొక్కాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు, ఎన్ని మాటలు మాట్లాడావు, మేము పశువులమా నీచులమా, నీ మొగుళ్ళు చచ్చారనేమో ఆడదంతో అలా అంటావా, వస్త్రాపహరణం నిండు సభలో చేయిస్తావా, ఇంతకు పూర్వం జూదమాడిన వాళ్ళు ఎవరైనా జూదంలో గెలవలేదా, గెలిచినంత మాత్రం చేత ఆడవాళ్ళకి ఇంత అవమానం చేస్తారా, నువ్వు రజస్వలవైతేనేం ఏకవస్త్రవైతేనేం అని జుట్టు పుచ్చుకుని ఏడిపిస్తావా, మేం గిజగిజలాడిపోయి అయ్యో అయ్యో మా భార్యకి ఇంత అవమానం జరుగుతోందంటే నీకు సిగ్గులేదు, నీ మొగుళ్ళు బతికిన చచ్చిన వాళ్లతో సమానం అంటావా, ఎవర్రా ఇప్పుడు చచ్చిన వాళ్ళు అని మళ్లీ ఎడంకాలతో తనగానే ధర్మరాజు గారికి కొంచెం బాధ కలిగి, వద్దొద్దు తల్లయ్యది ఏళ్ళ తన్నెద అధర్మము రోయక, అది అధర్మం, ఎందుకు తలెందుకు తన్నుతావు, వాడు వీరోచితంగా పోరాడాడు కింద పడ్డాడు, నువ్వు మాత్రం నీ పవిత్రమైన చరిత్రని వాడిని తన్ని పాడు చేసుకోకు, నువ్వు శీలవంతుడివి, శీలవంతుడు శీలవంతుడిలాగే ఉండాలి, వాడు దుశ్శీలుడయ్యి ద్రౌపది చీరలాగాడని నువ్వు అదే పని చేస్తావా, వాడికి మనకి తేడా ఏముందన్నట్ట. వెంటనే బలరాముడు లేచిపోయి మూర్ఖుడా, ఏమిట్రా ఈ యుద్ధం? గదాయుద్ధంలో నాభికి కింద ఎవరూ కొట్టకూడదనే సామెత ఉన్నది, శాస్త్రం ఉన్నది తెలియదా? నా దగ్గర నువ్వు చదువుకున్నవాడివే కదా, ఇంత అధర్మం చేస్తావా? వీరోచితంగా పోరాడుతున్నటువంటి దుర్యోధనుడి కాళ్ళు విరగొడతావా అని అమాంతంగా నాగలి రోకలి తీశాడు రథంలో నుంచి. ఈ రోజుతో ఈ భీముడి చంపివారేస్తానని భీముడు అదేం లెక్క చేయలేదు. ఎప్పుడు తనకి మనోబలం ఎక్కువ ఆయనకి, అందుకని భీముడు తన మనోబలంతో, పైగా సోదరుడు పక్కనున్నారు, అన్నిటికీ మించి కొండంతండగా కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. అందుకని ఆయన ఏం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నట్ట. అప్పుడు పరుగు పరుగున కృష్ణుడు వెళ్ళి రెండు చేతులతోటి ఆయన గట్టిగా పట్టుకుని ముందుకొస్తున్న కొండని ఒక ఇంద్రుడు ఆపేసినట్టుగా ఆపేసి, మహాత్మా, మన బంధువులు ఆత్మీయులు ధర్మాత్ములైన పాండవులకి రాక రాక విజయం వచ్చింది, ఆ సమయంలో నువ్వు విజృంభిస్తావేమిటి? నీకు తెలియదా ఈ భీముడు తన భార్య ద్రౌపదిని దుర్యోధనుడు తొడ మీద కూర్చోవడానికి రమ్మని పిలిచినప్పుడు నీ తొడలు విరగొడతానని శపథం చేశాడు. ప్రతిజ్ఞ చేసిన వాడు ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలా వద్దా నువ్వే చెప్పు, నువ్వు ధర్మాత్ముడు అయితే. ఆయన ఏమని ప్రతిజ్ఞ చేశాడు? ఒరే దుర్యోధన, నా భార్యని నిండు సభలో నీ తొడ మీద కూర్చోర్రా, నీకు మొగుళ్ళు లేరు, నేనే మొగుణ్ణి అని సైగ చేశాడు దుర్యోధనుడు. అప్పుడు ఏం చేశాడు ఈ భీముడు? నా భార్యని అసభ్యంగా పిలిచావు గనక నీ తొడలు పగలగొడతానని శపథం చేశాడు. శపథం నిలబెట్టుకోవాలా వద్దా? పైగా భీముడు వాడి నెత్తి మీద గదతో కొడదామనుకున్నప్పుడు గదాయుద్ధంలో పైకి ఎగరకూడదని నువ్వు చెప్పిన నియమాన్ని ఉల్లంఘించి వాడు పైకి ఎగిరాడా లేదా? వీడు పైకి ఎగిరి ఉండకపోతే ఆ గదాఘాతం వాడి నెత్తికి తగిలేదు కానీ తొడకి తగిలేదా? కాబట్టి నీ ఆజ్ఞను కూడా వాడు ఉల్లంఘించాడా లేదా? ఇంకా మూడవది, మునీశ్వరుడు మైత్రేయుడు శాపమిచ్చాడు. ఏమని మైత్రేయుడు శాపమిచ్చాడు? రాయబారానికి వెళ్ళినప్పుడు ఈ మూర్ఖుడు వినిపించుకోకుండా తొడలు చరుచుకుని నేను పాండవులతో సంధి చేసుకోను, నువ్వు ఒక మూర్ఖపు ఋషివి అని మైత్రేయుడిని తిడితే మైత్రేయుడికి ఆగ్రహం కలిగి తొడలు చరుచుకుని సైగ చేసి నోటికొచ్చినట్టు మునుల్ని తిడతావా? నీకిదే నా శాపం. యుద్ధరంగంలో రెచ్చిపోయి చివరికి భీముడి గదాఘాతంతో తొడలు విరిగి చచ్చిపోతావని శపించాడు. ఆ మైత్రేయుడి శాపం నిజమవుతుందా కాదా? ఆ సమయంలో నువ్వొచ్చి బంధువుల మీదకి ఆయుధం ఎత్తుతామేమిటి అనగానే బలరాముడు అన్నాడు, గంటు పెట్టుకుని ముఖాన్ని, అంటే ముఖం అంతా అదో రకంగా మార్చేసుకుని టెక్కెక్కువైపోయి దుఃఖం ఎక్కువైపోయి పళ్ళు పటపట కొరికి ఎర్రబడుతున్న ముఖంతో, కృష్ణ నువ్వు అన్నది నిజమే అవ్వచ్చు, ప్రతిజ్ఞ చేయడం తప్పని నేను అన్నా, ఋషి శాపం అవ్వచ్చు, అయితేనే మళ్ళీ గదాయుద్ధంలో నాభి కింద ప్రాంతంలో కొట్టకూడదుగా అన్నట్ట. అన్నయ్యా, నువ్వు స్పృహలో ఉండి వింటున్నావా? ప్రతిజ్ఞ తప్పు కాదంటావు, మునిశాపం తప్పు కాదంటావు, అయితేనే వాడు తొడ పగలగొట్టకూడదంటావు. తొడలు పగలగొట్టకుండా ప్రతిజ్ఞ ఎలా చెల్లించుకుంటారు? మునీశ్వరుడి శాపం ఎలా తీరుతుంది అనగానే పగలగొడితే పగలగొట్టాడు, నెత్తి మీద ఎందుకు తన్నాడు అన్నట్ట. ఆయన కూడా ఏమన్నాడు? నీ తొడలు విరగొడతాను, నీ తల తన్నుతాను, ఇది నా ప్రతిజ్ఞ అని అప్పుడే చెప్పాడుగా. తల తన్నుదు నను రెండవ పనియు తీర్పనరిగేదనలమినని రెండు సార్లు శపథం చేశాడు. అందువల్ల ఇందులో తప్పులేదు. పైగా వాళ్ళు చేసిన పాపాలు నువ్వేం చూసావు? నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ హాయిగా భోజనాలు యజ్ఞాలు చేసుకు తిరిగావు, పురాణాలు విన్నావు, అభిమన్యుణ్ణి చంపిన తీరు, ఎంతో మంది మహానుభావుల్ని చంపిన తీరు నీకు తెలియదు. ఈ పాపాత్ముడి యొక్క పాపాలు ఒకటి కాదు, భీష్ముణ్ణి ద్రోణుణ్ణి తిట్టాడు, నేను సభకి వెళ్ళి రాయబారం చేయబోతే నన్ను బంధించాలనుకున్నాడు, ఇలా ఈతడు చేసిన పాపములు కొండలు కొండల కింద పెరిగిపోయాయి. అటువంటి పాపాత్ముడికి ఈ దుర్మరణం తప్పదు. బంధునాశకుండు పాపాత్ముడి సుయోధనుడు వీని సమరధరణి గూల్చి శరముదన్నె భీముడరయంగ అది అధర్మంబె నీకు నేల మరుగ చెప్పుమా. వీడు బంధునాశకుడు, పాపాత్ముడు. ఈ సుయోధను యుద్ధరంగంలో ధర్మం ప్రకారమే భీముడు పడగొట్టాడు, ప్రతిజ్ఞ ప్రకారమే తల తన్నాడు. ఇది అధర్మం కాదు, నువ్వెందుకంత రెచ్చిపోతావు అనగాని బలరాముడు, సరే నీ ఇష్టం అలా అయితే అవగాక, అయినప్పటికీ నేను ఈ దుర్యోధనుడికి వీడెంత పాపాత్ముడు అవ్వచ్చుగాక, యుద్ధంలో తెచ్చాడు గనక వీరస్వర్గం వచ్చుగాక అని దీవిస్తున్నాను. వాడికి మాత్రం వీరస్వర్గమే వస్తుంది. ఆ తర్వాత నువ్వేం చేసుకుంటావో చేసుకో, కొద్ది రోజులు స్వర్గమే. ఆ తర్వాత ఈ భీముడు ఎంత వీరుడైనా, ఇంత ప్రతిజ్ఞ పాఠవం కలిగిన వాడైనా, మహాభారత యుద్ధంలో రావలసినంత గొప్ప పేరు మాత్రం ఇతనికి రాదు అని వెళ్ళిపోయాట. అందుకని భీముడికి ఇంకా చాలా పేరు రావాలి. మనలాంటి వాళ్ళం కొంతమంది తప్ప చాలామందికి భీముడి వీరుడని ఇంకా తెలియదు. కొంతమంది దౌర్భాగ్యులు భీముడి పాత్రని వక్రంగా చిత్రీకరించి భీముడు ఏదో అన్యాయంగా చంపేసినట్టు, కత్తితోటి కీచుకుని పొడిచినట్టు చూపిస్తారుగా సినిమాల్లో. ఈ దరిద్రం ఎందుకు పుట్టిందనుకుంటున్నారు? బలరాముడు కొంచెం శాపం పెట్టాడు భీముడికి, మరీ రావలసినంత కీర్తి రాకుండా ఉండుగాక అని. ఈ విధంగా బలరాముడు శాపం పెట్టి ఇంకా విసవిసలాడుతూ రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఈ విధంగా బలరాముడు అలా వెళ్ళిపోగానే కృష్ణుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి నీ సోదరుడి దగ్గర రవ్వంత ధర్మం లేదు, ఉంటే నేను క్షమించను. మహాత్ముడు అతడు చేసిన ప్రతిజ్ఞని చెల్లించుకున్నాడు. చేజేతులారా పైకెగిరి వీడి తొడలు వాడే విరగొట్టుకున్నాడు అని ధర్మరాజు గారి మనస్సులో ఉన్న కుందుని కూడా బాధని కూడా తొలగించాడు. అప్పుడు భీముడు ధర్మరాజుకి నమస్కరించి, అన్నయ్యా ఇంకా మనం ధర్మమా అధర్మమా అని ఆలోచించడం పక్కన పెడదాం, వీడి వల్ల ఈనాటి వరకు ఒక్కరోజు ఎవ్వరం సుఖంగా లేం. ఆడవాళ్ళని పీడించాడు, మగవాళ్ళని పీడించాడు, పసివాళ్ళని పీడించాడు, చెయ్యరాని అధర్మాలు చేశాడు, మనల్ని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు అన్నీ చేశాడు, అవన్నీ తొలగా ఈ రోజుతో ఈ అఖండ భూమండలం నీకొచ్చింది, నువ్వు ఏకఛత్రాధిపత్యంగా తిరిగి హస్తినాపుర సింహాసనం మీద కూర్చుని ఈ భూమండలాన్ని పరిపాలించు అనగానే ధర్మరాజు, ఇదంతా కృష్ణుడు అనుగ్రహం, హరితలపు కూడ కురుపతి పరిమార్చితి ప్రతిన తోడ పగదీర్చితి నీకరయంగ దైవ బల విస్ఫురిత భుజాబలములెంత చొప్పడియున్నే. ఇదంతా కృష్ణ సంకల్పం నాయన, శ్రీకృష్ణుడు అనుగ్రహం, నీ భుజాబలం, నీ ధర్మం అన్నీ కలిసి ఇవాళ ఈ దుర్యోధనుణ్ణి పడగొట్టాయి. మహానుభావుడివి, కీర్తి పొందన్నట్ట. వెంటనే దుర్యోధనుడు లేవడానికి రెండు చేతులతో ప్రయత్నించాడు, కానీ తొడలంతా చచ్చుబడిపోయాయి కదా, పచ్చడైపోయాయి కదా, లేవలేక అతి కష్టమైన రెండు చేతులతో ఇలా ఒగ్గబట్టుకు లేచి, ఒరే కంసదాసపుత్ర నీచ స్త్రీలోహల అని కృష్ణుడిని ఇంతవరకు భూమండలంలో మానవ మాతృడు అనలేని తిట్టని తిట్టాడు. నీ దురాచారాలు నాకు తెలుసురా, నీవే ఎప్పటికప్పుడు కుట్రలు పని మమ్మల్ని చంపించావు, సైంధవుణ్ణి చంపించింది నువ్వే, నన్ను చంపించింది నువ్వే అనగానే శ్రీకృష్ణుడు చిరునవ్వునవి, ఇంకెక్కడైనా డిక్షనరీలు ఏమన్నా ఉంటే అవి కూడా వెతుక్కొని నువ్వు తిట్టవలసినవన్నీ తిట్టు. సరే దుర్యోధన, నీ తిట్లన్నీ అయ్యాయా, ఇప్పుడు చెప్పు నీ దగ్గరికి నేను రాయబారానికి వచ్చానా, పాండవులకు ఎక్కువ వద్దు, ఐదూళ్ళు చాలన్నానా, నన్నే బంధించాలనుకున్నావు, అది నా పాపమే కానీ నీ పాపం కాదు కదా, చిన్నప్పుడే భీముడికి విషాన్నం పెట్టించావు, ఆ విషాన్నం నేనే పెట్టించానే, నువ్వు పెట్టించలేదు, భీముణ్ణి కాళ్ళు చేతులు కట్టి గంగమడుగులో తోయించావు, అది కూడా నేనే తోయించాను, నువ్వు కాదే, అస్సలు పాపం నీ దగ్గర లేదు, అంత పుణ్యం నీ దగ్గర ఉంది, నాదే పాపం. పాండవులు ఐదుగురిని కాశీ పంపించి వారణాసిలో లక్కింట్లో తగలబెట్టించావు, అది కూడా నేనే చేశాను, నువ్వు చేయలేదు. బాలుడు అభిమన్యుణ్ణి కర్ణుడి ద్వారా వెనక నుంచి ధనుస్సు వెరగొట్టి చంపించింది, నేనేనే, నువ్వు కాదే. ఈ విధంగా తప్పులు నీ మీద పెట్టుకుని అవన్నీ మేము చేశామంటున్నావు. ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం అయితే, పశ్చాత్తాపం కలిగితే కనీసం చచ్చాకైనా సుఖం వస్తుంది, ఇప్పుడు కూడా నీకు పశ్చాత్తాపం రాలేదా అంటే, నేను వేదాలు చదివాను, కష్టపడి యుద్ధ విద్యను నేర్చుకున్నాను, ఇంత అఖండ సామ్రాజ్యాన్ని పరిపాలించాను, నీకు చూడడానికి ఎంత పాపాత్ముడైనా అవ్వచ్చుగాక, ఎప్పటికీ నేను బతుకున్నంత వరకు రారాదునే, నేను చచ్చాక కదా వీడు రాదయ్యేది, ఈ భూమి నాదే, సచ్చేదాకా నాదే, సచ్చేదాకా నాది, సచ్చేదాకా నాది అని స్పృహ తప్పిపోయాడు. ఇంత అజ్ఞానులు ఉంటారు తెలిసిన మీకు, ఇంకా చచ్చేదాకా నాది అన్నట్ట. అలా కళ్ళు తిరిగిపోయాక అందరూ కలిసి బయలుదేరారు పాండవ శిబిరానికి. పాండవ శిబిరానికి ఉత్సాహంతో వెడుతూ ఉండగా, అప్పటికి ఎవరి మనస్సులో అయినా దుర్యోధనుణ్ణి భీముడు అధర్మంగా చంపాడనే ఊహ ఉంటుందేమోనని కృష్ణుడు భీముడి ధర్మాన్ని అందరికీ చెప్పాట. సరిగ్గా పాండవులు శిబిరం దగ్గరికి వెళ్ళారు, అందరూ కవచాలవి తీసి పడుకోవడానికి భోజనాలకి శిబిరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారట. అప్పటికింకా సాయంత్రం ఇంచుమించుగా 3-4 అవుతోంది, మధ్యాహ్న భోజనాలు చేయలేదు వెళ్ళి, యుద్ధంలోకి వెళ్ళారు, 3-2 అవుతోంది, అందుకని మధ్యాహ్న భోజనాలు చేద్దాం, కవచాలు తీద్దాం అంటూ ఉండగా శ్రీకృష్ణుడు పాండవులందరినీ ఆపి అర్జునుడిని ఆపి, అర్జున నీ గాండీవం, నీ దగ్గరున్న అమ్ముల పొదులు అన్నీ తీసుకుని నువ్వు రథంలోంచి దిగన్నట్ట. ధర్మరాజు గారికి ఆశ్చర్యం కలిగింది, ఎప్పుడు రథంలోంచి తాను దిగి గుర్రాలని పక్కకి తీసుకెళ్లి కట్టేస్తూ ఉంటాడు కృష్ణుడు, ఆ తర్వాత అర్జునుడు దిగుతూ ఉంటాడు, ఇప్పుడు అలా కాదు, అర్జునుడు దిగమంటాడు ఏమిటి అని అనుకున్నట్ట. భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడు అందరూ ఏమిటో కృష్ణుడు వాళ్ళు వింతగా ప్రవర్తిస్తున్నాడని ఆయనకే చూశారు. అప్పుడు కృష్ణుడు మళ్ళీ ఏమన్నాడు, కవ్వదొన్నల్లును గాండీవము అవ్వల నిడంబనుపు ముందర రథము డిగుము ఏ నువెదప డిగియద శుభకరమవు నవ్యధమట్లు చేయుమనుడు నతనుడు. మారు మాట్లాడకుండా ముందుగా నీ అమ్ములు పొదులు వీపుకు పెట్టుకో, గాండీవం చేత్తో తీసుకో, ఆ తర్వాత నువ్వు రథం మీద నుంచి కిందకి దిగు, అప్పుడు నేను దిగుతాను, నువ్వు దిక్కుండా నేను దిగను, దిగు రథం అన్నట్ట. అర్జునుడు కృష్ణుడు ఎలా చెబితే అలా చేస్తాడు గనక కృష్ణుడికి నమస్కరించి, గాండీవం ఈ అమ్ములు పొదులు ఉంటాయి బాణాలు పెట్టుకునేటటువంటి పొదులు అవి పుచ్చుకుని కిందకి దిగాడు. కృష్ణుడు ఈ అర్జునుడు మొత్తం ఆయుధాలతో దిగాక పైన ఉన్న జెండా మీద ఉన్న ఆంజనేయుడికేసి తిరిగాడు. కపిరాజా తప్పుకో అన్నాడు. వెంటనే కపీశ్వరుడు జెండాతో సైతంగా రివును పక్క వెళ్ళిపోయాడు, మాయమైపోయాడు. అప్పుడు కృష్ణుడు పగ్గాలు అందులో వదిలేసి చెంగున రథం మీద నుంచి కిందకు దూకాడు. అలా దూకాడో లేదో ఆ రథం ఢామ్ అనే శబ్దంతో విస్ఫోటన వచ్చి అగ్నిజ్వాలలతో చొర్ర 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 కాలిపోయి బూడిదైపోయింది కుర్రాలతో సైతంగా. అగ్నిహోత్రుడిచ్చిన పవిత్రమైన రథం అది, ఎప్పుడో కాండవ దహనానికి మెచ్చుకుని అగ్నిచ్చినటువంటి ఆ రథం అగ్నిలో కాలి బూడిదైపోతుంటే గుర్రాలు అందులో ఉన్న రథచక్రాలు తొట్టి గిట్టి ఎంత మిగలకుండా చొరచొర శబ్దం చేసుకుంటూ విస్ఫోటనం అయిపోయింది అన్నమాట, బూడిదైపోయింది. ఒక్క క్షణకాలం అర్జునుడు నిశ్చేష్టుడైపోయాడు, ధర్మరాజాదులంతా వణికిపోయారు. అప్పుడు ధర్మరాజుకేసి తిరిగి అర్జునుడికేసి తిరిగి, మీరేమి నిశ్చేష్టులు అవ్వద్దు, భీష్ముడు ద్రోణాచార్యుడు ఈ రథాన్ని తగలబెట్టడానికి అస్త్రాలు వేశారు యుద్ధరంగంలో, ఆ అస్త్రములతో ఈ రథం కాలిపోయింది. తక్కిన వాళ్ళందరూ బోలెడన్ని రథాలు మార్చారు, కానీ అర్జునుడు మాత్రం యుద్ధం అయ్యేదాకా ఒకే రథంలో ఉండాలి అని నేను సంకల్పించి వాళ్ళు ఈ రథం మీద అగ్నేయాస్త్రం వంటి అస్త్రాలు వేస్తే ఆ అస్త్రాలకి రథం కాలిపోతే ఆ అగ్నిని నేను మింగి ఈ రథం కాలకుండా ఈ 18 రోజులు కాపాడాను. పగలంతా నేను కాపాడాను, రాత్రిపూట రథం మీద దిగాక జెండా మీద కపిరాజు గారు ఆంజనేయుడు కాపాడాడు. ఈ విధంగా ఆంజనేయుడు నేను కలిసి రథం కాలిపోకుండా కాపాడాం. మేమిద్దరం ఉన్నంత వరకు రథం కాలలేదు. ఇప్పుడు యుద్ధం అయిపోయింది కదా, ఈ రథంతో పని అయిపోయింది కదా, అందుకని భీష్ముణ్ణి ద్రోణుణ్ణి గౌరవిస్తూ వాళ్ళ అస్త్రములకి ఈ రథాన్ని బలిచ్చేశాం, అందుకే రథం కాలిపోయింది. చూసావా, నేను నీకు ఒక మాట ఇచ్చాను, యుద్ధం ఆరంభమవ్వడానికి ముందు నువ్వు నా దగ్గరకు వచ్చి ఈ తమ్ముణ్ణి నీ చేతిలో పెడుతున్నాను, చివరిదాకా రక్షించే బాధ్యత నీది, మిగతా వాళ్ళకి వల్లే ఇతను రోజుకో రథం మార్చకూడదు. ఇప్పుడు కర్ణుడు లాంటి వాళ్ళు బోల్డ్ సార్లు రథాలు విరిగిపోయి కొత్త రథాలు తీర్చుకున్నారు, నా తమ్ముడు మాత్రం అలా మిగతా వాళ్ళకి మళ్ళీ అనేక రథాలు మారకూడదు, ఒకే రథం ఒకే గుర్రాలు ఒకే సారథితో చివరిదాకా ఉండాలి, వీడి ప్రాణరక్షణ భారం నీది అని నువ్వు నీ తమ్ముడిని నాకు అప్పగించావు, నేను అలాగే అని వరం ఇచ్చాను. ఆ వరం నిలబెట్టుకోవాలి కదా, అందుకే ఇతని రథం ధ్వంసం అవ్వకుండా ఇంతకాలం ఈ రథాన్ని కాపాడాను. ఇప్పుడు ఆ రథాన్ని ఇక అస్త్రాలకు వదిలేశాను, ఆ అస్త్రాలు దాన్ని కాల్చేయనగానే ఆనందం తట్టుకోలేక ధర్మరాజు ఆ పరమాత్ముడి పాదాలకు నమస్కరించి, తండ్రి నువ్వు అనేవాడు ఉన్నావు కాబట్టి ఈ యుద్ధరంగంలో మాకు తల మీద నుంచి ఒక్క వెంట్రుక్ కూడా ఊడకుండా హాయిగా యుద్ధరంగంలో విహరించాం, విజయం పొందాం. నాకు తెలుసు ఒకప్పుడు కృష్ణద్వైపాయనుడు నీ గురించి చెప్పిన విషయం, ఉపప్లవ్యే మహర్షిర్మే కృష్ణద్వైపాయనోబ్రవీతు యతో ధర్మః తతః కృష్ణః యతః కృష్ణః తతో జయః. నేను ఒకప్పుడు ఉపప్లావ్యంలో ఉండగా, అంటే యుద్ధానికి ముందు వీళ్ళంతా విరాటరాజు గారి కొలువులో నుంచి ఉపప్లావ్యము అనే ఒక స్థలానికి వెళ్ళారని చెప్పుకున్నాం కదా మనం, అక్కడుండగా వేదవ్యాస మహర్షి వచ్చాట ధర్మరాజు దగ్గరికి. వచ్చి, నాయన నీకు ఒక రహస్యం చెబుతున్నాను నేను, ధర్మం ఎక్కడుంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, అంటే కృష్ణుడు ఒక పార్టీలో చేరాలంటే అక్కడ ఏముండాలన్నమాట, ధర్మం. యతో ధర్మ, ఎక్కడ ధర్మం ఉంటుందో తతః అక్కడ కృష్ణ కృష్ణుడు ఉంటాడు, యతః కృష్ణ ఎక్కడ కృష్ణుడు ఉంటే తతో జయః అక్కడ జయం ఉంటుంది అని వ్యాసుడు చెప్పాడు. మహాత్ముడివి నువ్వు, మా వేపు వచ్చావు, మా దగ్గర ధర్మమే ఉందో అధర్మమే ఉందో అది మాకు తెలియదు, కానీ మమ్మల్ని కడుపులో పెట్టుకు కాపాడు, వ్యాసుడు చెప్పినట్టుగా పరమాత్ముడివైన నువ్వు మా అండగా నిలిచావు, అందుకే మాకు విజయం లభించింది. ఎక్కడికక్కడ భయంకరమైన ఆయుధాలు ఎంతమంది వేశారో అవన్నీ ఒకదాన్ని మించిన ఆయుధాలు, ఒకటి శక్తులవి, ఈశ్వరుడిచ్చిన అస్త్రాలు, బ్రహ్మిచ్చిన అస్త్రాలు, ఇంద్రుడిచ్చిన అస్త్రాలు, ఇలాంటి అస్త్రాలన్నీ మా మీద పడి కూడా మమ్మల్ని చంపలేక నిర్వీర్యమయ్యాయంటే జగదేక రక్షకుడివైన జగద్రక్షకుడివైన పొండరీకాక్షుడివి నువ్వు, మమ్మల్ని కటాక్షించటం వల్ల మాకు విజయం లభించింది అని కాళ్ళకి భక్తితో నమస్కరిస్తే, అప్పుడు ఆయన ఉన్నాడో తెలిసిన, నిజంగా నువ్వు అన్నట్టుగా నేను రక్షించాను, కానీ ఇన్ని రోజులు యుద్ధం సాగడానికి ఈ అర్జునుడే కారకుడు, అర్జునుడి శక్తి నీకు తెలియదు, కరుణ జనిల్చి శాత్రవుల గాండివి చంపగ నొల్లడయ్యే నే బరువడి తెల్పి ఐక్య పరిభావ నిరూఢముగా చేసిన తెరమయి పోరికిన్ కృతమతిన్ మరిచొచ్చి సరిత్సుతాదులం వెరవున కీటడంచే తన విక్రమమిందు ప్రసిద్ధికెక్కగన్. అర్జునుడి పరాక్రమం నీకు తెలియదు నాకు తెలుసు. ఇతడికి యుద్ధరంగంలోకి వెళ్ళగానే జాలి పుట్టింది, కరుణ కలిగింది, శత్రువుల్ని చంపను బాబోయ్ అన్నాడు. అప్పుడు నేను అతనికి బోధ చేసి ధైర్యం చెప్పి, శత్రువులు కాదు అవతల వాళ్ళంతా మిత్రులు కాదు, ఇది సృష్టి రహస్యం, చంపమని ఒక మానసిక దార్ఢ్యం ఇచ్చాను, దృఢత్వం ఇచ్చాను. నేను ఎంతో నచ్చ చెబితే యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడప్పుడు మళ్ళీ ఇతనికి జాలి కలిగేది, శత్రువుల మీద జాలి వల్ల కానీ, లేకపోతే ఇతను యుద్ధం చేస్తే ఈ అర్జునుడు విజృంభిస్తే ఈ ప్రపంచంలో ఒక్కడు మిగులుతాడా. నేను గట్టిగా ప్రోత్సాహం చేయగా మొత్తం మీద శత్రువుల్ని చంపాడు. ఇప్పుడు నేను నిజం చెబుతున్నాను, ఇది అతిశయోక్తి కాదు, కృష్ణుణ్ణి నేను అసత్యవాడను. నీ తమ్ముడు తలుచుకుంటే నిమిషార్థంబున త్రైలోక్యమును సురాసురయుతంబుగా నోర్చున్ కోపము పొడవిన కవ్వడి కయ్యమునం కురుబలం బుగులు చుటరుదే తలం పలం. ఒక్క నిమిషము సగములో, నిమిషార్థం అంటే తెలుసుగా హాఫ్ మినిట్, అర్ధ నిమిషములో మూడు లోకములను దేవతలతో రాక్షసులతో పాటుగా కలిపి బూడిద చేసే శక్తి నీ తమ్ముడు అర్జునుడికొన్నది. ఇదే నేను చెప్పలేసుమా, వ్యాసుడు చెప్పలేసుమా, కృష్ణుడు చెబుతున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ హాస్యానికి కూడా అసత్యవాడు, ఆయనకి ఆ కర్మ లేదు. నీ తమ్ముడు అర నిమిషములో అర్ధ నిమిషములో లోకాలని భస్మం చేయగలడు. అతని దగ్గర మహత్తరమైన మూడు అస్త్రములున్నాయి, ఒకటి పాశుపతం బ్రహ్మశరం, మరొకటి పరమ పవిత్రమైన వైష్ణవాస్త్రం. ఈ అస్త్రాలలో ఏది వేసినా అర నిమిషం అర్ధ నిమిషంలో లోకాలు బూడిదవుతాయి. కానీ ఆయన ఈ పిచ్చి పని చేయలేదు. ఆనాడు రాముడిలాగే నేను కూడా ఈ అస్త్రాలు ఎవరి మీద వెయ్యను అనుకున్నాడు. వెయ్యక ఇంతకాలం యుద్ధం చేశాడు, లేకపోతే ఈ కురు బలాన్ని జయించడానికి ఆయనకి ఇన్ని రోజులు కావాలా. అదెందుకు, పైనున్న జెండా మీద ఉన్న ఆంజనేయుడు తోకతో చుట్టి వీళ్ళందరినీ సముద్రంలో భారీనా అన్నాడు. అంటే భీముడు, నీ తమ్ముడు అర్జునుడు, వద్దొద్దు, మేము మానవుల్లా యుద్ధం చేస్తాం, దేవతల యొక్క మహిమలతో యుద్ధం చేయమన్నారు. కావాలంటే నీ భీముడిని అడుగు, లేకపోతే ఈ యుద్ధం ఎప్పుడూ అయిపోయేది. ఇంతెందుకు నేను ఒక్కడిని చాలు. అయినప్పటికీ నీ తమ్ముడు మహాత్ముడు గనక, కరుణాస్వరూపుడు గనక, చిత్రవధ చెయ్యలేదు. అందుకే ఇక్కడ సంస్కృతం ఏమన్నాడు తెలుసా, ఆశ్చర్యకర యుద్ధమునకు నీ తమ్ముడు పూనుకోలేదు. అంటే ప్రపంచమంతా తెల్లబోయేలాగా ఒక్క దెబ్బకి చంపకుండా సామాన్యుడిలా యుద్ధం చేశాడు. ఈ విషయం తెలియని మూర్ఖులు కర్ణుడి దగ్గర శక్తి ఉంది, వాడి దగ్గర ఇది ఉంది అనుకున్నారు. ఈ శక్తి లాంటివి అసలు వెయ్యక్కర్ల వేయకుండానే పాశుపతంతో భస్మం చేయగలడు ఆయన. యుద్ధానికి వెళ్ళి వాళ్ళంతా పోరాడినప్పుడు ఏ శక్తితో వెయ్యాలి, కానీ ఈయన ఇక్కడి నుంచే పాశుపతం వేసుంటే ఏ అడవిలో నుంచో మొత్తం కౌరవసైన్యం ఎప్పుడో కాలిబూడిదయ్యేది. ఆ పిచ్చ పనులు చెయ్యక మహానుభావుడు ఇంతకాలం యుద్ధం చేశాడు తెలుసునా అనగానే అప్పుడు అర్థమైంది అందరికీ, ఓహో అర్జునుడు అంటే ఇటువంటి వాడా, కేవలం కరుణాస్వరూపుడు అవడం వల్ల ఇన్నాళ్ళు యుద్ధం చేశాడని అర్థమైందిట. ఆ తర్వాత ఏం చేశాడు, సైనికులారా మీరంతా హాయిగా భోజనాలు చేయండి, రాత్రికి ఎక్కడ పడుకోండి అని పాండవుల్ని సాత్యకిని మాత్రం వెంట పెట్టుకుని, మనం ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు, ఇదంతా పీనుగు పెంటలు, మనం వేరే చోటికి పోదాం. ఆయనకి అన్నీ తెలుసు, ఆయన కాలస్వరూపుడు, అందుకని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నట్ట. ఎప్పుడూ ఉండే శిబిరాల్లో కాకుండా ఎందుకు వెళ్ళిపోదాం అంటున్నాడో తెలియక పాండవులు ఆయన ఏం చెబితే ఇది చేస్తారు గనక, కృష్ణుడి వెంట ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, సాత్యకి కృష్ణుడి తమ్ముడు, వీళ్ళు మాత్రం అంటే పంచపాండవులు, కృష్ణ సోదరులు, ఈ ఐదుగురు ఓఘవతి నదీ తీరానికి వెళ్ళారు. అక్కడికి 10 మైళ్ళ దూరంలో ఉన్నది ఓఘవతి. ఆ ఓఘవతి నదీ తీరానికి వెళ్ళి అక్కడ నదీ తీరంలో పెద్ద మర్రి చెట్టు కింద శిబిరాలు వేసుకున్నారు. అప్పుడు కృష్ణుడు, ధర్మరాజా, చీకటి పడేలోపు మనం ఇంకేమైనా కార్యక్రమాలు చేయవలసిన ఉన్నాయా, నీవు చేయవలసిన పనులుంటే నాకు చెప్పన్నట్ట. నాకు లోపల ఒకటే బెంగగా ఉన్నది, ఆ ముసలాయన ఏమైపోతాడోనని. ఈపాటికే సంజయుడు అక్కడికి వెళ్ళి దుర్యోధనుడు చచ్చిన విషయం చెబుతాడు. చెబితే మా పెదనాన్న గజగజలాడిపోతాడు. పరమ పూజ్యుడు, తండ్రి పోయాక మమ్మల్ని ఎంతో గౌరవంగా పెంచాడు. ఇది ధర్మరాజు లక్షణం, ఆయన గౌరవంగా పెంచేటువంటి, మాకెంతో ఉపకారం చేశాడు. అటువంటి తండ్రికి నేను ఎంతో గర్భశోకం కలిగించాను. వెళ్ళి వాళ్ళకు కొంచెం నచ్చ చెప్పి చీకటి పడకుండా నువ్వు వచ్చి అనగానే కృష్ణుడు వాయువేగం మీద వెంటనే హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు అప్పటికే సంజయుడి ద్వారా కొడుకు తెచ్చిపోయిన విషయం తెలిసి ఏడుస్తూ ఉంటే బాగా ధైర్యం చెప్పి, సృష్టిలో ఎప్పుడైనా ఎవరైనా పోక తప్పదు, వీరోచితంగా మరణించాడు నీ కుమారుడు అని ధృతరాష్ట్రుడికి గాంధారికి చెప్పి ఓదార్చి అక్కడి నుంచి మళ్ళీ వేగంగా సూర్యాస్తమయానికి కాస్త ముందుగానే పాండవుల దగ్గరికి వచ్చేసాడు. ఈలోపు కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, సంజయుడితో కలిసి దుర్యోధనుడు ఉన్న చోటికి వెళ్ళారు. దుర్యోధనుడు అప్పటికే కింద పడిపోయి కళ్ళు తిరిగి ఉన్నాడు. ప్రాణం పోవడానికి పూర్తిగా పోదు, అలాగని ఉండదు. ఎందుకంటే ఈ తొడలు మొత్తం పప్పు పప్పు అయిపోయాయి, మామూలు కాదు. ఇంచుమించుగా నడుము కింద భాగం నుంచి ఈ పక్కటెముకల దగ్గర నుంచి కింద భాగం పోయినా వాడు బతికాడంటే వాడు మొండి పీరు కనుక బతికాడు. భగవంతుడు వాడికి ఒక దరిద్రపు శిక్ష వేశాడు తెలిసిన. అలాంటి స్థితిలో చావడమే ఆరోగ్యం. చస్తే ఒక్క దెబ్బకి బాధ పోతుంది, ఇప్పుడు బాధ పోదు. మరణయాతన, మరణం వెంటనే రాదు. పాపాత్ములు ఎక్కువసేపు తీసుకుచస్తారట, పుణ్యాత్ములు క్షణంలో చచ్చిపోతారు. వీడు కుమిలిపోతున్నాడు, వాతం కమ్మింది, కళ్ళు తిరుగుతున్నాయి, నోట్లోంచి చొంగ కారుతోంది. ఆ సమయంలో దూరం నుంచి కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ అంతా కలిసి సంజయుడితో పాటు దుర్యోధనుడి దగ్గరికి వచ్చేశారు. దుర్యోధనుడు చూడగానే అశ్వత్థామ కౌగిలించుకుని ఏడ్చి, ఏకాదశాక్షౌహిణీశ్వరుడివైన నువ్వు ఇంత దుస్థితికి వచ్చావా, ఇంత దుర్భర స్థితిలో పడ్డావా, అయ్యయ్యో అనగానే దుర్యోధనుడు మెల్లగా కళ్ళు విచ్చి, అశ్వత్థామ చావడం కాదు, ఎడంకాలతో భీముడు నన్ను నెత్తిమీద తన్నాడు చూడు అన్నట్టు చేత్తో చూపించి ఇక్కడ తన్నాడు, మట్టి కూడా అంటుకుంది, నన్ను ఎన్ని కారుకోతలు కూశారు, అన్యాయంగా చంపేశారు అని కరుణ పుట్టేలాగా అశ్వత్థామకి మనస్సుకి బాధ కలిగేలా ఏడ్చాడు. మహారాజా, ఇదిగో నీ పాదాలంటి శపథం చేస్తున్నాను, ఈ రాత్రి గడిచి రేపు సూర్యోదయం లోపు నిశ్శేషంగా పాండవుల్ని నాశనం చేస్తాను. ఒకవేళ పాండవుల్ని చంపలేకపోతే, వాళ్ళ సైనికుల్ని వధించలేకపోతే నేను పితృహత్య చేసిన మహాపాపం పొందుతాను. నన్ను ఆజ్ఞాపించనగానే వీడికి ఎంత ఉత్సాహం వచ్చేసిందో ఈ పోయే కాలంలో ఉన్నవాడికి, కృపాచార్య నా నాలికకి లావు వచ్చింది, బలం వచ్చింది, ఏది చెంబుతో నీళ్లు తీసుకురా అన్నట్ట. కృపాచార్యుడు చెంబుతో నీళ్లు తీసుకురాగానే ఆ చెంబుతో నీళ్లు నెత్తిమీద పోసి నిన్ను మా కౌరవ సైన్యానికి అధ్యక్షుడిని, ప్రెసిడెంట్ని చేశాను. అసలు ఏముంది అక్కడ కౌరవ సైన్యం, నిన్ను అధ్యక్షుడిని చేశానన్నట్ట. అంటే వాడికి దుర్యోధనుడికి అంత ఉత్సాహం వచ్చింది, అశ్వత్థామ చెప్పిన పని చేస్తాడని నమ్మకం వచ్చేసింది వాడికి. వెళ్ళు, ఇదిగో ఈ ఇద్దరికి నువ్వు నాయకుడివి, ఇదే నా సైన్యం. ఈ చచ్చిపోయినటువంటి ఈ పీనుగులందరికీ నువ్వే నాయకుడివి, ఈ శ్మశాన భూమికి నువ్వు నాయకుడివి, ఈ భూతప్రేత పిశాచాలకి నువ్వు అధ్యక్షుడివి, ఏం చేస్తావో వెళ్ళి నేను చచ్చేలోపు పాండవులు చచ్చారనే వార్త నా చెవిలో పోయి అప్పటిదాకా మొండిగా బాధ భరిస్తూ ప్రాణం శరీరంలో నిలబెట్టుకుంటాను అనగానే ఇదిగో మాట ఇచ్చాను అని ఉత్సాహంగా బయలుదేరాట. బయలుదేరాడు కానీ లోపల బెంగ ఇప్పుడు ఆ శిబిరం మీద కడితే వాళ్ళు చావుగడి చంపేస్తారు, ఒక్క అర్జునుడు చాలు, ఎలా చంపడం. ఈ ఆలోచనతో వాడికి ఆకలి వేయడంలా, నిద్ర వేయడంలా అంతా కలిసి అక్కడ ఒక మడుగు దగ్గరికి వెళ్ళారు. ఆ మడుగులో స్నానం చేసి శుభ్రంగా మంచినీళ్ళు తాగారు, సంధ్య వార్చుకున్నారు. చూడగా దూరంగా పాండవ శిబిరాలు కనబడ్డాయి. వాళ్ళు కలకల్లాడుతూ అటు ఇటు తిరుగుతుంటే దృష్టబుజ్జుమునుడు చూడగానే ఒక క్షణం వణికిపోయాడు. ఇప్పుడు యుద్ధానికి వెడితే చచ్చిపోతాం కాబట్టి ఇక్కడే ఆగిపోదాం అనుకున్నారట. అక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఒక మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు కింద కూర్చున్నారు. కృపాచార్యుడు, కృతవర్మ అలిసిపోయారు కదా, గాఢంగా నిద్రపోయారు. నిద్రతో కూడిన పర్వం కనుక ఇక్కడి నుంచి సౌప్తిక పర్వం అంటారు దీనిని. ఇప్పటిదాకా శల్యపర్వం అయిపోయింది, ఇంకెక్కడి నుంచి మహాభారతంలో ఇప్పుడున్న పర్వానికి సౌప్తిక పర్వము అని పేరు. ఆది పర్వం, సభాపర్వం, అరణ్యపర్వం, ఉద్యోగ తర్వాత విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, ఆనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ పర్వాలు, ఇవి 18 పర్వాలు. అందులో మొదట 5 ఉన్నాయి కదా, ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, ఈ 5 ఆది పంచకము అని పేరు. ఈ 5 ఆది పంచకం. ఇంకా అక్కడి నుంచి వరుసగా భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, ఈ 6 పర్వాలకి యుద్ధ షట్కం అని పేరు. 5 + 6. ఇంకా ఆఖరి 7 అంటే వరుసగా శాంతి, ఆనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ, ఈ 7 శాంతి సప్తకం. 5, 6, 7 వెరసి 18. అది పర్వాలను విభజించాడు. ఆది పంచకం, యుద్ధ షట్కం, శాంతి సప్తకం. ఇందులో స్త్రీ పర్వంతో మనకి యుద్ధాలు పూర్తవుతాయి అన్నమాట, యుద్ధ షట్కం పూర్తవుతుంది. ఇప్పుడున్న పర్వం, ఇప్పుడు ప్రారంభమైన పర్వమునకు సౌప్తికము, సుప్ ఉత్తి అనగా నిద్రపోవుట. అప్పుడప్పుడు కుర్చీలో కూర్చుని మనవాడు ఇలా ఇలా నిద్రపోతారు సరే, ఇంటి దగ్గర నిద్ర పట్టకుండా ఇక్కడికి వచ్చి అలాగ నిద్రపోయే పర్వం కనుక దీనికి సౌప్త్యకము అని పేరు అన్నమాట. నా అదృష్టం మీరు మాత్రం ఫ్రంట్ సీట్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు నిద్రపోవటం లేదనుకోండి. ఇప్పుడు ఈ రాత్రంతా గాఢంగా నిద్రపోతున్న ఘట్టం వర్ణన ఉంటుంది గనక, చీకట్లో అంతా నిద్రకి సంబంధించిన విషయాలు గనక దీనికి సౌప్తిక పర్వం అని పేరు. ఇప్పుడు వీళ్ళంతా చీకటి పడుతున్నప్పుడు సంధ్యా సమయంలో మర్రి చెట్టు కింద చేరారు కృపాచార్యుడు కృతవర్మ అశ్వత్థామ. కృపాచార్యుడికి కృతవర్మకి అలసటతో గాఢంగా నిద్ర వచ్చేసిందట. అంత తెగలిసిపోయారు కదా యుద్ధాలు చేసి చేసి చేసి. 18 రోజులు యుద్ధం జరిగింది అప్పటికి. ఇది 18వ రోజు చీకటి పడింది అప్పుడే. అందుకని వాళ్ళు నిద్రయ్యారు కానీ కడుపు రగిలిపోతోంది గనక కొత్త కొతలాడిపోతూ గురువుగారి పుత్రుడికి మాత్రం అశ్వత్థామకి నిద్ర పట్టడంలా. దుర్యోధనుడు వంటి రారాజు నా మిత్రుడు నా ఆత్మీయ మిత్రుడు యుద్ధరంగంలో తుక్కయి చచ్చిపోతాడా, కౌరవ సైన్యం నశిస్తుందా, మా నాన్న తలని దృష్టజ్యుమ్నుడు నరుగుతాడా, వాళ్ళని చంపుతాను అని నేను ప్రతిజ్ఞ చేసి దుర్యోధనుడికి మాటిచ్చాను, దుర్యోధనుడు చచ్చేలోపు చంపడం ఎలాగా, అంత భయంకరమైన పాండవ సైన్యాన్ని అందున పంచపాండవులలో భీముడు అర్జునుడు చేత రక్షింపబడుతున్నటువంటి సైన్యాన్ని నేను ఒంటరిగా ఎలా యుద్ధం చేసి చంపగలను, వీళ్ళు వస్తే మాత్రం ఏం చేస్తారు, ఎలా తొందరపడి మాటిచ్చాను ఈ మాట నిలబెట్టుకోవడం ఎలాగా అని గిజగిజలాడిపోతూ నిద్ర పట్టక కడుపు రగిలిపోతూ ఉండగా కళ్ళు మండిపోతూ ఉండగా గాఢమైన ఆలోచనలో పడిపోయాడు. క్రమంగా కటిక చీకటి ఆవరించేసింది ఆ ప్రాంతం అంతా. కన్ను పొడుచుకున్నా కానరా అని చీకటి. ఆ చీకట్లో ఎంతలో మిడుగురు పురుగుల వంటి ఒక కాంతి కనబడిందిట. ఎక్కడరా చీకట్లో కాంతి అని చూశాడు. అక్కడికి ఒక పక్షి వచ్చింది. అదొక భయంకరమైన గొడ్లగోబ. ఆ గొడ్లగోబ కళ్ళు చీకట్లో మిడుగురు పురుగుల్లాగా లేక అగ్ని కణాల్లాగా నిప్పుల్లో వెలిగిపోతున్నాయట. చీకట్లో గొడ్లగోబ కళ్ళు అలాగ కనపడతాయి అన్నమాట. పగటిపూట కనపడవు కానీ రాత్రిపూట దానికి బాగా కనపడుతుంది. అందుకే దానికి దివాంధం అని పేరు. అనగా పగలు దానికి కళ్ళు కనపడవు, దానికి చీకట్లో మాత్రం కళ్ళు బాగా కనపడతాయి. పగటిపూట గుడ్డిదది, రాత్రిపూట మాత్రం ఏం కనపడతాయండి దాని కళ్ళు. అసలు పశువులకు కూడా అంతే. రాత్రిపూట మీరు ఎప్పుడైనా ఎడ్ల బళ్ళు చూడండి, ఆ ఎడ్లు వస్తూ ఉంటే ఆ ఎడ్ల కళ్ళల్లో టార్చ్ లైట్ పెడితే లేదా కారు యొక్క ఫోకస్ లైట్ పెడితే అవి మిలమిలా మెరిసిపోతాయి. చీకట్లో చూడడానికి పనికొచ్చే కళ్ళు భగవంతుడు పశువులకి కొన్ని పక్షులకి పెట్టాడు. అందులో గొడ్లగోబ కళ్ళు రాత్రిపూట గాజుగోళ్లలాగా నిప్పుల్లో మెరిసిపోతాయి. ఆ నిప్పు కళ్ళతో వచ్చిందట ఒక గొడ్లగోబ. భయంకరమైన గొడ్లగోబది. అది నిశ్శబ్దంగా వచ్చింది. చూస్తున్నాడు అశ్వత్థామ రెక్కలు జాగ్రత్తగా పెట్టుకుని హడావిడి చేయకుండా వచ్చి ఆ చెట్టు మీద వాలింది. ఈ చెట్టు మీదకి ఎందుకు వచ్చింది ఈ గొడ్లగోబ అని చూశాడు. ఆ మర్రి చెట్టు మీద దాదాపు 10,000 కాకులు గాఢంగా నిద్రపోతున్నాయి చీకట్లో. ఆ కాకులకి ఇది శత్రువు. అందుకని నిద్రపోతున్న 10,000 కాకుల్ని నిశ్శబ్దంగా మీదబడి చంపడానికి వచ్చిందనమాట. అది వీడు చూస్తూ ఉండగా హఠాత్తుగా లేచింది ఇది. కాకులండి బాగా నిద్రపోతూ ఉండగా ఆ రాత్రిపూట చీకట్లో పాపం కాకులు కనబడదు. ఇక వెళ్ళిపోయిందిట. వెళ్ళిపోయి కొన్నిటి కంఠముల్ నులుపు కొన్నిటి కాళ్ళులు దృంచునుగ్రతన్ కొన్నిటి పక్షములనరకు కొన్నిటి పొట్టలు వృత్సు లీలమై కొన్నిటి నప్పళించుకొని కోలెముకలు నురుమాడు ఇట్టులయ్యన్నిటి అయ్యులూకము రయం వెసగన్ వధించే భూవర. ధృతరాష్ట్ర మహారాజా ఆ కటిక చీకట్లో హఠాత్తుగా విజృంభించి నిశ్శబ్దంగా వేయబడి కొన్నింటి ముక్కులు నరికేసింది, కొన్నింటి కంఠాలు తెంచేసింది, కొన్ని కాళ్ళు విరగొట్టింది, కొన్నింటి రెక్కలు తెంచేసింది, కొన్నింటి పైబడి వెన్నుపోస విరిచేసింది. ఈ విధంగా 10,000 కాకుల్ని ఒక్క జాములో ఒక గంట గంటన్నర కాలంలో మొత్తం ఈ గొడ్లగోబ అశ్వత్థామ చూస్తూ ఉండగా నుగ్గు నుగ్గు చేసి చంపింది. 10,000 కాకుల్ని చంపి పారేసింది అది కేవలం గంట గంటన్నర కాలంలో. ఇది చూచాడు, ఉత్సాహం వచ్చేసింది, ఆనందం వచ్చేసింది అశ్వత్థామకి. ఆ భగవంతుడు నాకు గొప్ప సూచన చేశాడు, పగటిపూట ఎవడైనా మీద పడుతున్న శత్రువుతో యుద్ధం చేయడం కష్టం, అదే నిద్రపోతూ ఉంటే వాడు ఎంత గొప్పవాడైనా చంపేయచ్చు. ఒక్క గొడ్లగోబ 10,000 కాకుల్ని గంటన్నర కాలంలో నిశ్శేషంగా నిరవశేషంగా ముక్కులతో పొడి చంపేసింది, నరికి చంపేసింది, తుక్కు తుక్కు చేసింది. బలమైన శత్రువుల్ని నిద్రపోతూ ఉంటే చంపి పారేయ్యరా అని శివుడు ఈ గొడ్లగోబ ద్వారా నాకు సూచన చేశాడు అనుకున్నట్టువాడు. ఉపదేశ కృతో నేన పక్షిణ మమ సంయుగే శత్రూణాం క్షపణే యుక్త ప్రాప్త కాలశ్చ మే మత. భగవంతుడే నాకు ఉపదేశం చేశాడు. సహజంగా దేవుడు గురువుల ద్వారా మంత్రోపదేశం చేస్తాడు. ఇది కూడా ఒక మంత్రమే, ఒక ఊహ ఇచ్చాడు నాకు ఈ గొట్లకోప నా గురువు గారు. ఈ కాకుల్లాంటి పాంచాలూరు అందరినీ చంపేస్తారు. సరిగ్గా అక్కడ 10,000 మంది సైనికులు ఉన్నారు. కాల్బలం, ఏనుగులు, గుర్రాలు, ఆ రథాలు పక్కన పెడితే కరెక్ట్గా 10,000 కాల్బలం. ఇక్కడ 10,000 కాకుల్ని ఒక్క గొడ్లగోప చంపింది. నేను గొడ్లగోపన అయిపోతాను. గోపనై డాబాల్లో పడుకున్నట్టుగా శిబిరాల్లో నిద్రపోతున్న వాళ్ళందరినీ నరికి అవతల బారేస్తాను అనుకుని లేచిపోయి నిద్రపోతున్న కృపాచార్యుణ్ణి కృతవర్మని లేపి ఓ పక్కన దుర్యోధనుడికి మాటిచ్చి వాడి శత్రువులు చంపుతామని ఇక్కడ మీరు నిద్రపోతున్నారా, ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది, లేవండి ఈ చీకట్లో బాగా అలిసిపోయి నిద్రపోతున్నటువంటి శత్రువులను చంపేద్దాం. పైగా పాండవ సైనికులు యుద్ధం అయిపోయింది, దుర్యోధనుడు తెచ్చాడు, ఇక మన మీదకు వచ్చే శత్రువులు లేరనే ఉద్దేశంతో కాపలా కూడా పెట్టుకోకుండా దర్జాగా నిద్రపోతున్నారు. వాళ్ళు గాఢంగా నిద్రపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి శత్రుశేషం అయిపోయింది అనుకున్నారు. ఈ ముగ్గురు వస్తారనే ఊహ లేదు కాబట్టి వాళ్ళు నిశ్చింతగా శిబిరాల దగ్గర తెగ తినేసి దర్జాగా పడుకున్నారు. ఈ గాఢంగా అలిసిపోయి నిద్రపోతున్నటువంటి వాళ్ళని, ఎన్నాళ్ల తర్వాత నిద్రపోతున్నటువంటి వాళ్ళని మీదబడి చంపేద్దాను రండి అంటే కృపాచార్యుడు ముక్కు మీద వేలేసుకుని పరమ పవిత్రమైన విప్రవంశంలో బ్రాహ్మణ వంశంలో పుట్టి ఈ దరిద్ర పని చేయడానికి నా మనస్సు అంగీకరించటం లేదు, నువ్వు ఈ పని చేయకూడదు, ఇది మహాపాపం, అలిసిపోయి నిద్రపోతున్న వాళ్ళని పసివాళ్ళని చంపకూడదు, ఇప్పటికే అభిమన్యుణ్ణి చంపిన పాపానికి నా శరీరం అంతా కంపించిపోతోంది, మళ్ళీ ఈ కొత్త పాపం ఎందుకు, ఈ పాపం చేసి నరకంలో దూరడం నాకు ఇష్టం లేదనగా, నీకు ఇష్టమై నువ్వు కూడా వచ్చావా, సరే సరే మీ సహకారం లేకపోయినా నేను వెళ్ళి వాళ్ళని చంపడమో చావడమో చేస్తాను, ఇప్పుడే బయలుదేరిపోతున్నాను అని హుటాహుటిన రథం ఎక్కి బయలుదేరిపోయాట. వీడు వెళ్ళిపోతే తస్తాడు ఎందుకు వచ్చింది అని కృపాచార్యుడితో పాటు కృతవర్మ తర్వాత ఈ మిగతా వాళ్ళిద్దరూ కూడా బయలుదేరారు. అశ్వత్థామ ముందెళ్ళాడు, కొంచెం వెనకగా కృపాచార్యుడును కృతవర్మ రథాల్లో సాయంగా వెళ్ళారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేదు వాళ్ళకి, కానీ మనం ముగ్గురం మొదటి నుంచి కలిసి ఉన్నాం, దుర్యోధనుడికి మాటిచ్చాం, వాడొక్కడో వెడితే ఏమైపోతాడో, సాయం చేద్దామని బయలుదేరారు. ఈ ముందుగా వెళ్ళిపోతున్న అశ్వత్థామ కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఆ పాండవ శిబిరం కేసి ఎదురుగుండా భూమి ఆకాశాలు దద్దరిల్లిపోతున్నటువంటి ఆకారంతో ఓ భయంకరమైన భూతం ప్రత్యక్షమైంది. ఏకంగా మహాభూతం అన్నమాట. ఆ భూతం ఎలా ఉందో తెలిసిన ఓరి నాయనో ఎర్రని అగ్నిజ్వాలల వంటి కళ్ళతో ఉన్నది, నల్లని కృష్ణాజనం మెడలో వేసుకున్నది. కృష్ణాజినోత్తర సంగం నాగయజ్ఞోపవీతినం వసానం చర్మవయ్యాఘ్రం మహారుధిర విశ్రవం దంష్ట్రాకరాళవదనం వ్యాధితాస్యం భయానకం. భయానకమైన భూతం, దాని కాళ్ళు నేల మీద దాకా ఉన్నాయి, తల ఆకాశాన్ని తాకుతోంది, దానికి కళ్ళున్నాయి, ఒక్కొక్క కన్ను ఒక భూగోళము సూర్యగోళము అన్నట్టుగా ఉందట, ఆ కళ్ళు గోళాల్లో మెరిసిపోతున్నాయి, మెడలో నల్ల జింక చర్మం ఉన్నది, పెద్ద పాము యజ్ఞోపవీతంగా ఉన్నది, నాగ యజ్ఞోపవీతినం సర్పమును యజ్ఞోపవీతంగా వేసుకున్నాడు, జంధ్యం కింద వేసుకున్నది ఆ భూతం. అప్పుడే చర్మం ఒలిచేస్తే పులికి ఎలా ఉంటుంది చెప్పండి, ఒక పులి ఉంది దాన్ని చంపి అప్పుడే చర్మం ఒలిస్తే తాజాగా పచ్చిగా నెత్తురోడుతూ ఉంటుందా లేదా చర్మం, అలా నెత్తురోడుతున్న పచ్చి చర్మాన్ని నడుముకి వస్త్రంగా కట్టుకున్నది ఆ భూతం. నోట్లోంచి రక్తం కారిపోతోంది, చర్మం నుంచి రక్తం కారిపోతోంది, భీకరమైన ముఖం, ఆ భూతం యొక్క కోరలు బయటకు వచ్చి కనబడుతున్నాయి. అటువంటి భయానకమైన వికృతాకారమైన నల్లనిగా ఉన్న నీలలోహిత వర్ణంతో ఉన్న ఎర్రని జుట్టుతో కూడిన పెద్ద పెద్ద గోళ్లతో 10 చేతులతో 5 ముఖాలతో ఉన్న వింతగా ఉన్న భూతాన్ని చూచి ఒక్క క్షణం వణికిపోయి కూడా నిన్ను ఈ దెబ్బతో చంపేస్తున్నాను అని పాశుపతం తప్ప తక్కిన అస్త్రాలు ఇంచుమించుగా వాడి దగ్గర ఉండవు. పాశుపతం ఈ ప్రపంచంలో ఒక అర్జునుడి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉండదు. అందుకే అది దక్క తక్కినటువంటి దివ్యాస్త్రాలు ఏమున్నాయో అవన్నీ వేశాట. బ్రహ్మశీర్షం వేశాడు, బ్రహ్మాస్త్రం వేశాడు, ఆగ్నేయాస్త్రం వేశాడు. ఈ అస్త్రాలన్నీ ఆ భూతం నోరు తెరిచి ఆమ్మని మింగేయడం మొదలుపెట్టిందిట. భయంకరమైన బ్రహ్మశరం వంటి అస్త్రాలు మింగేసింది. బ్రహ్మాస్త్రం, బ్రహ్మశరం, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం అస్త్రాలన్నీ మింగేస్తోంది. వీడు కత్తి విసిరితే కత్తి మింగేసింది, చివరికి ధనుస్సు విసిరితే అది మింగేసింది. దాంతో వణికిపోయాడు. నా మిత్రులు చెప్పారు, మేనమామ కృపాచార్యుడు చెప్పాడు, పాపప్పని చేస్తున్నావు, పాపానికి వెళ్ళొద్దురానని వినిపించుకోకుండా పాపకార్యానికి సిద్ధపడ్డాను. ఈ పాపాత్ముడికి ఈ భూతం అనే రూపంలో దుర్మృత్యువు భగవంతుడిచ్చాడు అని భయపడిపోయి ఆపదలలోంచి బయటపడ్డానికి శివోపాసన ఒక్కటే దిక్కనుకుని ఈశ్వర స్థాణు రుద్ర గజచర్మాంబరధారి వ్యాఘ్ర చర్మాంబరధారి నీకు భక్తితో నమస్కరిస్తున్నాను, నీకు మొక్కుకుంటున్నాను, ఈ భూతం గండం నుంచి బయటపడితే నీకు విచిత్రమైన బలి ఇస్తాను, ఆ బలి మామూలు బలి కాదు, సజీవమైన పశువుల్ని నీకు బలిచ్చి నీ పూజ చేస్తాను, రక్షించు ఈశ్వర పరమేశ్వర మహేశ్వర భక్తవ శంకర శంకర దుష్ట మదావసురేంద్ర నాశంకర పాండు నీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ పంకజాప్త జయ తాండవ కేళన భక్త పాలన అని ప్రార్థించగానే ఆ ఎదురుగుండా ఉన్న భూతం కాస్త శివుడిగా మారిపోయింది. అది భూతం కాదు నిజానికి, ఈశ్వరుడు ఈయన్ని పరీక్షించడానికి వచ్చాడు. ఒక్క క్షణకాలంలో అశ్వత్థామ తెల్లబోయాడు, నాయన నేను కృష్ణుడు ఒకటే, నువ్వు కృష్ణుడి బంధువులను చంపుతున్నావు, చంపే ముందు ఒక్క క్షణమైనా నిన్ను ఆపడం కృష్ణుడి యొక్క మిత్రుడిగా నా కర్తవ్యం. అయినా నీకు రహస్యం చెబుతున్నాను, ఇది కాలం అనుకూలంగా లేని కాలం, ఇది భయంకర కాలం, మృత్యువు యొక్క కాలం. ఒకనొకప్పుడు భూదేవి ఒక గోరూపం ధరించి కన్నీరు మున్నీరుగా బ్రహ్మ దగ్గరకు వెళ్ళింది. బ్రహ్మదేవ, భూలోకంలో పాపాత్ములు పెరిగిపోతున్నారు, రాక్షసులు మహారాజుల రూపంలో పుట్టారు, వీళ్ళ బరువు తట్టుకోలేకపోతున్నాను అని వైకుంఠానికి వెళ్ళి విష్ణువు దగ్గర మొరపెట్టింది. అప్పుడు నారాయణుడు, కంగారు పడక భూదేవి, ఈ భూమి యొక్క బరువు అంతా తీర్చడానికి ఒక పరమత్రాష్ట్రుడు భూమి మీద పుట్టబోతున్నాడు, కలిపురుషుడు అంశతో దుర్యోధనుడు అనే ఒక దౌర్భాగ్యుడు పుడతాడు, వాడి వల్ల మహారాజులంతా రెండు వర్గాలు అయిపోతారు, ధర్మ సంస్థాపనకు ఒక వర్గం, ధర్మాన్ని నాశనం చేయడానికి ఒక వర్గం, ధర్మ సంస్థాపనకి ధర్మరాజు, ధర్మనాశనానికి దుర్యోధనుడు చెరువువైపు చేరతారు. ఆ కలిపురుషుడి ప్రభావమానని అంతా ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకు చచ్చిపోతారు. చివరికి కొంతమంది పాంచాలులు మిగులుతారు, వాళ్ళని రాత్రికి రాత్రి అశ్వత్థామ చంపేస్తాడు. తద్వారా భూమి మీద ఒక్కడు కూడా మిగలడంతా మొత్తం వీరులంతా నశించిపోతారు, భూమి యొక్క బరువు తగ్గిపోతుంది అని నారాయణుడు ఒకప్పుడు భూదేవికి వరమిచ్చాడు. ఆ వరం వల్లే ఈ యుద్ధం జరిగింది, అంతా నశించారు, ఇక మిగిలిన వాళ్ళు వాళ్ళు, వాళ్ళని చంపడానికి నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్లే ముందు ఎంత కాదనుకున్నా వాళ్ళు కొంతకాలం కృష్ణుడితో తిరిగారు గనక రక్షించడానికి నేను వచ్చాను, కానీ ఈశ్వర సంకల్పం ఇది గనక మేమంతా వాళ్ల యొక్క చావుకి వడబడ్డాం గనక వాళ్లకి కాలం చేరువయ్యింది గనక వాళ్ళు సచ్చే స్వర్గానికి వెళ్ళాలి గనక నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను, ఇదిగో నా తేజస్సు కత్తి రూపంలో ఇస్తున్నాను, ఈ కత్తితో వాళ్ళని నరికి బారేసి ఇక నీకు తిరుగుండదు అని ఖడ్గమిచ్చి ప్రళయకాలంలో భూతాల రూపంలో లోకాలని నాశనం చేసే ఈశ్వరుడు తన భూత తేజస్సు రుద్ర తేజస్సు అశ్వత్థామలో ప్రవేశపెట్టాడు. దాంతో అశ్వత్థామలో ఉన్న నీరసం పోయింది, ఉత్సాహం వచ్చింది, బలం వచ్చింది. ఇప్పుడు అశ్వత్థామ మరొక రుద్రుడిలో ఉన్నాడు, రుద్రుడిచ్చిన కత్తి పుచ్చుకున్నాడు. అంటే కాలం యొక్క ప్రభావం అది, భగవత్ సంకల్పం అలా ఉన్నది. నిజానికి వీళ్ళంతా చంపేవాళ్ళంతా వేరేవాళ్ళున్నా ఈ చంపేది చచ్చేది అంతా నేనేనని కృష్ణుడు భగవద్గీతలో చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళ యొక్క చావు అలా నిర్ణయింపబడి ఉండడం వల్ల అశ్వత్థామకి ఈ దుర్బుద్ధి పుట్టిందనమాట. వెంటనే అశ్వత్థామ ఈశ్వరుడికి నమస్కరించి ఆయన ఇచ్చిన కత్తి పుచ్చుకుని నీకు బలిస్తానన్నారు కదా, చూసుకో ఈ పాంచాలుర్ని వారి సైనికుల్ని వారి ఏనుగుల్ని గుర్రాల్ని ఈ సజీవమైన పశువులన్నింటినీ నీకు యజ్ఞంలో బలి కిందిచ్చేస్తున్నాను అని మహావేగంగా వెళ్ళిపోయాట. ఇదంతా వింటున్నాడు కదా సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడు. అశ్వత్థామకి అంత కత్తి శివుడిచ్చినప్పుడు ఈ కృపాచార్యుడును కృతవర్మ వదిలేసి వెళ్ళిపోలేదు కదా, మాకెందుకని వాళ్ళు కూడా సాయం చేస్తే ఎంత బాగుండన్నట్ట. ఓరి దౌర్భాగ్యుడా, వాళ్ళు సాయానికి వెళ్ళారులే, నీ కొడుకుకి ఎంత లక్షణాలున్నాయో ఈ ప్రస్తుతం ఈ కృపాచార్యుడికి కృతవర్మకి అశ్వత్థామకి ఆ రాక్షస లక్షణాలు వచ్చాయి అని జాగ్రత్తగా విను మధ్యలో ప్రశ్నించక. ఇక వెళ్ళి శిబిరం మీద పడ్డాడు అశ్వత్థామ. మొట్టమొదటిగా దృష్టజ్యుమ్నుడు పడుకున్న శిబిరం మీదకి వెళ్ళాడు. దృష్టజ్యుమ్నుడు నిద్రపోతూ ఉంటే నడ్డి మీద తన్నదన్నాడు. తన్నగానే ఆయన లేచాడు, కానీ అప్పటికే నిద్రలో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు కదండి, లేవలేకపోతున్నట్ట. గాఢంగా అలిసిపోయి తిండి తిని దర్జాగా నిద్రపోతున్నారు. అందుకని ఆ గాఢ నిద్రలోంచి మెలకు తెచ్చుకోలేకపోయాడు. వాడు లేచేలోపే ఎప్పుడు కూడా శత్రువు ఉంటే బాగా లేచాడంటే విజృంభిస్తాడు. అందుకని ఆ నిద్రలో ఉండగానే కొంచెం కొంచెం ఆవులించి లేచేలోపే మెడ మీద నడ్డి మీద మర్మావయవాల్లోనూ తన్ని కొళ్ళ పొడిచి 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 జుట్టు పుట్టుకుని ఈడ్చి నేల మీద పారేసి మెడ మీద ఒక తొక్కు తొక్కేశాడు. దాంతో తట్టుకోలేక కింద పడిపోయి, గురుపుత్ర ఇంక నేను లేవలేను, తొందరగా కత్తితో తల నరికి ఈ దెబ్బలు తట్టుకోలేనన్నట్ట. యారా అంత తేలిగ్గా చంపుతానట్రా నిన్ను, మా నాన్న తల నరుగుతావుట్రా అని మూతి మీద కొట్టి, కొట్టకూడని చోట కొట్టి, నోటితో పలకలేని కొన్ని స్థానాల్లో కాళ్లతో తన్ని 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 పచ్చడి చేసి చివరికి ఈ ధనుసుకున్న అల్లుతాడు మెడకేసి గట్టిగా ఉరేసి చంపేశాడు. ఈ విధంగా పశువుని చంపినట్టుగా చంపేసి ఈశ్వర మొదటి బలి అని అక్కడి నుంచి విజృంభించాడు. ఈ పక్కనున్న శిబిరాల్లో వాళ్ళు అల్లకల్లోలానికి లేచిపోయారట. లేచిపోయి ఏదో భూతం వచ్చింది, ఏదో భూతం వచ్చిందని భయపడి ఆ తర్వాత కాసేపటికి భూతం కాదు గురుపుత్రుడు అశ్వత్థామన్నారట. దాంతో శిబిరాలలో ఎవరికి వాళ్ళు లేచిపోయారు. కత్తులు కటారులు బుచ్చుకు మీదకు పడ్డారు. ఇక మీద పడిన వాడిని పడినట్టే ఈశ్వరుడి ఇచ్చిన కత్తి ఉంది కదా, దాంతో మీదపడి వాళ్ళ తలకాయలు నరికేశాడు, కాళ్ళు నరికేశాడు, పేగులు లాగేశాడు, పెదవులు విరగొట్టేశాడు, నాలుకలు పీకేశాడు. ఆ రక్తం మీద పడే కొద్ది నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా విజృంభించేట. ఆ రక్తం మొహం అంతా పడిపోయి రాక్షసుడైపోయాడు అశ్వత్థామ. 10,000 మంది సైనికుల్ని దడ 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 నరుక్కుంటూ పోయాడు. ఆ మధ్యలో కొన్ని ఏనుగులు గుంపులు కనబడ్డాయి. 700 ఏనుగులు మిగిలేగా కసిగా వాటి మీద పడ్డాడు. వాటి దంతాలు విరగొట్టేశాడు, తొండాలు నరికేశాడు, కాళ్ళు నరికేశాడు, వాటిని నుగ్గు నూచు చేసేశాడు. ఆ తర్వాత గుర్రాల మీద పడ్డాడు. 5,000 గుర్రాలని ధ్వంసం చేసి పారేశాడు, రథాలు విరగొట్టేశాడు. పిచ్చెక్కిపోతుంది రక్తం మీద పడే కొద్ది ఇంకా 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 రెచ్చిపోతున్నాడు, అలసటలేదు. ఆ తర్వాత ద్రౌపది కన్న కొడుకుల మీద 5 మీదకి వెళ్ళాడు. ఉప పాండవులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని నరిగి పారేశాడు. ఆ తర్వాత శిఖండిని చంపి పారేశాడు. ఖండిస్తూ ఉంటే ఈ జనాలు చచ్చిపోయి హడిలిపోయి బయటికి పరిగెడుతూ అయ్యబాబోయ్ వీడెవడో రాక్షసుడైపోయాడు చంపుతున్నాడు, బతికుంటే బత్సలాకు తిని బతకచ్చు, పద్మాగర్ గారి పురాణం అయ్యాక పెట్టే ఆ పులిహార తిని బతకచ్చు అని పరుగున అటొచ్చారట. వస్తూ ఉంటే ఈ శిబిరం బయట కృపాచార్యుడు కృతవర్మ ఉన్నారుగా, ఆ పారిపోతున్న వాళ్ళని చంపేయడం మొదలు పెట్టారట. వాళ్ళంతా ఏడుస్తూ మేము చచ్చిపోతున్నాం, గురుపుత్రుడు చంపుతున్నాడు, మీరు చంపకుండా రక్షించండి అంటే రక్షించండి శరణు కరుణించండి అన్న వాళ్ళని ఎప్పుడూ రక్షించేవాడే కృపాచార్యుడు. కానీ ఇప్పుడు పిశాచ్యం పట్టేసింది, కాలపురుషుడు వాళ్ళని ఆవహించట. దగ్గరకు వచ్చిన వాళ్ళని చంపేయడమే పని, అసలు ఇంకా రక్షించడం అనే పదం లేదట. ఈ విధంగా కంటికి కనబడిన వాళ్ళందరినీ లోపల వాడు బయట వీళ్ళు కలిసి నుగ్గును చేశారు. పాండవ శిబిరంలో మానవ మాత్రుడు లేకుండా చేసేశారు. దూరంగా ఉన్న రథసారథులు కొన్ని రథములు మిగిలేటవాడు దూరంగా ఉండడం వల్ల తక్కిన వాళ్ళందరినీ చంపేసి ఇంకా కాసేపటికి తెల్లవారుతుందనగా అశ్వత్థామ లోపల నుంచి బయటకు వచ్చేట. అప్పుడు వాడిని చూడాలి, ముద్దలు ముద్దల కిందన్న మాంసాలు నెత్తురుతో శరీరం అంతా భయంకరంగా ఉన్నాడు వాడు. పట్టపగలు తిరిగేటటువంటి పిశాచాలు కూడా వాడిని చూస్తే హడిలిపోతాయి. పంచభూతాలు భూతప్రేత పిశాచాలకు కూడా ఓడుకొచ్చే శరీరంతో ఉన్నాడు వాడు. ఆ రూపాన్ని చూచి కృపాచార్యుడే ఆశ్చర్యపోయాడు. ఎవరు వస్తున్నది అనగానే నేనే మామయ్య అన్నట్ట. నాయనా పిశాచం కాదు కదా, ఇదేమి రూపం రా అంటే మీ ఇద్దరి యొక్క అనుగ్రహంతో ఆ లోపల ఉన్న వాళ్ళందరినీ చంపేశాను. పాండవులు మాత్రం దొరకలేదు, సాత్యకి దొరకలేదు, కృష్ణుడు దొరకలేదు. ఆ కృష్ణుడిని అర్జునుడిని చంపినప్పుడు కదా కసి తీరేది. ఈ కృష్ణుడు మాయావి, మన బారిన పడకుండా వీళ్ళని దాచేసినట్టున్నాడు. అయితేనేలే మనం ముందు వెడదాం, రండి చచ్చేలోపు దుర్యోధనుడికి చెబుదాం అని వీళ్ళని వెంటబెట్టుకుపోయి దుర్యోధనుడి దగ్గరికి వచ్చాట. అప్పుడు దుర్యోధనుడు అని మూలుగుతున్నాడు. అప్పుడప్పుడు ఒక ఆవిడ మూలుగుతూ ఉంటుంది చూడండి పురాణం మధ్యలో, ఆవిడ మూలిగినట్టే ఈ పాపం దుర్యోధనుడు పోయే కాలం వచ్చి మూలుగుతున్నాడు. ఇక పోయే ముందు దగ్గరికి వెళ్ళి దుర్యోధన దుర్యోధన చచ్చిపోలేదు కదా అనగానే అతి కష్టం మీద కళ్ళు విప్పి, గురుపుత్ర పిశాచాకారంలో ఉన్న నువ్వు గురుపుత్రుడివేనా అన్నట్ట. అంటే ఈ మొండి ప్రాణం ఇంకా బతికే ఉంది. మిత్రమా నీ చెవులకి పండుగ కలిగించే మాట చెబుతున్నాను విను, ఇదిగో ఇప్పుడు నేను చెప్పే మాటలు వింటే నువ్వు ఆనందంతో ఎగిరి గంతులేస్తావు. ఓహో గంతులేయటానికి కాళ్ళు లేవు కదూ, అయితేనే నీ మనస్సు ఎగిరి గంతులేస్తుంది. నేను వెళ్ళాను, రాత్రికి రాత్రి విజృంభించాను, బతికొండగా లేకపోయా పగటిపూట అయితే యుద్ధంలో వాళ్ళని చంపలేను కనుక నిద్రపోతున్న వాళ్ళని చంపేశాను. ముందు మా నాన్నని చంపిన, ద్రోణాచార్యుడిని చంపిన, దృష్టజ్యుమ్నుడిని నరికేశాను, నువ్వు చావగానే స్వర్గానికి వెడతావు, స్వర్గానికి వెళ్ళగానే ముందు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి పితృఘాతకుడైనటువంటి దృష్టజ్యుమ్నుడి తల నరికి చంపాడని చెప్పు, ఆ తర్వాత భీష్ముడిని చంపిన శిఖండిని చంపేశానని చెప్పు, అక్కడితో ఆగానా, పంచపాండవుల కొడుకుల్ని ఉప పాండవుల్ని చంపేశాను, పాంచాలూరు అందరినీ చంపేశాను, అక్కడ మిగలకుండా అందరినీ ఓచముట్టుగా నరికి పారేశాను, నిశ్శేషంగా పాండవ శిబిరాన్ని చేశాను. ఈ మిత్రులిద్దరి సహకారంతో అక్కడ ఏనుగులు లేకుండా, గుర్రాలు లేకుండా, సైనికులు లేకుండా, పాండవులకి బంధువులు అన్నవాళ్ళు లేకుండా చేసేశాను. ఒక్క పంచపాండవులు సాత్యకి మాత్రం కృష్ణుడితో కలిసి తప్పించుకున్నారు. ఎక్కడికి వెళ్ళారు? పోతే పోయారు లేవయ్యా, ఎవళ్ళు లేని పిల్లలు లేని, బంధువులు లేని, బావమరుదులు లేని రాజ్యాన్ని వాళ్ళు మాత్రమే ఏలుకుంటారు. ఇప్పుడు నీకు ఆనందం కలిగిందనగానే వాడు హుషారుగా కళ్ళు గిరగిరా తిప్పి, మిత్రమా, అప్పటిదాకా చచ్చిపోతున్నట్టు మాట్లాడిన వాడికి ఎంత ఉత్సాహం వచ్చిందో, ఇది గ్లూకోజ్ అయిందనమాట. దౌర్భాగ్యం, నా కర్ణుని నా మిత్రుడు అనుకున్నాను, వాడేదో నాకు ఉపకారం చేస్తారనుకున్నాను, వాడు నాకు ఏనాడు ఉపకారం చేయలేకపోయాడు. పాండవుల్లో ఒక్కళ్ళని ఏం చేయలేకపోయాడు. ఎంతో గొప్పవాడు అనుకున్న ద్రోణాచార్యుడు నాకు ఉపకారం చేయలేకపోయాడు. గురువుగారు ఏమీ చేయలేకపోయారు. భూరిశ్వరుడు ఉపకారం చేయలేకపోయాడు. సోమదత్తుడు ఉపకారం చేయలేకపోయాడు. బాహ్లికుడు ఉపకారం చేయలేకపోయాడు. భగదత్తుడు కూడా నాకు మేలు చేయలేకపోయాడు. కానీ గురుపుత్ర, నువ్వు ఇవాళ నా రుణం తీర్చుకున్నావు, మొత్తం అందరినీ చంపావు. ఇంకా పాండవులు ఎవరూ లేకుండా బతికితే మాత్రం వాళ్ళకి ఏం లాభం? రోజు కొడుకులు పోయారని ఏడుస్తూ బతుకుతారు. పని పీనుగుల్లాంటి ఈ సైన్యాలు లేనటువంటి భూమిని, భూమి ఇప్పుడు ప్రస్తుతం పీనుగులాంటిది, పీనుగైపోయిన భూమిని వాళ్ళు ఏలుకుని ఏం ఆనందం పడతారు, ఏమి రాజ్యభోగాలు అనుభవిస్తారు. అమ్మయ్యా, ఇక ఈ పూట నేను సంతోషంగా చచ్చిపోతున్నాను, పునర్దర్శనంబు త్రిదివంబునయ్యడుగాక, ఇక మనంతా స్వర్గంలో కలుసుకుందాం అని టక్కన ప్రాణం విడిచిపెట్టేశాడు. చివరి క్షణంలో శత్రువులు చచ్చారనే వార్త విని ఆనందంగా చచ్చిపోయాడు వాడు. అప్పుడు కాసేపు అశ్వత్థామ ఏడ్చి, మీరు ఎక్కడికన్నా పోండి, పొద్దున్నే పాండవులకి తెలిస్తే ప్రమాదం, ఇక ఎవరికీ కనపడకుండా రహస్యంగా నేను తపస్సుకు పోతాను అని స్నానం చేసి వేదవ్యాస మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోయి ఒళ్ళంత విభూతి పూసుకుని రుద్రాక్ష పిల్లిలాగా ఓం నమశివాయ ఓం నమశివాయ అనుకుని జపం చేయడం మొదలుపెట్టేట. కత్తి మాయమైపోయింది, వాడి శక్తి కూడా మళ్ళీ యథాప్రకారం అయిపోయింది. ఈ తక్కినిద్దరూ వెళ్ళి స్నానం చేసి వాడికి భయం కలిగింది. ఇప్పుడు ఎంత పాపం చేశాం, అసలు నిద్రపోతున్న వాళ్ళని మాట వరసకు కూడా ఎవరూ చంపకూడదంటారే, అటువంటిది చిన్నపిల్లల్ని చంపేశాం, ఉప పాండవుల్ని చంపేశాం, బయటకు వచ్చి కాళ్ల మీద పడిన వాళ్ళని చంపాం, ఇంత పిశాచాలం అయిపోయామేమిటి అని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ వెళ్ళిపోయారట. ధృతరాష్ట్రుడిది విని, సంజయ ఎంత గొప్ప మాట చెప్పావు, ఈ అశ్వత్థామ ఈ పని ఎప్పుడో చేసి ఉంటే దుర్యోధనుడు బ్రతికుండేవాడు కదా, ఇలా ఇంతమందిని చంపి ఎంత ఉపకారం చేశాడయ్యా, ఇంతవరకు ఎవరూ చేయలేని ఉపకారం చేశాడు, ఈ పని ఎప్పుడో చేయొచ్చు కదా అంటే, నీ మొహంలో ఉంది, అక్కడ పాండవులు లేరు కాబట్టి వాడు ఆ పని చేయగలిగాడు, అక్కడ ఏ అర్జునుడో కృష్ణుడో ఉంటే వీడు కాదు కదా, వీడిని పుట్టించిన బ్రహ్మ కూడా పని చేయలేడు, పైగా ఇది రహస్యంగా చీకట్లో చేసిన పని, నువ్వు ఇలాంటి పనులు మొదటి నుంచి చేయాలని కోరుకున్నావు, అందుకే నీ కొడుకులు అలా దుర్మరణం పాలయ్యారు, అంటే వీడి బుద్ధి ఇప్పుడు బయటపడుతుంది అనమాట, ఈ పని ఎప్పుడో చేస్తే నా కొడుకు బతికేవాడు కదా అంటున్నాడు వాడు. ఇదంతా నీ కొడుకు ఘనతో లేక అశ్వత్థామ ఘనతో అనుకోకు, ఇది రుద్ర ప్రభావం, అది కూడా పాండవులు లేకపోతేనే ఈ పని ఎవరైనా చేయగలరు. వారు ఉండగా అక్కడికి అడుగు పెట్టడం ఎవరి వల్ల కాదు, వాళ్ళు ఉండుంటే శిబిరంలో ఒక్కడు కూడా తెచ్చేవాడు కాదు. సరే, అయ్యింది ఏదో అయ్యింది, సూర్యోదయం అయ్యిందా క్రమంగా. దృష్టజ్యుమ్నుని సారథి, రథసారథి దూరంగా ఉన్నాడు, దాక్కుని ఇదంతా చూస్తున్నాడు. అతడు తెల్లవారగానే రథం తోలుకుంటూ మహావేగంగా ఓఘవతి నదీ తీరంలో ఉన్న ధర్మరాజు గారి పాదాల మీద పడి, మహాప్రభు అనర్థం జరిగిపోయింది, రాత్రికి రాత్రి అశ్వత్థామ అందరినీ చంపేశాడని జరిగిందంతా చెప్పాట. ఇంకా ధర్మరాజు గారు గుండెలు బాదుకుని ఏడ్చాడు, పరమ దుఃఖం. అప్పుడు పక్కనే ఉన్న ద్రౌపది పరుగు పరుగునొచ్చి, భీమసేన, నీ పరాక్రమం వల్లే మేము ఎప్పటికప్పుడు విజయం పొందాం, నువ్వు మహానుభావుడివి, ఆనాడు లక్క ఇంట్లో తగలబడకుండా వీళ్ళందరినీ రక్షించావని విన్నాను, నన్ను కీచకుడి బారిని పడకుండా కాపాడావు, దుర్యోధనాదుల్ని వధించావు, ఇప్పుడు నేను నీ పాదాలంటే ఒక శపథం చేస్తున్నాను, నువ్వు ఏం చేస్తావో అశ్వత్థామని చంపు, లేదా వాడిని బంధించి నా కాళ్ళ మీద బారి, అశ్వత్థామని చంపకుండా వస్తే నేను ప్రాయోపవేశం చేస్తాను, లేదా అగ్నిలో దూకి చచ్చిపోతాను, వెళ్ళనగానే పళ్ళు పటపట కొరికినటువంటి భీముడు ఆ దుర్మార్గుని చంపి వస్తాను, నీకు ఆనందం కలిగిస్తాను ద్రౌపది అని నకులుడికే చూసి, నకుల నీకు గుర్రాలు చక్కగా నడపడం వచ్చు, మంచి రథం సిద్ధం చేసి ఆ రథాన్ని తోలు, అందులో నేను ఎక్కుతానన్నట్ట. వెంటనే నకులుడు నాలుగు అద్భుతమైన గుర్రములు పుంచిన రథం సిద్ధం చేశాడు. అందులో భీముడు ఎక్కి నకులుడు రథం తోలుతూ ఉండగా అశ్వత్థామ ఎక్కడున్నాడని వెతుక్కుంటూ పోయాడు. కొంతమంది దారులు అన్నారు, ఇప్పుడే మేము చూసామండి, ప్రొద్దుటే స్నానం చేసి వేదవ్యాస మహర్షి ఈ సమంత పంచకానికి దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమంలో ఉన్నాడు. ఆ సమయంలో వ్యాసుడు ఆ ఆశ్రమంలో ఉన్నాడా? వ్యాసుడికి చాలా ఆశ్రమాలు ఉన్నాయండో, అందులో అదొక బ్రాంచ్ అనమాట. మరి మన శృంగేరి పీఠాలు బోర్డు లేవు, అలాగే వేదవ్యాస మహర్షికి కూడా చక్కగా ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. మహానుభావులు ఎన్నో ఋషులు ఇలా బ్రాంచీలు పెట్టి తద్వారా ప్రజలకి ధర్మబోధ చేస్తారు. వ్యాసుడు కూడా సమంత పంచకానికి కొంచెం దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నట్ట. ఆ ఆశ్రమానికి అశ్వత్థామ వెళ్ళాడనగానే భీముడు అటువైపు రథం తోలాడు. ఈలోపు కృష్ణుడు అన్నాడు, ఈ ద్రౌపది ఏమో తొందరపడిపోయింది, ఈ భీముడేమో వెనక ముందు చూడకుండా అశ్వత్థామ మీదకి వెళ్ళాడు, అశ్వత్థామ దేహబలం కంటే కొన్ని విచిత్రమైన శక్తులు కలిగిన వాడు. ఏదో యుద్ధంలో మల్లుణ్ణి అయితే, ఓ సింహాన్ని అయితే, ఏనుగునైతే భీముడు తుక్కు కింద చేసి చంపుతాడు. కానీ అశ్వత్థామ అలా సింహమో ఏనుగో కసుమా, వాడి దగ్గర అత్యంత ప్రమాదకరమైన కొన్ని శక్తులు ఉన్నాయి, అవి పాంచాలికి తెలియదు. ఆవిడ తొందరపడింది, ఈయన తొందరపడ్డాడు. మీకు ఇప్పుడు ఒక రహస్యం చెబుతున్నాను వినండి అని ధర్మరాజుకి, పక్కనున్న అర్జునుడికి, సహదేవుడికి, పాంచాలికి ఒక రహస్యం చెప్పాడు. చాలా కాలం క్రితం జరిగిన గొప్ప గొడవది. ఒకప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుడి మీద ఉన్న అభిమానంతో ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి ఇవ్వని ఒక అస్త్రాన్ని, బ్రహ్మశరం అనే అస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాడు. అర్జునుడికి తపశ్శక్తి ఉన్నది, శాంతం ఉన్నది, ఇంద్రియ నిగ్రహం ఉన్నది, అందుకని అర్జునుడికి బ్రహ్మశరం అనే అస్త్రం ఇచ్చాట. ఆ తర్వాత అశ్వత్థామ వెళ్ళి, నాన్న మొదటి నుంచి నీకు అర్జునుడి మీద పక్షపాతం, కొడుకునైనా నాకు ఇవ్వకుండా వాడికే ఇచ్చావేమిటి అస్త్రం అంటే, ఒరే అర్జునుడి దగ్గర శాంతం ఉన్నది, నువ్వు దుందుడుకు మనిషివి, క్రూరుడివి, వెనక ముందు చూడవు, నీ దగ్గర ఇంద్రియ నిగ్రహం లేదు, ఇంద్రియ నిగ్రహం లేని వాడికి బ్రహ్మశరం ఇస్తే ప్రమాదం అన్నట్ట, నేను నిగ్రహంగా ఉంటానన్నట్ట. అయితే ఒట్టి అంటే ఒట్టు వేశాట. ఏమని ఒట్టేశాడు, అంత తేలికగా ఈ బ్రహ్మశిరాన్ని ఎవరి మీద వెయ్యను, రాముడిలాగే నేను కూడా వెయ్యనని మాటిచ్చాడు. మాటిచ్చాక ద్రోణాచార్యుడు, ఎత్తదాచష్ట పుత్రాయ ద్రోణ పరపురం జయ అస్త్రం బ్రహ్మశిరో నామద్రహేతి పృథివీమపి. అప్పుడు ద్రోణాచార్యుడు కొడుక్కి బ్రహ్మశీర్షం అనే అస్త్రం ఇచ్చాడు. ఇచ్చి, ఇది బ్రహ్మశిరం, అత్యంత ప్రమాదకరమైనది, ఇది వేశామంటే భూమిని దగ్ధం చేస్తుంది, లేదా శత్రువుల గర్భాలు కూడా నాశనం చేస్తుంది, చాలా ప్రమాదం, వెనక్కి తీసుకునే శక్తి లేనివాడు వెయ్యడం ప్రమాదం, వెయ్యొద్దని ఒట్టేయించుకున్నట్ట. అలాగే అన్నాడు అశ్వత్థామ. తీరా అస్త్రం ఇచ్చాక ఎందుకో మళ్ళీ ద్రోణాచార్యుడికి అనుమానం వచ్చింది, ఈ దౌర్భాగ్యుడు ఎవడమాట వినడు, వీడికి ఇంద్రియ నిగ్రహం లేదు అన్నట్ట పక్కనున్న వాళ్లతో. అది విన్న అశ్వత్థామ చిన్నబుచ్చుకుని, నువ్వెప్పుడు అంతే, అర్జునుడి దగ్గర గొప్పతనం ఉంది, నా దగ్గర లేదంటావు అన్నట్ట. అది గడిచిపోయిన కొంతకాలం తర్వాత అశ్వత్థామ ఒకసారి ద్వారకా నగరానికి ఒంటరిగా వచ్చాడు. వచ్చి నా దగ్గర ఉండి నేను చేస్తున్నటువంటి ఉపచారాలు స్వీకరించాడు. నాకు అతిథిగా సంవత్సర కాలం భోగాలు అనుభవించాడు. మంచి భవనం ఇచ్చాను వాడికి, రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టడానికి రకరకాల ఏర్పాట్లు చేశాను. అలా కొంతకాలం పాటు, ఏడాది పాటు ద్వారకా నగరంలో ఉండి ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు. కృష్ణ, నేను నీ మిత్రుణ్ణి, నాకు ఒక వరం ఇస్తావా అన్నట్ట. ఏమిటి గురుపుత్ర అన్నాడు కృష్ణుడు. నీ దగ్గర సుదర్శనం అనే ఒక చక్రం ఉందిట కదా, ఆ చక్రం నాకు ఇయ్యి అన్నాడు ఆయన. కృష్ణుడు తెల్లబోయి, సర్లే నువ్వు అడిగావు కాబట్టి ఇస్తానంటాను, ఇది వేలారా అని కృష్ణుడు అతన్ని తీసుకెళ్ళి, ఇది నా ఆయుధశాల, ఇది నా ఆయుధాగారం, ఈ ఆయుధాలు ఇందులోనే ఉంటాయి, ఇందులో సుదర్శనం అనే చక్రం, కౌమోదకి అనే గద, పాంచజన్యం అనే శంఖం, శారంగం అనే కోదండం, సునందం అనే ఖడ్గం, ఇవన్నీ ఉంటాయి. ఇందులో నీకేం కావాలంటే, ఉట్టినే ఇవ్వక్కర్లేదు కానీ మా నాన్న నాకు బ్రహ్మశరం అని ఒక అస్త్రం ఇచ్చాడు, ఈ అస్త్రం ప్రపంచాన్ని కూడా నాశనం చేయగలిగే అస్త్రం, ఆ అస్త్రం నీకు ఇచ్చేస్తాను, ఆ అస్త్రం నీకు ఇచ్చి చక్రం నేను తీసుకుంటాను. నీ దగ్గర ఉట్టినే చక్రం తీసుకోవడం మంచిది కాదు, ఎందుకంటే నీ చక్రం ఈ బ్రహ్మశరం అనే అస్త్రం కంటే గొప్పదని మా నాన్న చెప్పాడు. ప్రపంచంలో ఇంకా ఏ అస్త్రము కూడా నీ సుదర్శన చక్రమునకు సాటి రావట, అందుకని అస్త్రం కంటే చక్రం గొప్పదని నేను ఆ చక్రం అడగడానికి వచ్చాను. నా అస్త్రం నీకు ఇస్తాను, చక్రం నాకు ఇయ్యి అంటే, నీ అస్త్రం నాకు అక్కర్లేదు లేవయ్యా, బ్రహ్మశరం నాకు తెలుసు, నువ్వు గురువు గారు అబ్బాయి కనుక అడిగాను, చక్రం తీసుకో అన్నట్ట. వెంటనే ఆయన ఏం చేశాడు, అదేంటో అంత తేలిగ్గా నీ దగ్గర యాచన చేస్తానా, విను అగస్త్యుడు మా తండ్రి వినుత తపము పేరు మీకెంతయునాత్మలో ప్రీతి పొంగి బ్రహ్మశరమను దివ్యాస్తరత్నమసగిన గురుండు నాకిచ్చిన చాదరమున. ఈ బ్రహ్మశరం అనే అస్త్రం ఒకనొకప్పుడు మహానుభావుడైన అగస్త్యుడు మా నాన్న తపస్సుకు మెచ్చుకునిచ్చాడు. అగస్త్యుడిచ్చిన అస్త్రాన్ని మహాత్ముడు మా తండ్రి ద్రోణాచార్యుడు నాకు అర్జునుడికి ఇచ్చాడు. అస్త్రం నీకు వద్దా అంటే, నాకు ఏ అస్త్రములు వద్దు, నువ్వు అడిగావు, నీ కోరిక తీర్చాలి, తీసుకో చక్రం అన్నట్ట. వెంటనే ఆ మూర్ఖుడు, ఇక్కడ మూఢుడు అన్నాడు కృష్ణుడు. ఎడంచేత్తు ఆ చక్రం ఇలా ఎత్తబోయట, ఆ చక్రం ఎడంచేత్తు ఎత్తితే లేస్తుంది, ఆ సుదర్శన చక్రం ఎంత గింజుకున్నా కదలలేదు. అబ్బా ఈ చక్రం ఎంత బరువు ఉంటుందే, ఏదో నా ధనుస్సులాగా, నా బ్రహ్మశరం అనే బాణంలాగా ఉంటుందనుకున్నాను అని కుడి చేత్తో ఎత్తబోయాడు, అయినా కదలలేదు. రెండు చేతులు పెట్టి ఉమ్మని ఎత్తబోయట, ఎంత గింజుకున్నా ఆ చక్రం కదల్లా. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు తెలిసిన, నేను రుక్మిణీదేవితో కలిసి 12 హిమాలయ పర్వతంలో తపస్సు చేసి ఈ చక్రాన్ని ఎత్తాను. అసలు నేను నారాయణుణ్ణి, నా చక్రమే, నా చక్రమైన మనిషిగా పుట్టాను గనక తపస్సు చేస్తే కానీ ఈ చక్రం ఎవరు ఎత్తలేరని లోకానికి చెప్పడానికి 12 రుక్మిణితో తపస్సు చేసి ఈ చక్రం తెచ్చుకున్నాను. ఈ చక్రాన్ని ఈ ప్రపంచములో నేను తప్ప మరెవరూ ఎత్తలేరు. నాకెంతో ఆత్మీయుడు, నా శరీరంలో సగం ఎవరు, అర్జునుడు. ఆ అర్జునుడు కూడా ఒక్కనాడు ఈ చక్రం నన్ను అడగలేదు. ఇంకా సాక్షాత్తు పరమాత్మస్వరూపుడైన మా అన్న బలరాముడు కాని, నా తమ్ముడు సాత్యకి కాని, నా కుమారుడు ప్రద్యుమ్నుడు కాని, సాంబుడు కాని, యాదవ వీరుడు కాని ఎవరూ ఈ చక్రం అడగలేరు. ఈ చక్రాన్ని ఇంతవరకు అడగలేదు, నీ చక్రముడివైన నువ్వు మాత్రం అడిగావు. గురుపుత్ర, ఇంతకీ ఈ చక్రం నా దగ్గర నుంచి అడిగి పుచ్చుకుని ఏం చేద్దామనుకుంటున్నావంటే, కృష్ణ నాకు నువ్వంటే కసి, నిన్ను ఎలాగైనా చంపాలి. నిన్ను చంపడానికి నీ దగ్గర చక్రం ఉన్నంత వరకు నిన్ను చంపలేము, కాబట్టి నీ చక్రం లాక్కుని నా బ్రహ్మశరణ్ నీకు ఇచ్చి ఆ తర్వాత యుద్ధానికి పిలిచి ఈ చక్రంతో నిన్ను చంపాలనుకున్నాను. ఏం లాభం, ఈ చక్రం నువ్వు తప్ప ఎవరు ఎత్తలేరు. అయితేనే చక్రాన్ని ఇంట్లో పెట్టిరా అని ఎప్పుడో ఒకప్పుడు నిన్ను విడిగా యుద్ధానికి పిలిచి నా బ్రహ్మశరణ్ నీ మీద వేసి నిన్ను చంపుతా, నిన్ను అర్జునుడినో చంపకపోతే నేను గురువు గారి కొడుకుని కాదు అని నా దగ్గర తొడగొట్టి సవాల్ చేశాడు. నేను నవ్వుకుని చూద్దాంలే అంతవరకు వస్తే అని, ఎంతైనా గురువుగారి పుత్రుడు కదా అని అతనికి కొన్ని ఏనుగులు, గుర్రాలు, ఆభరణాలు ఇస్తే అవన్నీ చక్కగా పుచ్చుకుని ఇంటికి పోయాడు. అంతటి నీచుడు అశ్వత్థామ. అటువంటి వాడు ఇప్పుడు ఈ భీముడు వెడితే తన దగ్గరున్న ఆ బ్రహ్మశరం అనే అస్త్రాన్ని తండ్రికి ఇచ్చిన మాట తప్పి టక్కన భీముడి మీద వేస్తాడు. ఆ అస్త్రానికి విరుగుడు ఈ అర్జునుడి దగ్గర బ్రహ్మశరం అనేది తప్ప మరొకటి లేదు. కాబట్టి ఇప్పుడు ఆ భీముడి మీద వాడు అస్త్రం వేసి భీముడిని చంపేలోపు మనం అక్కడికి వెడదాం అని చక్క 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 సారథి దారుక, ఏది రథం పట్టుకురా అంటే, సారథి శైభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములనే 4 గుర్రములు పోయించిన కృష్ణుడి యొక్క రథం తెచ్చాడు. దానికి గరుడధ్వజం రెపరెపలాడుతోంది. దాంట్లో మళ్లీ తాను యథాప్రకారం తొట్లో కూర్చుని, అర్జున ధర్మరాజా మీరిద్దరు ఎక్కడన్నట్ట, ధర్మరాజుని అర్జునుడిని ఎక్కించుకుని తాను కలిసి ఈ ముగ్గురు మహావేగంగా రథం తోలుకుంటూ భీముడి దగ్గరికి వెళ్ళిపోయారు. భీమ ఆగంటే భీముడు ఆక్కొండా ముందుగా వెళ్ళిపోయాడు అశ్వత్థామ దగ్గరికి. తక్కిన కథా విశేషాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం.